அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயன்னுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யந்த்வைபாயனோ விரககாதராதுகாவ புத்ரேதி தன்மயதயா தரவோபினேதுஹு தம் சர்வபூதஹ்ருதயம் முனிமானதோஸ்மி நிகமகல்பதரோர்கலிதம் ஃபலம் சுகமுகாதமிருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுருகோ ரசிகாஹ புவி பாவுகாஹ. சத்குருவுல யொக்க கடாக்ஷந்தோ மனம் பிராரம்பிச்சுக்கொன்ன ஸ்ரீமத் பாகவத மண்டல தீட்சா பிரவச்சன காரியக்ரமலோ மூடோ ரோஜு காரியக்ரமலோக்கு முందుగా మనం అడుగు పెట్టేసి జగద్గురుని ప్రార్థన చేసుకుందాం. వసుదేవ సుతం దేవం கம்சானூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் அதசீ புஷ்பசங்காசம் ஹாரநூபுரசோபிதம் ரத்னகங்கணகேயூரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் குடிலாலகசம்யுக்தம் பூர்ணச்சந்திரநிபானனம் விலசத்குண்டலதரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் மந்தாரகந்தசம்யுக்தம் சாருஹாசம் சதுர்புஜம் பர்ஹி பிஞ்சாவசூடாங்கம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் உத்புல்ல பத்மபத்ராட்சம் நீலஜீமூத சந்நிபம் யாதவானாம் சிரோரத்னம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ருக்மிணீகேளி சம்யுக்தம் பீதாம்பரசுசோபிதம் அவாப்த துளசி கந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் கோபிகாநாங்குச்சத்வந்த்வ குங்குமாங்கித வக்ஷஸம் ஸ்ரீநிகேதம் மகேஷ்வாசம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ஸ்ரீவத்சாங்கம் மகோரஸ்கம் வனமாலா விராஜிதம் சங்க சக்ரதரம் தேவம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். பரீட்சின் நரேந்திரடிக்கு ஒரு அனுமானம் வச்சிந்தி. சுக்குனி ద్వారా நரகாலு நரகாலோக்கு எவரு வெடுத்தாரோ இவன்னி தெலுசுக்குனாடு கதா. ஆயனக்கு கூட ஒரு க்ஷணகாலம் శరీరం கம்பించింది. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న ఈ ప్రత్యక్ష నరకాల కంటే పైన ఇప్పుడు మన కంటికి కనబడకుండా ఉన్న పరోక్ష నరకం మరింత భయంకరం. ఇక్కడ ఏదో రికమెండేషన్లతో శిక్షలు తప్పించుకోవచ్చు, అక్కడ మాత్రం అవి పనికిరావు. పైగా అనుక్షణం మనిషి ఇతరులను మోసం చేస్తూ పైకి మంచివాడి వలె నటించినా అక్కడ మాత్రం అవి చల్లవు. అందుకనే పరీక్షత్తుకు ఒక అనుమానం వచ్చి, జీవి ఎంత వద్దనుకున్నా తెలుసో లేక తెలియకో లేక పూర్వజన్మ సంస్కారం వల్ల నిరంతరం దోషాలు చేస్తూనే ఉంటాడు. పాపాలు చేయకుండా మానవుడు అన్నవాడు ఉండడు. దానికి తగిన ఫలితం కొంత ఈ లోకంలో అనుభవిస్తాడు, మరికొంత శరీరం విడిచిపెట్టాక నరకంలో అనుభవిస్తాడు. ఈ పాపాలకి తగిన ఫలితం ఎలా ఉంటుంది, దీనికి ప్రాయశ్చిత్తం ఉందా? ఒక్కొక్కప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుని కూడా ఎరిగి ఎరిగి మళ్ళీ పాపాలే చేసేవారు ఉంటారు, వారికి మళ్ళీ ఏమైనా ప్రాయశ్చిత్తం ఉంటుందా? ఆయనకు ఒక అనుమానం ఏంటంటే, ఇవాళ ఇది దోషము అని ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారట. అప్పుడు దొంగతనం మహాపాపం అని తెలిసిన పక్కవాడి జేబులోంచి 500 కట్ట కనపడితే లాగేయాలి అని అనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు విద్వాంసులకు కూడా అనిపిస్తుంది అన్నాడు ఆయన. ఇటువంటి దోషములు దోషమని ఎరిగి కూడా చేసే వ్యక్తికి ఎలా ఉంటుంది ప్రాయశ్చిత్తం? క్వచిన్ నివర్తతే అభద్రాత్ క్వచిచ్చరతి తత్పునః ప్రాయశ్చిత్తమథోపార్థం మన్యే కుంజర శౌచవత్. మానవుడు ఒక్కొక్కప్పుడు తాను చేసిన పాపాలేమిటో తెలుసుకుని వాటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి గోవులను తెలియక చిన్నప్పుడు శిక్షిస్తే సంవత్సరం పాటు గోసేవ చేస్తే ఆ పాపం పోతుంది అని శాస్త్రం. ఎవరన్నా తెలుసో తెలియకో చిన్నప్పుడు ఆవుల్ని కొట్టినా తిట్టినా ఇంకా ఏవో చెయ్యరాని పాపాలు గోవులతో చేసినా దానికి ప్రాయశ్చిత్తం ఒక సంవత్సర కాలం నియమనిష్టలతో గోవులను భక్తితో సేవించాలి. అలా మళ్ళీ అలా ఇలా సేవించడం కాదట. పూర్వం దిలీప చక్రవర్తి నందినీధేనువుని సేవించినంత నిష్టతో సేవిస్తేనే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా ప్రాయశ్చిత్తం చేసుకుని కూడా మళ్ళీ పాపం చేస్తేనో, అప్పుడు తత్ పునః అన్నాడనమాట, మళ్ళీ అదే పాపం చేస్తే దానికి ఏమిటి మార్గం? ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ పాపం చేయడం మన్యే కుంజర శౌచవత్. కుంజరం అంటే ఏనుగు. ఏనుగు స్నానం చేసి మళ్ళీ ఏం చేస్తుంది? ఒడ్డుకురాగానే చెత్తా చెదారం మీద జల్లుకుంటుంది. దానికి గజస్నానము అని పేరు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఏనుగుకి ఎంత స్నానం చేయించినా సరే వీలుంటే ఈసారి మీరందరూ కేరళలో ఉన్నటువంటి గురువాయూరు వెళ్ళండి, అక్కడ ఏనుగుల శాల చాలా బాగుంటుంది. ఆ ఏనుగులకి స్నానం చేయించగానే మళ్ళీ పక్కనున్న తుక్కంతా తొలుకుంటుంది, ఎంత స్నానం చేసినా ఉపయోగం లేదు. ఇలా ఏనుగు స్నానం చేసి మళ్ళీ చెత్తని మీద తొల్లుకున్నట్టే మానవులు పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ పాపాలు చేస్తున్నారు, మళ్ళీ చెత్త మీద తొల్లుకుంటున్నారు. ఏనుగు చెత్త ఒంటి మీదే ఉంటుంది, మన పాపాలనే చెత్త హృదయంలో ఉంటుంది. ఇది కొంప ఉంచుతుంది కదా, మరి ఇటువంటి వాటికి విముక్తిలాగా. అప్పుడు ఆయన చెప్పాడు శ్రీ సుకుడు, నాయన అందుకే శ్రీ మహావిష్ణువు మనల్ని అనుగ్రహించాడు. అనేక ప్రాయశ్చిత్తములు పాపాలకు ఉన్నాయి. బంధువులను హత్య చేసిన వాడికి యాగం చేస్తే పాపం పోతుంది. పొరపాటున స్త్రీలకు అపచారం చేస్తే అటువంటి వాడు కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. తెలియక మద్యపానం తెగ చేసేసిన వాడికి పంచగవ్యాన్ని 5 సంవత్సరాల పాటు పానం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా ప్రతి దోషమునకు ఒక ప్రాయశ్చిత్తాన్ని వేదవ్యాసుల వారు నారాయణ కృపతో అందించారు. కానీ ఈ ప్రాయశ్చిత్తములు కొంతవరకే పనిచేస్తాయి, సంపూర్ణమైనటువంటి పుణ్యమును ఇవ్వవు. ఎలాగా అంటే పక్షవాతం వచ్చిన వాడికి మందు ఇస్తే పక్షవాతం అనే రోగం తగ్గుతుంది కానీ పూర్వపారోగ్యం రాదు. మీరు చూడండి, ఎప్పుడైనా ఓసారి పెరాలసిస్ వస్తేట దానికి ఎంత మందు వేసినా పూర్తిగా పూర్వంలాగే కాలువ చెయ్యో మూతో స్వాధీనంలోకి రావు. రోగం రోగమే, మోకాళ్ళు నొప్పి వచ్చాయి అందుకని మోకాళ్ళ చెప్పులు మార్చేస్తారు. మారిస్తే మాత్రం ఒరిజినాలిటీ ఎక్కడొస్తుంది? భగవంతుడు స్వతసిద్ధంగా ఇచ్చిన మోకాళ్లకు ఉన్న శక్తి ఆపరేషన్ ద్వారా మార్చుకున్న చెప్పలకు ఉండదు. ఆపరేషన్ చేయించుకున్న మోకాళ్ల చెప్పులు ఎటువంటివో తెలుసా? కింద కూర్చోడానికి పనికిరావు, కుర్చీలోనే కూర్చోవాలి. అవి కూడా గ్యారంటీ లేదు, 5 ఏళ్ళో 1 ఏడాదో 2 ఏళ్ళో 10 ఏళ్ళో ఇలా కొంతకాలమే ఇస్తారు. అవి స్వతసిద్ధమైనటువంటి మోకాలి చెప్పల వలే పనిచేయవు. కట్టుడు పళ్ళు పుట్టుడు పళ్ళల్లా పనిచేస్తాయా? పుట్టుడు పళ్ళతో మనం జంతికలు కరకరా నవ్విలాం, ఇప్పుడు కట్టుడు పళ్ళు అలా పనికిరావు. ఆ మధ్యన కుర్రాడు మా ఏలూరు పీఠం పక్కనే కింద ఒక ఆయన కుర్రాడు తాతగారి దగ్గరికి వచ్చాడు. బహుశా తాతగారును కుర్రాడు కలిసి పీఠానికి వచ్చినట్టున్నారు. తాతగారు కూర్చున్నారు, కుర్రాడికేమో ఎక్కడికి వచ్చినా క్రికెట్ పిచ్చ, బయట పిల్లలంతా ఆడుకుంటున్నారు. మా పీఠానికి పక్కన ఖాళీ గ్రౌండ్లో కిష్కింధాపుర అగ్రహారం వాళ్ళ పిల్లలంతా చేరారు. వాళ్ళు రోజు క్రికెట్ ఆడి ఆ బంతిని మా ఇంట్లో బారేసి నా దుంప తెంచుతారు. సరే నేను కూడా పట్టించుకోవడం వదిలేస్తాను, తప్పదు కదా, మరి పిల్లలంటే పిల్లలే. ఈ పిల్లలతో ఆడుకోవడం కోసమని ఈ పీఠానికి వచ్చినటువంటి తాతగారి మనవడు బయలుదేరాడు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేశారు, జంతికలు తెచ్చుకున్నారు. ఈ కుర్రాడికి జంతికలు ఇష్టం, అందుకని తాతగారిని పిలిచి, తాతయ్య తాతయ్య నీకు పళ్ళు లేవు కదా, నవలు లేవు కదా అని అడిగాడు. నవలు లేకపోతున్నానరా, కట్టుడు పళ్ళు చాలా యాతన పడుతున్నాను అన్నాడు తాతయ్య. అయితే నిశ్చింతగా ఇవ్వచ్చు, ఈ జంతికలు అట్టే పెట్టు, నేను క్రికెట్ ఆడుకొచ్చాక మళ్ళీ ఇయ్యి అన్నాడు. తాతగారు ఇందుకు మరికొచ్చాడు, ఎందుకని అడిగాడు పైగా, నీ కట్టుడు పళ్ళతో ఈ దంతాలతో తినలేవు కదా జంతికలు అంటే నవల్లేనన్నట్ట. నవల్లేను అని తాతగారన్న మాట విని తాతగారు నవల్లేనన్నాక నిర్ధారించుకుని నిశ్చింతగా ఈ జంతికలు ఆయన దగ్గర పెట్టి వీడు ఆటకు పోయాడు. పాపం తాతగారు చూసి గురువుగారు చివరికి మనవడికి కూడా లోకు అయిపోయానండి, పోని వెళ్ళేవాడు ఏదో నా దగ్గర పెట్టేళ్ళచ్చు కదా, నువ్వు నవల్లేవు కదా అని దెప్పి మరీ జంతికలు పెట్టాడు అని వెంటనే ఆ పక్కన ఒక రాయి ఉంది, ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఇంకో రాయి పట్టుకొచ్చి జంతికలు దాని మీద పెట్టి పొట్లంలో పెట్టి ఇలా టపాటపాటపా మెత్తగా కొట్టేసి గ్లాసులో వేసుకు తాగేశాడు. ఈ మనవణ్ణి మించిన తాతగారు వాడు. ఎందుకు చెబుతానంటే ఇది కళ్ళారా జరిగింది ఒక రోజున. అప్పటి నుంచి నాకు ఆహా, మనువులకి తాతలు ఇలా పనికొస్తారన్నమాట, జంతికలు గొంతికలోకి వెళ్ళవని గ్రహించి మరీ ఇచ్చాడన్నమాట అనిపించిందనమాట. అంటే పుట్టుడు పళ్ళలాగా ఈ పెట్టుడు పళ్ళు పనికిరావు. అవయవములు ఏవైనా కృత్రిమ అవయవములు స్వతసిద్ధావయవములకు వలె పని చెయ్యవు గనుక, అలాగే మనం ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినా అవన్నీ కూడా ఔషధముల ద్వారా బాగు చేసుకున్న అవయవముల వంటివి, పూర్తిగా పాపములను తొలగించవు, కొంతవరకే తొలగిస్తాయి. మరి సంపూర్ణ ప్రాయశ్చిత్తం ఎలాగా? నారాయణ నామస్మరణ ఒక్కటే ప్రాయశ్చిత్తాని చేర్నాని నారాయణ పరాంగముఖం నిష్పునంతి రాజేంద్ర సురాకుంభమివాపగాహ. తెలుగులో దీన్ని అనువాదం చేస్తూ నరవర మధుఘటము పెక్కు నదులుంబోలెన్ అంటాడు సింగన్న గారు. అంటే ఈ 6వ స్కంధాన్ని పోతన గారు అనువాదం చేయకుండా ఆయన శిష్యుడు సింగన అనువాదం చేశాడు. ఎర్రాప్రగడ సింగన అని పోతన గారికి బాగా ఇష్టుడైన శిష్యుడున్నాడు. 5వ స్కంధం బొప్పన అనే శిష్యుడి చేత, 6వ స్కంధం సింగన చేత, మళ్ళీ 12వ స్కంధాన్నేమో స్వయంగా ఆయన కుమారుడి చేత అనువాదం చేయించాడు. అందులో ఈయన ఎంత అందంగా రాశాడో ముందు దీని అర్థం తెలుసుకుందాం. ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసుకున్నా నారాయణ స్మరణ చెయ్యని వాడికి, నారాయణ భక్తి లేని వాడికి ఆ ప్రాయశ్చిత్తములు సంపూర్ణ ఫలితం ఇవ్వవు, అంటే సంపూర్ణంగా పాపాలు తొలగించవు, వాణ్ణి పవిత్రుణ్ణి చెయ్యవు. ఎలాగా? సురాకుంభమివాపకాహ, ఒక కళ్ళు కుండ పట్టుకొచ్చి దానిపైన ఓ మూత పెట్టేసి ఆ కళ్ళు కొండని వేదమంత్రాలతో శివలింగానికి అభిషేకం చేసినట్టు చేశారనుకుందాం. లోపల కళ్ళు ఉన్నంతకాలం ఈ కొండకి మీరు ఎన్ని నదుల నీళ్లతో అభిషేకం చేసినా ఆ కళ్ళు కొండ పవిత్రమవుతుందా? కొండ పవిత్రం అవ్వాలంటే ముందు లోపల ఉన్న కళ్ళు తీసేసి అది నిల్లు చేసి ఫుల్లు కొండను పెట్టకుండా నిల్లు కొండను పెట్టితే అప్పుడు అది శుద్ధి అవుతుంది. ఇప్పుడు కొండని శుభ్రంగా గంగానదీ జలంతో కడిగితే అప్పుడు అది పవిత్రం అవుతుంది, కానీ లోపల కళ్ళు పెట్టుకుని ఆ బ్రాంది వేసేసాకి ఎన్ని అభిషేకాలు చేసినా పైన కవచం వేసి అభిషేకం చేసినా ఆ లోపల ఉన్న సరుకు అపవిత్రమైనది. అది భయంకరమైన మద్యం, పంచమహామాతకాలలో ఒకటైన మద్యం. ఆ మద్యము నిరంతరం హృద్యానవద్యంగా అభిషేకం చెయ్యబడినప్పటికీ అది అపవిత్రమే. అన్ని నదుల నీళ్లు కళ్ళు కొండని పవిత్రం చెయ్యలేవు. దాన్ని అంత అందంగా నరవర మధుఘటము పెక్కు నదులం బోలెన్. మహారాజా, ఎన్ని నదుల నీళ్ళైనా ఈ మధుఘటాన్ని కళ్ళున్న కొండని పవిత్రం చేయలేవు. అది పవిత్రం అవ్వాలంటే ముందు ఆ లోపల ఉన్న కళ్ళు తీయాలి. మన హృదయంలో నారాయణ స్మరణ లేకపోతే మనం కళ్ళు కొండ వంటి వాళ్ళం. ఒక్కసారి నారాయణ స్మరణ వస్తే ఈ అపవిత్రపు ఆలోచనలనే కళ్ళు మధువు తనంత తానే తొలగిపోతుంది. అప్పుడు వీడు పవిత్రుడవుతాడు. అంటే నారాయణ స్మరణ లేని వాడి ప్రాయశ్చిత్తములు దండగా. నారాయణ స్మరణ లేకుండా గంగా స్నానం చేశాం, అది ఎక్కువ ఫలితం ఇవ్వదు. నారాయణ స్మరణ లేకుండా కాశీ వెళ్ళాం, సంపూర్ణ ఫలితం ఇవ్వదు. నారాయణ స్మరణ లేకుండా నిరంతరం అనేకానేక క్షేత్రాలకు వెళ్ళాం, ఆ క్షేత్రములు ఫలితం ఇవ్వవు. ఒక్క నారాయణ స్మరణ, నారాయణ స్మరణతో కూడిన భాగవత కథ, ఇవి ఏ యజ్ఞము చెయ్యకపోయినా, దానం చెయ్యకపోయినా, మరొక రకమైన శౌచములు ఆచరించకపోయినా మనిషిని పవిత్రం చేస్తాయి. కాబట్టి అన్నిటికంటే నారాయణ కథ, నారాయణ స్మరణ ఉత్తమోత్తమమైన ప్రాయశ్చిత్త మార్గములు. ఇక అటువంటి ప్రాయశ్చిత్త మార్గములు జీవులకు మరొకటి లేవు, లేవు, లేవు. ఇది సుఖయోగీంద్రుడు అవధూత చెప్పిన మాట. అందుకనే ఇలా పురాణాలు చెప్పించడంలో ఉద్దేశ్యం, ఆలయాలున్నాయి, వాటిల్లో ఎన్నో అర్చనలు జరుగుతున్నాయి, అయినా సరే భాగవత గాథో ఇంకో పురాణ గాథో లేకపోతే మనిషికి సంపూర్ణ ప్రాయశ్చిత్తం కాదు. ఒక పురాణంలో చెప్పడం కాదు, 18 పురాణాల్లోనూ అదే మాట చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ సుకుడు అదే చెప్పాడు. కాబట్టి మానవులు తరించడానికి నారాయణ స్మరణం చాలా గొప్పది. సకృ మనః కృష్ణ పదారవిందయో నివేశితం తద్గుణరాగియైదిహ నతే యమం పాశభృతశ్చ తద్భటాన్ స్వప్నేపి పశ్యంతి హి చేర్న నిష్కృతాః. నిరంతరం శ్రీకృష్ణ, యదుభూషణ, నరసఖ అంటూ శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ ఆయన రెండు కాళ్ళు మనస్సులో పెట్టుకుని అత్యంత భక్తితో కృష్ణుడి యొక్క నామస్మరణ చేస్తూ కృష్ణుడి కథలు వింటూ కృష్ణుడి యొక్క విగ్రహాన్ని మనస్సులో నిలబెట్టుకునేవాడు సకల దోషాల నుంచి విముక్తి పొందుతాడు. వాడికున్న రాగద్వేషాలు తొలగిపోతాయి. వాణ్ణి యమపాశములు ధరించిన యమభటులు ఏమీ చెయ్యరు. అసలు యమభటులు దగ్గరికి రావడం పక్కన పెట్టండి, స్వప్నేపి అంటే కలలో కూడా యమభటుల యొక్క దర్శనం చేయట్టువాడు. పరమభక్తితో కృష్ణుడి యొక్క నామస్మరణ చేసేవాడికి కలలో కూడా యమకింకరులు కనబడరు, ఇలలో పక్కన పెడదాం. స్వప్నమునందు కూడా చూడడు. అంత పవిత్రత కృష్ణనామస్మరణకున్నది. ఆ స్మరణ లేకపోతే మానవ జీవితం వ్యర్థమైపోతూ ఉంటుంది. బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, పంచమహాపాతకాలు, ఇంకా శాస్త్రములు కూడా వర్ణించలేనన్ని ఘోరపాతకములన్నిటికీ పరమప్రాయశ్చిత్తం హరినామస్మరణ. ఇటువంటి హరినామస్మరణ ద్వారా తరించిన ఒక విచిత్ర వ్యక్తి కథ నీకు ఇప్పుడు చెబుతున్నాను విను అని సుకుడు ఒక గొప్ప కథ చెప్పాడు. పూర్వం కన్యాకుబ్జం అనేటటువంటి పురంలో అజామిళుడు అని పేరు కలిగిన ఒక విప్రుడు ఉండేవాడు. కన్యాకుబ్జం అంటే ఇప్పుడు అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి కనోజ్ అంటాం దాన్ని, అక్కడికి వెళ్ళిపోయింది. భారతదేశం అవిభక్తంగా ఉన్న రోజుల్లో అవన్నీ మన దగ్గర ఉండేవి, అది విభక్తం అయిపోయాక విభజింపబడ్డాక అది పాకిస్తాన్లోకి పోయింది. కనోజ్ అంటారు దాన్ని, ఇప్పుడు కనోజ్ అని పిలుస్తున్నా. పూర్వం దానికి కన్యాకుబ్జము, కాన్యకుబ్జము అని పేరు. ఆ కన్యాకుబ్జం అనేటటువంటి నగరంలో ఒక ఆయన ఉండేవాడు, వాడికి అజామిళుడు అని పేరు. వాళ్ళ నాన్నగారు ఆ పేరు ఎందుకు పెట్టారు? అజ అంటే మాయ, మాయ చేత విముక్తి పొందాలి నా కొడుకు అని అజామిళహ అని పేరెట్టారు. ఒక్కొక్కప్పుడు తండ్రులు అలాగే పేరెడతారు, మా పిల్లవాడు ఏదో గొప్పవాడైపోతాడు అనుకుని వాడికి అజామిళుడు అని పేరెట్టారట. అంటే మాయా విముక్తి పొందినవాడు, కాని వాడు మాయా విముక్తి పొందల, మాయ చేత బాగా ఆవరింపబడ్డాడు వాడి కర్మయోగం వల్ల. అందుకే ఒక్కొక్కప్పుడు పేరుకి మనిషికి ఏమి సంబంధం ఉండదు. ఒక వ్యక్తికి భీముడిని పేరు పెడతారు, వాడు చావడానికి సిద్ధంగా ఉంటాడు ఇలాగ. ఒక్కొక్కవాడి పేరు లక్ష్మి, ఎప్పుడు చూసినా ముష్టెత్తుకు తిరుగుతూ ఉంటుంది. పేరుకి లక్ష్మి, మళ్ళీ మామూలు లక్ష్మి కాదు, ఏకంగా ధనలక్ష్మి అని పేరుంది, ఎప్పుడు చూసినా ముష్టెత్తుకుంటుంది. ఈ మధ్యన మా ఇంటికి పని అమ్మాయి వచ్చింది, నాకు పిల్లలు లేరండి, ఏదైనా మంత్రం చెప్పండి అంటే నీ పేరేమిటంటే సంతాన లక్ష్మి అంది. ఆవిడ పేరు సంతాన లక్ష్మి, ఆవిడికి సంతానం లేరు. అందువల్ల ఈ పేర్లకి ఈ మనుషులకి ఏ సంబంధం ఉండదు. అలాగే వీడు కూడా అజామీళుడు, మాయాపూరితుడు అయిపోయాడు. నరనాథ వినుము కన్యా కుబ్జపురమున కలడు బ్రాహ్మణుడ జామిళుడనంగ పాతకుండు అతుల నిర్భాగ్యుండు అవజ్ఞుండు నష్ట సదాచారి కష్టరతుడు జోదంబులందు దుర్వాదంబులందును చౌర్యంబునందు మత్సరము కలిగి తొత్తును పత్నిగా మత్తుడై వరించి కొడుకుల పదుగురం వడసి చాలా మోహజలధిలోన మునిగి ముచ్చట తీర బాలలాలనాది లీలదగిలి పెద్ద కాలమతడు పెంపార సుఖించి బలిత మెల్లదొలగి ఫలితుడయ్యే. మహారాజా, ఒక దురదృష్టజీవి మరియు అదృష్టజీవి అయిన అజామీళుని చరిత్ర శ్రద్ధగా విను. ఓ బ్రాహ్మడు అజామీళుడు అనేవాడు కన్యాకుబ్జపురంలో ఉండేవాడు. వాడికి 16 ఏళ్ళు వచ్చాయి. వాడు అక్కడి నుంచి పరమ పాపాలలోకి అడుగుపెట్టాడు. ఇంకా వాడిలో లేని పాపం అంటూ లేదు. భూమండలంలో ఎన్ని పాపములుంటాయో ఆ పాపములన్నీ ఒకరోజు 2 రోజులు అనే తేడా లేకుండా తెగ చేసేసాడు వాడు. అన్ని పాపములు ఇంకెవరూ చెయ్యలేరు. నిజం చెప్పాలంటే అజామీళుడు చేసిన పాపములు లెక్క పెట్టడానికి ఆదిశేషుడి వల్ల కూడా కాదట, అన్ని పాపాలు చేశాడు వాడు. నిర్భాగ్యుడు వాడు, పవిత్రమైన జన్మని వ్యర్థం చేసుకున్నాడు. ఏమీ ఎరగని వాడు, జ్ఞానం లేదు, అజ్ఞానం పట్టుకుంది వాణ్ణి. అసలు ఆచారములు ఎరగడు. పొద్దుట స్నానం చేయటం కానీ 10 ఇంటికి లేచి స్నానం చేయటం ఏంటండి, ఎవడన వింటే నవ్వుతాడు. అది అంత నీచమైన జన్మ మరొకట్లేదన్నారు. జన్మల్లో కల్లా నికృష్ట జన్మ అంటే ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయానికి స్నానం చేయాలి. కర్మగాలు ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే 7 ఇంటికైనా స్నానం చేయాలి. 10 ఇంటికి 10:30కి స్నానమా? అది అటువంటి వాడు నష్ట సదాచారి అంటారు. ఉదయం సరిగ్గా స్నానం చేయకపోవటం, పళ్ళు తోముకోకపోవటం, అర్ధరాత్రి 1 గంటైనా నిద్రపోకపోవటం, ఆ నిద్రపోకపోయినప్పుడు కూడా వ్యర్థంగా అనేకమైన సీరియల్స్ చూడటం, బట్టలు ఉతుక్కోకపోవటం, ఉతుక్కోని బట్టలు కుళ్ళిపోయిన చెమట కంపుతో ఉన్నటువంటి బట్టలు ధరించటం, ఇవన్నీ దురాచారాలు. ఈ దురాచారాల వల్లే ఈ జన్మలో మనకి తెలియకుండా కష్టాలు వస్తూ ఉంటాయి. పాచిపోయిన ఆహార పదార్థాలను సేకరించడం, వ్యసన పరుడై తిరగడం, సంధ్యా సమయాలలో తిరగడం, ఇవన్నీ కూడా పరమ దోషాలన్నమాట. వీడు నష్ట సదాచారి. రాత్రి 1 గంట దాకా తెగతాగి పడుకునేవట, దాంతో పొద్దున్న 1 గంటకో లేచేవాడు. 1 గంటకి లేగానే పాచిముఖంతో కళ్ళు తాగి అప్పుడు ఏదో వీలుంటే స్నానం, ఏడాదికి ఒకసారి స్నానం అరబ్ కంట్రీస్ వాళ్ళకి. మళ్ళీ ఈ విధంగా పరమ సదాచారాలకు దూరమై నష్ట సదాచారి అయిపోయాడు. ఇంకా కష్టవర్తనుడు అంటే వాడి ప్రవర్తన భయంకరమైనది. ఎవడి ప్రవర్తన చూచి లోకం అసహ్యించుకుంటుందో వాడిని కష్టవర్తనుడు అంటారు. వాడి ప్రవర్తన జుగుప్స అనగా చీవిడి చీది పక్కవాడికి అంటించేస్తాడు. అందరి ఎదురుగుండా ఉమ్ముతాడు, కాళ్ళు కడుక్కోడు, తుపుకు తుపుకు అంటాడు, ముఖం మీద దగ్గుతాడు. ఇవన్నిటికీ కూడా కష్ట ప్రవర్తనమని పేరన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ మధ్యన ఒక ఆయన నా హార్డ్ డిస్క్లోకి ఓ వీడియో ఎక్కించాడు. అందులో ఒక దౌర్భాగ్యపు మనిషి అలా నారికి బయటెట్టి పళ్ళు పెట్టి అన్నం నోట్లోకి తోసుకుంటూ ఇలా వేళ్ళు గెలుక్కుంటూ కనపడింది. అప్పటి నుంచి నాకు అన్నం అంటే అసహ్యం కలిగేలా తయారు చేసింది. ఈ పళ్ళు తోముకోవడం, గెలుక్కోవడం, ఈ అన్నం తినడం, అన్నం తినడం పరమ పవిత్ర అన్నం, పరబ్రహ్మ స్వరూపం. చేతులతో జాగ్రత్తగా నోట్లో వేసుకుని భక్తితో తినాలి. అన్నం తింటూ పెచ్చవాగుడు వగుతూ కంచం పుచ్చుకుని అటూ ఇటూ తిరుగుతూ ఆ పళ్ళ కంటించుకుంటూ గీక్కుంటూ ముఖానికి పూసుకుంటే అది కష్ట ప్రవర్తనం అని పేరు. నేను చెప్పినవన్నీ శాస్త్రాల్లో చెప్పినవి. చాలా జాగ్రత్తగా జుగుప్స లేకుండా తినాలట. మీరు ప్రసాదం తింటున్నప్పుడు కూడా ఆ ప్రసాదం తింటున్నప్పుడు నోట్లోంచి బయటకు వస్తూ ఆ ప్రసాదం పక్కవాడి మొహం మీద ఆ ఎంగిలి తుంపర్లు పడుతూ ఉండేలా తింటూ ఉంటే అది ఎంత దరిద్రం. అది దానివల్లే అనేక జన్మలు నరకాలు అనుభవించి తర్వాత జన్మల్లో పశువులై పుడతారు, కుక్కలై పుడతారు, నాలిక బయట పెట్టుకుంటారు, కక్కుతాయి చూసారా కుక్కలు, అలా కక్కుకునే జన్మ ఎందుకు వస్తుందంటే అలా వస్తుందన్నమాట. కాబట్టి ఆహారం స్వీకరించటం, స్నానం చెయ్యటం, ఇటువంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీడు జుగుప్సాకరమైన ప్రవర్తన మొదలుపెట్టాడు. మలమూత్రాలు అందరెదురు ఉండా బహిరంగంగా విడిచిపెట్టేసేవాడు, జోదమాడాడు. ఇంకా జోదం అంటే వాడికి పిచ్చి అన్నమాట. పొద్దు నుంచి సాయంకాలం దాకా జోదశాలలో కూర్చుంటే బయటకు వచ్చేవాడు కదట. అసలు వాడికి ఎందులో గడుగు పెడితే అందులో ఉండిపోవడం అలవాటు. ఈ జోదగాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఇగో మీ నాన్న చచ్చిపోయాడురా అన్నారట ఓ జోదగాడితో, ఇలాగే తీసుకెడతారుగా శ్మశానం, అప్పుడు పైన నుంచి వస్తానులే, మళ్ళీ అక్కడ దాకా రావడం ఎందుకు, అసలే మంచి ఆటలో ఉన్నాను అన్నట్టు వాడు. ఇది జోదగాళ్ల యొక్క లక్షణం. అలాంటి జోదంలో తగిలాడు. దుర్వాదం అంటే పనికి మాలిన వాదాలు, పిడివాదం చేస్తారు. మీరు చూశారో లేదో, పాషండులు నాస్తికులు ఇష్టం వచ్చినట్టు వాగుతారు. వాళ్ళు ఏం వాగుతారో తెలియదు. వాళ్ళకి కృష్ణుడైనా ఒకటే, శివుడైనా ఒకటే. ఇక రామరామ పరమాత్ముణ్ణి మహానుభావుణ్ణి అనరాని మాటలని వాళ్ళు చదువుకున్న తెలివితేటలు నోటికొచ్చినట్టు తిట్టడానికి వాగడానికి ఉపయోగిస్తారు. అలాంటి దుర్వాదం చేసేవట. వీడు ఒకప్పుడు చదువుకున్నాళ్ళు అండి, ఈ చదువు కనుక మూర్ఖులకు వస్తే, అజ్ఞానికి వస్తే, నాస్తికుడికి వస్తే అది ప్రమాదం. అందుకని వాదోపవాదాలు విపరీతంగా చేసేవాడు. ఇంకా దొంగతనం అంటే వాడికి చాలా ఇష్టం. దొంగతనం చేసేటప్పుడు చంటి పిల్లల కుత్తుకలు నులిమి, మెడ నులిమి, పిల్లల మెడల్లో గొలుసులు కూడా ఎత్తుకుపోయాడు. ఆడవాళ్ల మెడల్లో గొలుసులు ఎత్తుకుపోయి పుస్తెల తోళ్లు తెంపేసేవాడు. ఒక్కొక్కప్పుడు నాలాంటి పండితులు ఇలా కంకణాలు వేసుకున్న వాళ్ళు గనక కనపడితే వాడిని చంపి అవతల బారేసి ఇవి ఎత్తుకుపోయేవాడు. వాళ్ళు లేడు గనక నేను బతికి మీకు పురాణం చెప్పగలుగుతున్నాను. అంత నీచమైన చౌర్యం చేశాడు వాడు. ఇతరులు ఎవరైనా బాగుపడితే మాత్సర్యం వాడికి, పక్కవాడికి రూపాయి వచ్చినా వాడికి కీర్తి వచ్చినా తట్టుకోలేక వాడిని చంపేసేయటమే. ఈ విధంగా చేసేవాడు. వాడి కర్మ వల్ల ఒక నీచమైన వేశ్యా స్త్రీ వాడికి భార్యగా దొరికింది. అందుకే తొత్తు అన్నారు. ఏదో సామాన్య స్త్రీ కాదు, కేవలం డబ్బు కోసం శరీరం అమ్ముకునే ఒక స్త్రీ దొరికిందట, ఒక నీచురాలు దొరికిందట. ఆ యవ్వనంలో దొరికినటువంటి ఆ స్త్రీని తీసుకొచ్చి మత్తుడై పత్నిగా వరించాడు. దానికోసం తన డబ్బంతా చాలా తగలేసుకున్నాడు. అసలు అదేమిటో తెలియదు కానీ ఇలాంటి వేశ్యలు దొరికితే ఆస్తి చాలా వరకు నాశనం చేస్తారు. వీడు ఆస్తి చాలా కాదు, మొత్తం నాస్తి చేసుకున్నాడు. దాన్ని మాత్రమే భార్య అనుకున్నాడు. కట్టుకున్న పెళ్ళాన్ని విడిచిపెట్టాడు. దీని ద్వారా 10 మంది కొడుకుల్ని కన్నాడు. 88 ఏళ్లు దాంతో కాపురం చేసేట. 16వ ఏట మొదలెట్టి అంటే 72 ఏళ్లు అసలు భార్యను విడిచిపెట్టి ఈ కొసరు భార్యతో కాలక్షేపం చేశాడు. ఏకంగా 10 మంది కొడుకులు. అందులో ఆఖరి కొడుక్కి వీడికి 88 ఏళ్లు వచ్చే సమయానికి వాడికి 12 ఏళ్లు మాత్రమే. అలా సంతానాన్ని పొందాడు. ఈ సంసారం అనే వ్యామోహంలో మునిగిపోయాడు. అందులో ముచ్చట్లలో పడిపోయాడు. వాడికి ఎక్కువగా ఈ ప్రేమ ఎక్కువ వేశ్య మీద ఉండేది. అందుకని వేశ్యతో కబుర్లే వాడికి ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇంకా వాడికి సంధ్యావందనం అంటే దాని పేరు సంధ్యా అని పేరెట్టి దానికి దండం పెట్టేవాడు. అదే సంధ్యావందనం వాడికి. ఇక ఆఖరి కొడుకంటే మరీ ఇష్టం. ఈ పిల్లల్ని పెంచడం, వాళ్లతో కలిసి తాగడం, వాళ్లతో కలిసి వేట మాంసం తినడం, పిల్లి కుక్క మాంసం కూడా తినేసేట. వాడికి ఆలోచించండి మీరు, ఇంకా వాడికి ఏం చెబుతాం మనం. ఇలా ఈ బాలులతో మాంసాదులు తింటూ మద్యం తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్లతో బతకడమే లోకం అనుకున్నట్టు. ఇక వాడికి ఎంతసేపు కొడుకు పెళ్ళాం, కొడుకులు పెళ్ళాం, ఇది తప్ప మరొక లోకం లేదు. ఇంత భయంకరంగా వ్యామోహంలో సృష్టిలో పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు, మహానుభావులు ఉన్నారనే విషయమే మర్చిపోయి బతికాడు వాడు. ఇలా చాలా కాలం సుఖ లాలసుడై లోలుడై బతికాడు. క్రమంగా ఏమవుతుంది, వార్ధక్యం రాగానే బలిత మెల్ల తొల్లగి, బలమంతా పోయింది. వార్ధక్యంలో బలం పోతుంది. రోజు రోజు పోయే కాలమే కానీ వచ్చే కాలం కాదు కదండి. అందుకని కిందటి ఏడాది బలే ఉన్నారండి, ఈ ఏడాది ఇలా ఉన్నారంటే ఇలాగైనా ఉన్నారని సంతోషించండి. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఎలా ఉంటాడు, ఆ తర్వాత ఎలా ఉంటాడు, ఆ తర్వాత అసలు ఉంటాడో లేదో తెలియదు. క్రమంగా బలం తొలగిపోతుంది జీవులకి. పలితుడయ్యే తలంతా నెరిసిపోయింది. ఉట్టి ముసలాడైపోయాడు. మళ్ళీ మామూలు ముసలాడు కాదట. నిర్మలం బనజాల నెరయుచిత్తం బన నల్లని వెండ్రుకల్ తెల్లనయ్యే ఘన మోహపాశ బంధం బుజారిన మాడ్కి పొదలిన అంగం బువదలవ్రాలే ఇంద్రియం బుల కోర్కులిక నొల్లనను భంగి ఉడుగక తల చాల వడకజొచ్చే తమకంబు ప్రాయంబు తగిలిపోయిన మాడ్కి లోచనంబుల చూడ్కి నీచమయ్యే వగరు పుట్టే అంత పెగలే దంతంబులు ఉక్కిసయును దగ్గు పెక్కటిల్లే శిరసు నవ్వదొడగే చెదరి మనం బంత కడిది అయిన ముప్పుకాలమునను. క్రమంగా వీడికి, నాయన ఇంతకాలం ఇంద్రియ లోలుడి అయ్యావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు, రెచ్చిపోయావు, ఇక నీ కోరికలన్నీ క్రమంగా నశిస్తున్నాయిరా అని చెప్పడానిక అన్నట్టుగా నల్లని జుట్టు తెల్లబడిపోయింది. శరీరంలో వణుకు మొదలయ్యింది, ముఖంలో ముడతలు మొదలయ్యాయి. శరీరంతో పాటుగా తలకాయ కూడా ఏమైందిట, గడగడ గడగడగడ ఇలా తిరగడం మొదలుపెట్టిందిట. నువ్వు ఇంద్రియాలతో చెయ్యరాని పనులు చాలా చేసావు, కేవలం ఇంద్రియలోలుడివే సుఖాలు అనుభవించావు, ఇక చాలు, ఇక నీ ఇంద్రియాలు పనిచెయ్యవు, నువ్వు సుఖాలు పొందాలనుకున్నా నీ మనస్సులో నీ శరీరం సహకరించదు సుమా అన్నట్టుగా ఇంద్రియాలు వణుకుతున్నట్టుగా తలకాయ ఇలా గదగద వణిగిపోవడం మొదలెట్టింది. తల వణుకని ఒక రోగం ఉంటుంది, ఆ రోగం పట్టింది. ఇంకా క్రమక్రమంగా ఎప్పుడు ఇదివరకు ఏంటి దూరంగా ఉన్న వస్తువు కూడా కనపడేదిట, ఇక నీ వయస్సు వెళ్ళిపోయింది, ఈ చూపులతో పాపపు చూపులతో చాలా చెత్త పనులు చేసావు, ఇక చాలు అన్నట్టుగా చూపులు తగ్గిపోయి నీచమయ్యాయి. ఒక్కొక్కటి రెండు కింద కనబడడం, కొన్ని కనబడకపోవటం, ఇంత దుబ్బు కళ్ళదోడు పెట్టుకున్నా కనబడకపోవటం, ఆడో మగో తెలియట్లేదు దూరంగా ఉంటే, ఒరే ఎవర్రాది అండం మొదలు పెట్టాడు. పూర్వం దొంగతనానికి వెళ్ళినప్పుడు కిలోమీటర్ దూరంలో కనపడేవారట నాబోటి వాళ్ళు, ఇప్పుడు దొంగతనానికి వెళ్ళే ఓపిక లేదు, కనబడితే వాళ్ళు చంపేటట్టున్నారు. బాగా తిందామంటే వగరు పుట్టింది, తీపి పదార్థం కూడా నోట్లో పెట్టుకుంటే చేదు వస్తుంది. మీకు వార్ధక్యం యొక్క భయంకర లక్షణాలు ఎటువంటివంటే తిండి కూడా సహించదు, పూర్వంలాగా ఆహారం మీద వ్యామోహం తగ్గిపోతుంది. ఎదురుగుండా బెల్లం కనపడినా సరే బాబోయ్ తినలేమండి అంటాడు వాడు. పాయసం పడదు, పాయసం తింటే ఆయాసం వస్తుంది, ఒంట్లోనే షుగర్ పేషెంట్ అయిపోతాడు కదా వీడు, చక్కెర ఫ్యాక్టరీ లోపల పెట్టుకుంటాడు, అందుకని తీపి పనికిరాదు. తీపి తిందామంటే వగరు పుడుతుందిట. పకోడీలంటే పూర్వం ఇష్టం, ఇప్పుడు కోడి లేదు పకోడీ లేదు, ఉట్టి బోడైపోయింది వీడి బతుక్కి. దంతాలు పెగలిపోయాయి, బాగా వడిలిపోయాయి, కట్టుడు పళ్ళు కూడా సక్రమంగా పనిచేయటం లేదు, బాగా ఆయాసం ఉక్కిస పెరిగిపోయింది అనమాట, విపరీతమైన హండ మొదలెట్టాడు. రెండు అడుగులు నడవలేకపోతున్నాడు, మేడమెట్లు ఎక్కలేకపోతున్నాడు. పూర్వం మేడమెట్ల మీదకి చెక్క 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 ఎక్కేవాడు, ఇప్పుడు మేడమెట్లు ఎక్కలేకపోతున్నానేవు కిందే ఉండండేవు అండం మొదలెట్టాడు పెళ్ళాన్ని. అది కూడా అలాగే అండం మొదలెట్టిందిట. ఈయన ఆయాసపడితే ఈయనకంటే వెయ్యి రెట్లు ఆయాసపడుతుంది, వీడికంటే ఎక్కువ తాగిందిలేండి, ఓ బుడ్డి ఎక్కువ, అందుకని ఆవిడికి ఆయాసం మొదలయ్యింది. దగ్గు పిక్కటిల్లి దగ్గు ఎక్కువైపోయి కక్కు 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 అని దగ్గడం మొదలు పెట్టి అట్ట ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి తెల్లవార్లు కబుర్లు ఎలా చెప్పుకుంటారంటే కక్కు కక్కు, మాంసం పూర్వం బాగుండేదే, మళ్ళీ కక్కు కక్కు. ఆవిడ రెండు సార్లు తగ్గితే ఈయన మూడు సార్లు, ఈయన మూడు సార్లు తగ్గితే ఆవిడ నాలుగు సార్లు, పోటీ పడి తెల్లవారులు దగ్గుకుంటూ నిద్ర లేకుండా అయిపోయారు. అందుకే తాతకి దగ్గులు నేర్పడమా అనే సామెత పుట్టింది. ఏ మందులు పనిచేయడం లేదు, తలనొప్పి ఎక్కువైపోయింది, ఒకటే బాధ, కళ్ళ నొప్పి, హృదయం అంతా బాధ, పొట్టంతా నొప్పి, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది. ఏదన్నా ఒకసారి తింటే పదిసార్లు ఇతడు మలమూత్ర విసర్జనకి వెళ్ళవలసిన కర్మ పట్టింది. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే రాత్రిపూట మలము మూత్రము అతని అధీనములు లేకుండా పడిపోవడం మొదలుపెట్టాయి. భయంకరమైన మరణకాలం దగ్గరకు వచ్చేసరికి వీడి శరీరము సకల రోగముల పుట్ట అయిపోయింది. ఇది గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి యవ్వనంలో ఉన్నప్పుడు. అందుకే ఎవరిని అవమానించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ జరామరణములు సుఖంగా ఉండుగాక. రోజు శంకరాచార్యుల వారి శ్లోకం చదువుకోండి అని ఎన్నో పర్యాయాలు చెప్పాను. ఆయన ఒక మాట చెప్పాడు మనకి, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే. మేము హాయిగా సుఖంగా వెళ్ళిపోవాలి, అనాయాసముగా ఆయాసం లేకుండా మంచాల మీద తీసుకోకుండా చచ్చిపోవాలి. ఎవరిని యాచించి బతికే దౌర్భాగ్యం లేకుండా సుఖంగా ఉన్నంతకాలం ఇంత భోజనం తింటూ బతకాలి. శరీరం విడిచిపెట్టాక నీ సాయుధ్యం కావాలి, ఇది నాకు ఇవ్వయ్యా అన్నాడు. అందుకే ఎప్పటికి కూడా మహన్యాసంలో ఒక ధ్యాన శ్లోకం ఉన్నదనమాట, శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణాను కీర్తనం, నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మనీ. ప్రభు ఈశ్వర రోజు నీ చరిత్ర వినాలి. శంకరస్య చరిత కథామృతం, ఆయన చరిత్రం అనే ఒక కథామృతాన్ని, ఆయన యొక్క కథ, ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క మహిమ అనే అమృతం రోజు నాకు రావాలి. ఈ ఒక్కరోజు కదట, సంభవంతు మమ జన్మ జన్మని, జన్మ జన్మల్లోనూ నేను ఒకవేళ పునర్జన్మ ఎత్తుతానేమో, ఏం తెలుసు మనకు మోక్షం వస్తుందనే మాట అంత తేలికేం కాదు. మోక్షం అనేది ఈ జన్మతోటే రావటం అసంభవం. గట్టిగా 40 రోజులు పురాణానికి రెండంటే 2 రోజులు వస్తే 3 రోజు 7.5 కానీ రాలేము. మనకి మోక్షమా? నా మాత్రం నియమం పాటించలేమే. కాబట్టి మోక్షం ఈ జన్మలోనో ఏ జన్మలోనో, కానీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో మాత్రం నిత్యం శివుడి యొక్క కథ అనే అమృతాన్ని తాగాలి. ఆ చంద్రశేఖరుడి యొక్క గుణములను, నామాన్ని కీర్తించాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా చంద్రశేఖర 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 పాకిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఇలా నిరంతరం నిన్ను రక్షించు, పాహి పాహి అని కోరుకునే నాలిక ప్రసాదించు. నీ గుణాలని మేం కీర్తించాలి. నీలకంఠ నీ పాదసేవ చెయ్యాలి ఏ జన్మలో అయినా. అందుకని జన్మ జన్మని ప్రతి జన్మలోనూ సంభవంతు సంభవించుగాక. ఇలా కోరితే కనీసం కొన్ని నరకాలుండవు, సుఖం ఉంటుంది. అవి లేకపోతే వార్ధక్యం దుర్భరమవుతుంది. అటువంటి దుర్భర స్థితిలోకి వీడు అడుగుపెట్టాడు. వీడి శరీరం అంతా వీడి చెప్పు చేతల్లో లేకుండా అయిపోయింది. పూర్వం అందరినీ అదుపులో పెట్టిన ఈ దుర్మార్గుడు తన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక మంచం మీద పరిమితం అయిపోయాడు. కానీ వాడికి ఒక అదృష్టం మాత్రం కొంతలో కొంత కలిసి వచ్చిందిట. వాడికి కొడుకుల్లో ఆఖరి కొడుకు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. లేక పుట్టాడు కదా 10వ కొడుకు, కొంచెం ఆలస్యంగా పుట్టాడు ఆఖరి కొడుకు. మిగతా కొడుకులంతా యవ్వనంలో పుట్టారు, 70వ ఏట మాత్రం ఆఖరి కొడుకు పుట్టినట్టున్నాడు. అందుకని వాడికి నారాయణ అని పేరు పెట్టుకుని, నారాయణ ఎంత ముద్దు వచ్చేస్తావు, నీ చీమిడి ముక్కు ఎంత బాగుందో, అబ్బబ్బా గోచీగుడ్డ కూడా లేకుండా నువ్వు తిరుగుతూ ఉంటే నా దొంగతనాలకి నా తాగుబోతుతనానికి వారసుడు నువ్వే, నా ఆస్తి అంతా నీకు ఇస్తున్నాను. ఏమిటి వీడి ఆస్తి? దొంగతనాలు, జోదం, ఇవన్నీ కూడా నీకే రాసిచ్చేశాను రోయ్. అందరికంటే బాగా ఇతరుల యొక్క బుర్రలు పగలగొట్టి కర్రతో డబ్బులు దోచుకోయే, ఆడవాళ్ల దగ్గర కూడా గొలుసులు పీకేయే అని నచ్చజెప్పేవాడట. ఆ చెప్పడం కోసం నారాయణ నారాయణ అనేవాడు. కొంచెం వాడంటే ఎక్కువ ఇష్టపడేవాడట. కాలోత్యాగాన్ మహాన్ రాజన్ అష్టాశీత్యాయుష సమాహ తస్య ప్రవయసః పుత్రాః దశతేషాంతుయో అవమహ బాలో నారాయణో నామ్నా పిత్రోశ్చ దయితో భృశం. ఇలా మహాభయంకరమైన కాలాన్ని దాటలేక తన బతుకంతా వ్యసనాల్లో గడిపి మహాపాపాలు చేసి అష్ట అశీతి ఆయుషః సమాహ. అష్ట అంటే 8, అశీతి అంటే 88 సంవత్సరములు ఇలా గడిపాడు వాడు. అందులో ఆఖరి కొడుకు 10వ కొడుకు చిన్న కుర్రాడున్నాడే, వాడికి నారాయణ అని పేరు పెట్టాడు. వాడంటే తండ్రికి బాగా ఇష్టం కనుక రోజు వాడినే ఒళ్ళో పెట్టుకోవడం, వాడితోటే తినడం, ఏదో దగ్గుకుంటూ ఆ దగ్గు భోజనం అడుగు పెట్టేవాట. తన ఎంగిలికూడు అడుగు పెట్టేవాట. ఎక్కువ మంది చేసే పని అదే, తాము తింటూ తింటూ పిల్లలకి తినిపిస్తారు. అది కూడా దోషం అన్నారు. ఎంగిలికూడు పెట్టకూడదు పొరపాటును కూడా, దానివల్ల అనారోగ్యము వస్తుంది, పిల్లలకి వీళ్ళ సంస్కారం వస్తుంది. ఎవరి చేతులు ఎక్కువ పెరిగితే వాళ్ళ సంస్కారం పిల్లలకు వస్తుంది. అందుకే జాగ్రత్తగా పెంచండి. పిల్లల్ని పెంచేటప్పుడు భగవత్ కథలు పెట్టండి. ఆదివారం రాగానే ఇంత మాంస ముక్క పెట్టడం వల్ల ఏం ఉపయోగంలా, ఆ హింస వల్ల వచ్చేది శరీరం తాత్కాలికంగా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంద్రియాలని ఈ రుచులను అదుపులో పెట్టకపోతే అవి వార్ధక్యంలో వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్లే వీలున్నంత వరకు పవిత్ర అన్నాన్ని పెట్టాలి పిల్లలకి. భగవత్ కథలు చెబుతూ నాలాంటి వాడి యొక్క పురాణానికి పిల్లల్ని తీసుకొస్తూ ఉంటే వాడు సరైన మార్గంలో పడతారు. వీడు వీడిగా ఎంగిలి కూడి పెడుతూ కౌగిలించుకుంటూ ఇక 24 గంటలు వాడే తలుచుకునేవాడు. వాడేమో విసుక్కుంటూ ఎప్పుడు ముసలినాన్న, పక్క వాళ్ళందరికీ పడుచున అన్నట, వీడికి ముసలినాన్నట. ఎందుకంటే పాపం పక్కన 25 ఏళ్ల వయస్సున్న తండ్రి కొడుకులు ఉన్నారు. అలా ఉండగా ఒక రోజున 88 ఏళ్లు ఇక కొద్ది రోజుల్లో నిండబోతూ ఉండగా అతి భయంకరమైన కర్కాటక సంక్రమణ కాలంలో, అంటే దక్షిణాయన కాలం వచ్చింది. ఆ కాలములో సాయంకాలం చీకటి పడుతూ ఉండగా ఇతని గుడిసె దగ్గర కటిక చీకటి కనపడింది. ఏమిటా కటిక చీకటి? అది నిజానికి ఇంకా చీకటి అవ్వకపోయినా పూర్తిగా కటిక చీకటి ఎందుకు వచ్చిందంటే, భయంకరులైన ముగ్గురు నల్లని మనుషులు అక్కడ కనబడ్డారు. కింకరుల ధర్మరాజ వశంకరుల దురంత దురిత సమధిక జనన అశంకరుల సకల లోక భయంకరులను కనియే ఇంద్రియాకులుడగుతు. ఆ సాయం సంధ్యా సమయంలో వీడి ఆయువు తీరిపోయింది, అందుకనే వీడి ప్రాణం తీసుకుపోవటానికి కింకరులు వచ్చారు. ఎవరి కింకరులు? యమధర్మరాజు గారి వశములో ఉండే యమధర్మరాజు గారి కింకరులు కనిపించారు. నిరంతరము పాపాలు చేసిన జనులను పట్టి కొట్టి చీల్చి ప్రాణములను అట్టే పట్టుకుపోయేటటువంటి వాళ్ళు వాళ్ళు. లోకాలలో పాపాత్మలను నాశనం చేసేవాళ్ళు. సకల లోక పాపాత్ములకి భయంకరులు, పుణ్యాత్ములకి మాత్రం ఆనందంగా కనపడతారు, అందంగా కనపడతారు, పాపాత్ములకి భయంకరులు వాళ్ళు. అటువంటి పరమ భయంకరాకారంలో ఉన్నటువంటి ముగ్గురు యమకింకరులను ఇంద్రియాలు వణికిపోతూ ఉండగా చూశాట. వీడి శరీరం గద 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 వణికిపోయింది, భయంతో కంపించిపోయాడు. అసలే అనారోగ్యాలతో శరీరం వణికిపోతోంది. ఆ సమయంలో ఆ ముగ్గురు కనపడగానే అటువంటి వాళ్ళు ఉంటారని కూడా వినలేదు వాడు. అందుకే వాళ్ళని చూడగానే కంపించిపోయాట. వాళ్ళు ఎలా ఉన్నారు? ఈతాకులు నెత్తి మీద పెట్టినట్టుగా తల వెంట్రుకలట, అంటే తల వెంట్రుకలు ముళ్ళల్లా పైకి, ముళ్ళపంది ముళ్ళల్లా ఉన్నాయన్నమాట. ఈతాకులు చూసారా మీరు ఎప్పుడైనా? ఇలా పైకి పొడుగ్గా ఉంటాయి, పదునుగా ఉంటాయి. అటువంటి ఈతాకుల వంటి తల జుట్టుతో కనబడ్డారు. ఇంకా ఎలా ఉన్నారు? ఈ దంతాలన్నీ బయటికి కూరల్లా బయటకు వచ్చి ఉన్నాయి, వంకర తిరిగిన కూరలతో ఉన్నారు. ఎంతంతలా పెదవులతో ఉన్నారు, ఎర్రగా చింతనిప్పుల్లాంటి కళ్ళతో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 5-8 ఏనుగుల ప్రమాణ శరీరంతో ఉన్నారు. వాళ్ళకి గుడిసెలు ఇవి అడ్డం కాదు. వాళ్ళు ఆకాశ మార్గంలో ఉంటారు, గుడిసెలో ఉంటారు, పక్కన ఉంటారు, ఎక్కడున్నా వాళ్ళ శరీరాలకి ఏ అవయవాలు అడ్డు రావట. నిజానికి బాగా లావుగా ఏనుగు లాంటి వాడు ఇందులోంచి రాగలడా? కానీ వాళ్ళు రాగలరు. ఎందుకంటే గుడిసెలకి సంబంధం లేకుండా, ఇళ్లకి సంబంధం లేకుండా ఉండే విచిత్రమైన భౌతిక శరీరం వారిది. అందువల్ల వాళ్ళు ఎందులోంచైనా దూరు వచ్చేస్తారట. గోడలు గోడల కింద ఉండగా అందులోంచి లోపలికి చొచ్చుకురాగలరు. అలాంటి శరీరములు కలిగినటువంటి వాళ్ళు. కనియన్ బ్రాహ్మణుడంత్యకాలమున వీకం రోషనిష్ఠ్యూతుల ఘనపీనోష్ఠ వికార వక్త్ర విల సద్గర్వేక్షణోపేతుల జన సంత్రాసకరోద్యతాయత సుపాశశ్రేణికా హేతుల హనన వ్యాప్తి విభీతుల మువుర ఆత్మానేతల దోతల కనియన్ బ్రాహ్మణుడంత్యకాలమున. పోయే కాలం రాగానే, ప్రాణం పోయే ఈ దుస్థితి రాగానే ఈ బ్రాహ్మడికి, ఈ నీచుడికి, ఈ దౌర్భాగ్యుడికి, ఈ వ్యసనపురుడికి ముగ్గురు కనిపించారు అతి భయంకరాకారులైన యమకింకరులు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే రోషనిష్ఠ్యూతులు, కోపంతో పళ్ళు పటపట కొరుకుతున్నారు, వాళ్ళ కళ్ళల్లోంచి నిప్పులు బయటకు వస్తున్నాయి, అంత కోపంతో ఉన్నారన్నమాట. కోపంతో కళ్ళు ఎరిపిక్కాయి. అది చూడడానికి ఎలా ఉంది? బహుశా నా పాపములకు వాళ్ళు కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తున్నారా అన్నట్టుగా ఉన్నది. పళ్ళు పటపటా కొరుకుతున్నారు అని పెదవులు ఒకదాని మీద పెట్టి తమ దంతాలతో కొరుకుతున్నారు అటు వాళ్ళు. ఇక ఆ పెదవులు కూడా ఎలా ఉన్నాయి? పీన ఓష్టములు, ఇంతంతలావు పెదవులు, దుబ్బు పెదవులు అనమాట. సహజంగా పెదవులు ఇలా సన్నగా ఉంటే అందం కానీ, ఇంతలావుగా ఉంటే అసహ్యంగా ఉంటాయి. అలాంటి పెదవులు వేళ్లాడుతున్న పెదవులతో ఉన్నారట. వికారవక్త్రం, ముఖం కూడా వికారముగా ఉంది, చూడ్డానికి భయంకరంగా ఉంది, ఏమాత్రం అందంగా లేదు. ఇక విలసద్ గర్వేక్షణోపేతులను, కళ్ళల్లో గర్వం కనబడుతుంది. ఏమిటా గర్వం? ఈ పాపాత్ముణ్ణి శిక్షిస్తున్నాం, శిక్షించే అధికారం మాకు వచ్చింది అనే గర్వం కనబడుతున్నది వాళ్ళ కళ్ళల్లో. ఇక చేతులలో కత్తులున్నాయి, మంచం కోళ్ళున్నాయి, యమ పాశములున్నాయి. అవి ఎలా ఉన్నాయి? పాపాత్ములైన జనులను భయపెట్టేటటువంటి ఆయుధాలు అవి. ఒక చేతిలో కత్తి, ఓ చేతిలో సోలం, మరో చేతిలో పాశం పట్టుకుని, ఒరే ఈ తాడు వేసి నీ ప్రాణాన్ని బయటికి లాగుతానరా, గేలమునకు చేప చిక్కుకున్నట్టుగా నీ ప్రాణం ఈ పాశమునకు తాడుకు దొరుకుతుంది, పీక్కుపోతాం. మీ ప్రాణం ఈ తాడుతో పేకగానే అప్పుడు నీ శరీరం కుక్కలకి నక్కలకి కూడా పనికిరాని దౌర్భాగ్య స్థితిలోకి ఎడుతుంది. ఇక నీ శరీరం కట్టయిపోతుంది, రారోయ్ అని తాడు గిర్రని తెప్పడం మొదలు పెట్టారట వాళ్ళు. అలా జనులను భయపెట్టే పాశము ఆయుధములతో ఉన్నారు, చేతులు గిరగిరా తిప్పుతున్నారు. కమాన్, నీ టైం అయిపోయింది అంటున్నారట వాళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ అనౌన్స్మెంట్ అంటున్నారట విమానం ఎక్కే ముందు. దిస్ ఈజ్ ది లాస్ట్ అండ్ ఫైనల్ అనౌన్స్మెంట్ ఫర్ హిమ్ అని ఎవడో పేరు చెప్తారు. అలాగా రే నీకు ఆఖరిసారి హెచ్చరిక రోయ్, నీ ప్రాణం పట్టుకుపోతున్నావు, రా 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 అంటున్నారట. నీ పెళ్ళాం బిడ్డల్లో దేవుణ్ణో తలుచుకో, కానీ ఆ టైంలో వీడు తలుచుకోలేకపోతున్నాడు. నిజంగా యమకింకరులు ఎదురుగుండా కనపడితే దానికే యమయాతన అని పేరు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇలా వణికిపోతాడు, ఇలా తిప్పుతాడు, ఇలా ఏదో అంటాడు. ఏమందామన్నా నోట్లోంచి మాట రాదు, ఎలుగు రాదు, మాట రాదు, మాట పడిపోతుంది. ఆఖరిసారి ఏమి చెప్పాలో చెప్పలేడు. పాపం వాడు ఇలా సైగలు చేస్తున్నాడు. ఆ సైగ చేస్తూ ఉంటే బంధువులకు అర్థం కాదు, వాడు ఏమంటున్నాడు, ముగ్గురు కనబడ్డారు, చచ్చిపోతున్నాను, రక్షించండి రక్షించండి అంటాడు. ఆ మాట నోట్లోంచి రాకపోవటం వల్ల వీళ్ళు ఏమనుకుంటారు, వీడేదో వీలునామ రాశాడేమో చెప్పలేకపోతున్నాడేమో అనుకుంటారు వాళ్ళు. వీలు లేక మాట్లాడలేకపోతున్నాడని తెలుసుకోలేక వీలునామా అని వాళ్ళు అనుకుంటారు. వీడేమో గొల్లును గోల పెడతాడు, నోట్లోంచి నురుగు వస్తుంది, కళ్ళల్లోంచి పుసుగులు కారతాయి, పాపం చాలా భయంతో వణికిపోతాడు. యమకింకరులు అలా ప్రాణం తీస్తూ ఉన్న ఒక ప్రాణిని నేను చూశాను, అందుకు చెబుతున్నాను. ఇది కేవలం వర్ణనే కాకుండా ఇంత జాగ్రత్తగా ఎలా చెప్పగలుగుతున్నానంటే, కేవలం పురాణం కాదు, ఒక పరమపాపాత్ముడు ప్రాణం విడిచిపెడుతున్నప్పుడు నా కర్మయోగంలో వాడి పక్కన ఉన్నాను, కానీ అదృష్టవశాత్తు వాడి చెవిలో నారాయణ స్మరణ చేశాక 10 ఏళ్ళు బతికాడు. తెలిసిన మీకు అది కావాలంటే ఏలూరు రెండు మీకు ఆ వ్యక్తిని చూపిస్తాను. 10 సంవత్సరాల తర్వాత బతికినవాడు ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు అదృష్టవశాత్తు ఎవడైనా నారాయణ స్మరణ చేస్తే ఆ సమయానికి యమకింకరులు అక్కడే ఉంటే ఈ స్మరణ వల్ల దూరంగా పోతారు. యమకింకరులు లేనప్పుడు నారాయణ స్మరణ చేసినా అంత పెద్ద ఉపయోగం ఉండదు. సరే, ఏమైనా ఆ భయంకరమైనటువంటి వ్యక్తులను చూచి వీడు వణికిపోతున్నాడు, మలమూత్రాలు వెంట వెంటనే విడిచిపెట్టేస్తున్నాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, హనన వ్యాప్తి విభీతులు, చంపటంలో కూడా భయం కొలుపుతూ చంపుతారట. కొంతమంది చాలా సులభంగా చంపుతారు, తేలిగ్గా చంపుతారు. వీళ్ళు భీకరాకారులై చంపేటప్పుడు కుళ్ళబొడి చంపుతారన్నమాట. ఆ చంపడం భీకర హత్య. అటువంటి భయంకరాకారంతో భయంకరమైన చావుకి గురి చేసేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని మువ్వురా, ముగ్గురిని చూచాడు. ఆత్మానేతలు, ఆత్మలను పట్టుకుపోతారు వాళ్ళు, ఆత్మని పట్టుకుపోయేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. అటువంటి కింకరులను, దూతలను, యమదూతలను చూచాడు. అంటే వాడు అంత పాపాత్ముడు, మహాపాపాత్ముడైతేనే ముగ్గురు వస్తారు వాళ్ళు, లేకపోతే సాధారణంగా ఇద్దరు లేక ఒకళ్ళు వస్తారు. కొంచెం పుణ్యం ఎక్కువ చేస్తే మీలాగా మధ్య మధ్యలో పురాణం వింటే, మధ్య మధ్యలో పురాణం వినేటప్పుడు మాట్లాడకుండా ఉంటే, ఏం ఆలస్యంగా వచ్చి ఎందుకు మాట్లాడడం, పక్క వాళ్ళని మాట్లాడించడం, అలా మాట్లాడిస్తే మళ్ళీ యమకింకరులు కనబడతారు. అలా మాట్లాడకుండా ఉంటే యముడు కనబడతాడు. ఇంకా 40 రోజులు శ్రద్ధగా పురాణం వింటే, నాకంటే ముందు వస్తే అప్పుడు స్వర్గలోకం నుంచి మహాత్ములు వస్తారు. చివర నారాయణ స్మరణ చేస్తే ఆ సాక్షాత్తు పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు ఇలాంటి పారిషదులు వస్తారు. వారి వారి పుణ్యాలను బట్టి ఎవరు ఎవరికి ఎవరికి ఏం దర్శనం ఇవ్వాలో విస్తాడు పరమాత్మ. వీలున్నంత వరకు అందుకే జాగ్రత్తగా గడుపుదాం మనం. ఇప్పుడు ఆ ముగ్గురిని చూచి అట్టువేడు. ఇంకేముంది, వాడి ప్రాణం పైనే పోయింది, నోట్లోంచి చొంగ కారిపోయింది, ముక్కు పుటాలు అదిరిపోయాయి, శ్వాస మారిపోయింది, ముఖం కందిపోయింది, వివర్ణమైపోయింది, ఢామ్మని మంచం మీద పడిపోయాడు, ఏం చెయ్యాలో తెలియదు. దూరే క్రీడానకాసక్తం పుత్రం నారాయణాహ్వయం ప్లావితేన స్వరేణ ఉచ్చైః ఆజుహావ ఆకులేంద్రియః. ఆ సమయంలో ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో దూరంగా క్రీడాసక్తుడై ఉన్న కొడుకు కనబడ్డాడు వీడికి. మంచం మీద పడిన వీడికి ప్రాణం పోయే ముందు దూరే క్రీడాన ఆసక్తం, బాగా క్రీడలయందు ఆసక్తి కలిగిన ఆడుకుంటున్నటువంటి కొడుకు కనబడ్డాడు. వాడికి నారాయణుడు అని పేరు కదా, అందుకని వెంటనే ఏం చేశాడు, గొంతు లేచింది అప్పుడు మాత్రం, ఇంకా దేనికి లేవలేదు కానీ ఉచ్చైహి పెద్ద గొంతు వచ్చేసింది అనుకోకుండానే. ఏమన్నాడు అంటే, నారాయణ 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 అని ఆకులేంద్రియుడై భయపడిపోతూ అరిచేట. ఎంత అందంగా రాశాడో తెలుసా ఈ శ్లోకానికి పద్యం పోతన గారి శిష్యుడు. దూరమున ఆడు బాలుడు బోరన తన హృదయ సీమ పొడ చూపిన, దూరమునాడు బాలుడు బోరన్న తన హృదయ సీమ పడచూపిన. ఓ నారాయణ 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 ఎన్నుచు ఆత్మనందను పిలిచెల్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న కుమారుడు తన మనస్సులో కనబడ్డట్టు, అది కూడా కంటికి కనబడలా, హృదయములో వాడి మీద ఉన్న ప్రేమ వల్ల హృదయ సీమ పడ చూపిన, కంటికి చూపిపోయిందిగా, అందుకని మనస్సులో దర్శనమిచ్చాడు. వెంటనే వీడు పెద్ద కంఠంతో నారాయణ నారాయణ నారాయణ, వీళ్ళెవరో నా ప్రాణం తీసేస్తున్నారా అని పెద్ద పెట్టును 3 సార్లు కొడుకుని పిలిచాట. ఒకసారి కాదు, నారాయణ 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 అనుచు ఆత్మనందను నొడివెన్ కన్న కొడుకుని పిలిచాడు. వెంటనే వాడి జాతకమే మారిపోయింది. మరణం వేళ ధనుజమర్దనుడైన శ్రీమన్నారాయణుని స్మరణ చెయ్యడంతో ఎప్పుడు శ్రీ మహావిష్ణువు పక్కన ఉండే నందుడు సునందుడు పుణ్యశీలుడు సుశీలుడు అని పేరు కలిగిన ఈ పుణ్యశీల సుశీల నంద సునందునని పేరు కలిగిన 4 పారిషదులు, స్వామివారి సేవలో నిరంతరం ఉండే మహాత్ములు అచ్చం ఆయనలాగే నల్లగా మేఘంలా ఉంటారు. 4 చేతులు ధరించి శంఖచక్ర గదాపద్మాలు ధరిస్తారు, కిరీట ధారణ చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళని చూస్తే విష్ణువుని చూచినట్టు మనకి భ్రమ కలుగుతుంది. అటువంటి పారిశ్వవర్తులు టక్కన ప్రత్యక్షమైపోయారు ఎక్కడ వైకుంఠం. ఒక్క క్షణకాలంలో వాడి నోటి వెంబడి ఆ మరణ వార్త వినగానే, మరణకాలంలో నారాయణ స్మరణ వినగానే, అందున రాక్షసుల్ని భయంకరులైన యమకింకరుల్ని నాశనం చేసే విష్ణువు యొక్క స్మరణ వినగానే అక్కడ ప్రత్యక్షమయ్యారు. సరిగ్గా ఆ సమయమునికి ఏం జరిగింది, యమకింకరులు తాడు విసిరి వీడి ప్రాణాన్ని బంధించారు. ఈ ప్రాణం ఇక బయటికి లాగబోతున్నారట. హృదయం మధ్యలో ఉన్న ప్రాణమునకు తాడు బిగుసుకుంది, అది లాగితే ప్రాణం బయటకు వచ్చేది. సరిగ్గా ఆ సమయానికి వీళ్ళు వచ్చి ఏం చేశారు, బలాత్కారంగా తాడు పట్టుకుని పటక్కన తెంచి వాడి గుండెల మీద చెయ్యెట్టి ప్రాణం మళ్ళీ లోపలికి గంటేశారు. ఇవన్నీ సెకండ్స్లో జరిగిపోయాయి, చాలా స్వల్పకాలంలో జరిగిపోయాయి. యమదూతలు ఈ మహాత్ములు వచ్చి తాడు తెంపడంతో బలంగా లాగుతున్న వాళ్ళు ఆ బలానికి ఎగిరి దూరంగా పడిపోయి అతి కష్టం మీద లేచి నిలబడ్డారు. నల్లని వాళ్ళ శరీరాలు మరింత నల్లగా బొగ్గులైపోయాయి, కంగారు పడిపోయారు వాళ్ళు. ఈ మహానుభావుల కాంతిని తట్టుకోలేకపోయారట. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసిన, ఒక్కొక్కడు 1,00,000,000 కాంతితో ఉన్నారు. అంత కాంతిని యమకింకరులు కూడా చూడలేకపోయారు. విష్ణుదూతల శరీర కాంతి యమకింకరులకి చూడడానికి అశక్యంగా ఉంది. అందుకనే వాళ్ళు కంగారు పడిపోయి, అయ్యా తమరెవరండి, ఆ దుర్మార్గుడి ప్రాణాన్ని మేము తాడు వేసి పీకి పట్టుకుపోతుంటే అడ్డం వచ్చి తెంపేస్తారా, ఇది అన్యాయం అండి. ఎవని వారలు మాతో చెవ్వకు కథమేమి, ఇట్లు చిక్కిన వానిల్ క్రొవ్వున విడిపించి తిరి, ఇక నవ్వులకో జముని శాసనం బులు జగతిల్. మీరు ఎవని దూతలు, మాతో యుద్ధానికి ఎందుకు చెయ్యి చాచారు? ఇలా మాతో యుద్ధానికి రావడం మీకు ధర్మమా? మేమేం మీతో యుద్ధం ప్రకటించలేదే. యుద్ధం ఎవరితో చెయ్యాలి? యుద్ధం చేయడానికి వచ్చిన వాడితో యుద్ధం చెయ్యాలి. మేమేదో మా యమధర్మరాజు గారి ఆజ్ఞని అనుసరించి పాపాత్ముడి ప్రాణం పట్టుకుపోతూ ఉంటే ఆ సమయంలో వచ్చి అనవసరంగా మాతో యుద్ధానికి సంసిద్ధులవుతారా, కాలు దువ్వుతారా, క్రొవ్వెక్కి వీణ్ణి విడిపిస్తున్నారు. ఇలా అయితే యమధర్మరాజు గారి శాసనములు నవ్వులాటకి గురవ్వా, రేపు అంతా ఏమంటారు, ఆ యముడి శాసనాలకి భయపడక్కర్లేదురా, అదంతా ఉట్టుట్టి నవ్వులాట, అది ఎందుకు పనికిరాదు అని అపహాస్యం చేసి వేళాకోళం వాడి నవ్వుకుంటారు యముడి శాసనం అంటే. ఇంకా జగత్తంతా పుణ్యములు మానేస్తారు, అందరూ హాయిగా సాయంకాలం కాగానే తినండి తాగండి తిరగండి అంటారు. ఇప్పటికే బెల్ట్ షాపులన్నీ జనాలతో నిండిపోయాయి. ఇక మీరు కూడా వచ్చి ఇలాంటి పనులు చేస్తే ఎక్కడ చూసినా పద్మాకర్ గారి పురాణానికి వచ్చే జనం 1,000 మంది ఉంటే బెల్ట్ షాపు దగ్గర 100,000 మంది ఉంటారు. అప్పుడు అది న్యాయం అవుతుందా, ధర్మం అవుతుందా? పాపాత్ములు పెరిగిపోరా, నికృష్టులు పెరిగిపోరా, వేద ధర్మములు ఏమైపోతాయి? పైగా మిమ్మల్ని ఏదన్నా అందామా అంటే, అమ్మో మీరు చాలా అందంగా కాంతితో పరాక్రమవంతులై అసలు మాలాంటి వాళ్ళని చూడడానికి కూడా ఆశ్చర్యకరంగా ఉన్నారు. సర్వే పద్మ పలాశాక్షాః పీత కౌశేయ వాససః కిరీటినః కుండలినః లసత్ పుష్కరమాలినః సర్వే చ నూత్న వయసః సర్వే చారు చతుర్భుజాః. మీరంతా తామర పువ్వు రేకుల వంటి కళ్ళతో ఉన్నారు,
పసుపు పచ్చని బంగారపు బట్ట కట్టుకున్నారు. పీతాంబరధారులు, కిరీటాలు ధరించారు. చెవులకు కుండలాలు పెట్టుకున్నారు. పుష్కరమాలిన తామర పువ్వుల దండలు ధరించారు మెడలో. పుష్కరము అంటే తామర పువ్వు, తామర పువ్వుల దండలు ధరించి ఉన్నారు. అందరూ నవయౌవనంలో ఉన్నారు. ఎక్కడ చూసినా మీలో 18-20 ఏళ్ల వయస్సే కనపడుతోంది, వార్ధక్యం లేదు. 4 అందమైన చేతులు ధరించారు. మీ సౌందర్యం, మీ కాంతి, మీ అలంకారం మమ్మల్ని నోట మాట రానివ్వకుండా చేస్తోంది. అంటే మా మాట కూడా పడిపోతోంది అంత విహ్వలుల్లి చేసే కాంతి మీది. ఆహా, ధనుర్నిషంగాసి గదాశంఖ చక్రాంబుజశ్రియ దిశో వితిమిరా లోకా కుర్వంత స్వీన తేజసా కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నోన్నిషేధత. స్వేన తేజస అంటే మీ తేజస్సుతో, మీ శరీరాల నుంచి వస్తున్న కాంతితో దిక్కులన్నీ మిరుమిట్లు గొలుగుతున్నాయి. దిక్కులు ధగ ధగ మెరిసిపోతున్నాయి. అంత కాంతితో ఉన్నారు. అబ్బా, మీలో ఒక్కొక్కటి శరీరం నుంచి వచ్చే కాంతితో ఈ మొత్తం దశ దిశలు ధగధగలాడిపోతున్నాయి. ఇటువంటి కాంతిని మేము ఎప్పుడూ చూడలేదు. మా రాజుగారు యమధర్మరాజు గారు, ఆయన తండ్రి సూర్యుడు, సూర్యుడిలో కూడా ఇంత కాంతి లేదు. మీలో అంత కాంతి ఉన్నది. మీ అందరి చేతులలో ధనుస్సులున్నాయి. తూణీరములు అంటే బాణములు విడిచిపెట్టడానికి కావలసిన అమ్ముల పొదులున్నాయి. గదలు ధరించారు, శంఖాలు పట్టుకున్నారు, చక్రాలు పట్టుకున్నారు, తామర పువ్వులు పట్టుకున్నారు. మంచి ఐశ్వర్యంతో ఉన్నారు మీరు. ఇంత గొప్పవాళ్ళైన మీరు అధర్మం చెయ్యడం ధర్మమా? ఏమిటి అధర్మం? యమధర్మరాజు గారి ఆజ్ఞని మీరు ఉల్లంఘిస్తున్నారు. ఈ యమధర్మరాజు గారి కెంకరులను అడ్డం కొట్టారు. పాపాత్ముడి ప్రాణం తీయకుండా వాడి ప్రాణం మళ్ళీ వాడి శరీరంలో ప్రవేశపెట్టారు. కారణమేమిటనగానే అప్పుడు విష్ణు కెంకరులు ఎక్కువ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వుతూ, అసలు మీ ధర్మం ఏమిటి, ధర్మం ప్రకారంగా మీరు ఎలా ప్రాణాలు తీస్తారు, ధర్మం అంటే ఏది, అధర్మం అంటే ఏది, మీరు ఎవరి ప్రాణం తీస్తారు, ఎవరి ప్రాణం తీయరు, ఎవరి జోలికి పెడతారు, ఎవరి జోలికి వెళ్ళరని అడిగారు. ఇలా అడగండి చెబుతాం, అప్పుడు మా డ్యూటీ మేము చేయగలుగుతాం అని వాళ్ళు వెంటనే ఉన్నారు. వేద ప్రణిహితో ధర్మ అధర్మ తద్విపర్యయ వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి సుశ్రుమ. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు తన ఎంత తాను 4 వేదముల రూపం ధరించాడు. అంటే వేదం ఎవరు? వేదో నారాయణ సాక్షాత్. సాక్షాత్తు వేదం అనగా నారాయణ స్వరూపమే. నారాయణునకు వేదములకు తేడా లేదు. అందుకే వేదో వేద విదవ్యంగో అని విష్ణు సహస్రనామంలో ఆయనకి వేదహ అని ఒక పేరున్నది. వేదమే విష్ణుస్వరూపం. ఆ వేద రూపంలో విష్ణువు మానవులు ఏ పనులు చెయ్యాలో అన్నిటినీ ఇచ్చాడు. ఇప్పుడున్న ఈ 4 వేదాలు అనుకోకండి, అసలు చాలా వేదాలు లుప్తమైపోయాయి. ఇప్పుడున్నవి కొంతవరకు మన కోసం కుదించి వ్యాసుడిచ్చాడు. అందుకే వేదవ్యాసుడు అని ఆయనకి పేరు వచ్చింది. అనంతములు వేదములు, వాటిల్లో మనం ఎలా జీవిస్తే లాభమో, వ్యవసాయం ఎలా చెయ్యాలో, అసలు నిద్ర ఎలా చెందాలో అన్నీ చెప్పాడండి. రాత్రిపూట కొంచెం గోరువెచ్చని నీళ్లతో కాళ్ళు కడుక్కుని పడుకోవడానికి 1/2 గంట ముందు కొద్దిగా ఆవుపాలు, ఎక్కువ పంచదార లేకుండా వేసుకు తాగితే హాయిగా నిద్రపోతారని, ఆరోగ్యం బాగుంటుందండి, అలాంటి వాళ్ళకి సత్సంతానం కలుగుతుందని కూడా ఉంది తెలుసా మీకు వేదాలలో. అంటే ఇన్ని విశేషాలు ఎవరూ చెప్పలేరు, అవి వాళ్ళ లుప్తమైపోయాయి. మీకు వేదాల దాకా ఎందుకండి? ఈ 18 పురాణాలు ఎంతమంది చదవగలుగుతున్నారు? రోజు వినే భాగవతంలో ఉన్న విశేషాలు మళ్ళీ బయటకు వచ్చాక భాగవతంలో ఇది ఉందా అని అడిగేవాళ్ళు ఉన్నారు. అంటే కనీసం భాగవతంలో ఉన్న 18,000 శ్లోకములే మనకి సంపూర్ణంగా తెలియకపోతే ఇంకా ఇన్ని లక్షల మంత్రములతో కూడిన వేదములు, ఇన్ని పురాణాలు, ఇన్ని ఇతిహాసాలు ఎవడికి తెలుస్తాయి? అవి తెలియక పుక్కిటి కథల్ని నమ్ముతున్నాం, అసలైనటువంటి భాగవతాదుల్ని నమ్మలేకపోతున్నాం. అన్ని విశేషములతో మానవులకి ధర్మాధమరముల యొక్క విశేషములను అందజేసిన వేదములు ఉన్నాయే, అవి మానవులని నిరంతరం ఇలా నడుచుకోండి, ఇలా నడుచుకోకండి అని చెప్పాయి. అందులో చెప్పినట్టు నడుచుకోవటమే ధర్మం, దానికి వ్యతిరేకంగా నడుచుకోవటమే అధర్మం. మేమేం చేస్తున్నాం? యమధర్మరాజు గారి ఆజ్ఞ ప్రకారంగా, వేద ప్రకారంగా ఎవరు నడుచుకుంటున్నారో తెలుసుకుంటాం. వేద ధర్మములను ఆచరించే వారి జోలికి మేము వెళ్ళం. వేద కర్మలకు వ్యతిరేకంగా అపమార్గంలో నడుచుకునే వాళ్ళ దగ్గరికి మేము వెడతాం. ఇప్పుడు ఎవడు ఏ పని చేశాడో మాకు ఎలా తెలుస్తుంది అని మీరు అడుగుతారేమో. పగటిపూట సూర్యుడు రాత్రిపూట చంద్రుడు, ఇక సంధ్యా సమయాలలో సంధ్యాదేవతలు, ఇది కాకుండా నక్షత్రాలు, యమధర్మరాజు గారు, దశ దిశలు, పగలు రాత్రి అనే తేడా లేకుండా సర్వకాల సర్వావస్థలలో కొంతమంది మహానుభావులైన నిషంగులు అనే దేవతలు, వీళ్ళందరూ కూడా నిరంతరం పాపములకు పుణ్యములకు సాక్షులు. ఇదే మాట మహాభారతంలో స్వయంగా శకుంతల భర్తకి చెబుతుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని లేదని అబద్ధం ఆడతావేమో, ఒరే నాయన అబద్ధం ఆడినంత మాత్రం చేత అబద్ధం చల్లదరా, సంధ్య, సూర్యుడు, చంద్రుడు, దిక్కులు, యమధర్మరాజు గారు, పంచభూతాలు, వేదములు, ఇన్ని మహాపదార్థాలు మనిషిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటాయి. రాత్రి ఇంట్లో రహస్యంగా పడుకుని నిద్రపోయానండి, అది కూడా ఎలా తెలిసిందండి అంటే తెలుస్తుంది. రాత్రిపూట తిరిగే దేవతలు కొందరు ఉంటారు, వాళ్ళు సాక్ష్యం చెబుతారు, మీరు ఇంట్లో తలుపేసు కూర్చున్నా వాళ్ళకి దొరికినట్టే. అది అసలు నిజమైన సీసీ కెమెరాలు అవి. ఈ సీసీ కెమెరాలు గట్టిగా ఇవాళ ఉంటే రేపు పోతాయి. నిరంతరం మానవ ప్రవర్తనని, వాడి యొక్క ఆచారాన్ని, వాడి కర్మలని ఇంతమంది మహానుభావులు సాక్షులుగా చూస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, ప్రాణం పోయే ముందు, వీడికి ఆయువు తీరే ముందు అవన్నీ యమధర్మరాజు గారికి చెబుతారు. అప్పుడు యముడు ఏం చేస్తాడు, ఒరే వీడిని పుణ్యములు చేశాడు, వీడిని పాపములు చేశాడు. పద్మాకర గారు 40 రోజులు పురాణం చెబుతుంటే ఆ 40 రోజులు వీళ్ళు విన్నారు, వీళ్ళ తోలికి వెళ్ళొద్దు. వీళ్ళు 40 రోజుల్లో ఒక్కరోజు కూడా వినకుండా ఇంట్లో కూర్చుని టీవీ సీరియల్స్ చూశారు, వీళ్ళని పట్టుకొచ్చేయండి అని. ఈ విధంగా ఎవరెవరికి ఏమేమి శిక్షలు వెయ్యాలో ఆయన చెబుతాడు. అప్పుడు మేమేం చేస్తాం, ఆయన ఆజ్ఞ ప్రకారంగా కాసు కూర్చుని ముగ్గురమో ఇద్దరమో చొప్పున జట్లు జట్లుగా బయలుదేరతాం. మాలాంటి వాళ్ళు ఆయన దగ్గర కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక్కసారిగా భూమండలంలో వాళ్ళంతా ప్రాణం కోల్పోయినా సరే తీసుకెళ్లే అంతమంది జనం ఉన్నారటండి యమధర్మరాజు గారి దగ్గర. అంతమంది ఒకేసారి వెళ్ళిపోకూడదు దేవుడి దేవల్ల, కానీ ప్రళయం వచ్చి ఎంతమంది వెళ్ళిపోతే ఎంతమందిని కూడా పట్టుకుపోగలరు వాళ్ళు. అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. యమధర్మరాజు గారు లోకం ఎటువంటిదంటే ఎంతమంది పాపాత్ములు వెళ్ళినా ఇంకోటికి చోటు ఉంటుంది, అది పుష్పక విమానం లాంటిది. ఎందుకంటే అక్కడ బాష్పక విమానమే కనుక, కన్నీళ్లు గారడం తప్పేం ఉండదు కనుక. స్వర్గంలో అంత ఖాళీ ఉండదట, కానీ యమలోకంలో ఖాళీ ఉంటుంది. యముడికి ఆ వరాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శివుడు, బ్రహ్మ ఇచ్చారు. అప్పటి నుంచి మేము ఆ పాపాలని పుణ్యాలని నిర్ణయించుకుని ఆయన చెప్పినట్లుగా పరమ పాపాత్ముల గృహాల దగ్గర కాసు కూర్చుని పోయే ముందు వాడిని బెదిరించి వాడికి మరణయాతన కలిగించి మరీ ఎక్కువ పాపాలుంటే ఎక్కువసేపు ఏడిపించి మంచాల మీద పడుకునేలా చేసి వాడికి రోగాలు వచ్చేలా చేసి బాగా భూలోకంలోనే వాడు తగిన శిక్షలు అనుభవించేలా చేసి అప్పుడు వాడి ప్రాణం పట్టుకుపోతాం. అక్కడికి వెళ్ళగానే చిత్రగుప్తుడి ద్వారా వీడి పాపాల చిట్టా తెలుసుకుని మహానుభావుడైన యముడు వీడికి శిక్షలు ఖరారు చేస్తాడు. ఆ శిక్షలన్నీ అయ్యాక వాడి పాపపుణ్యాలే వాడికి భవిష్యత్తు జన్మని నిర్దేశిస్తాయి. అంటే ఒక్కనాడు కూడా భాగవతుల సేవ చెయ్యని వాడు వచ్చే జన్మలో వీధి కుక్కై పుడతాడు. ఒక్కనాడు కూడా భగవత్ ప్రసాదం తినకపోతే వచ్చే జన్మలో నానా రకాలైన గడ్డి తిని దుర్మరణం పాలయ్యేటటువంటి గొర్రెలుగా, మేకలుగా పుడతారు. ఇంకా తినకూడని మాంసాలు తింటూ నిరంతరం బతికేవాడు పిల్లులుగా పుడతారు. పిల్లులకి మాంసం మిక్కుటమైన ఇష్టం కదా, ఎలకల్ని పావురాల్ని పట్టుకు తింటాయే, అవన్నీ ఎవరనుకుంటున్నారు, విధి నిషేధములు లేకుండా మాంసాహారాన్ని తిన్న పాపాత్తులు పిల్లులై పుడతారు. ఈ పిల్లిని మళ్ళీ ఎవడో పట్టుకుని టక్కన కొట్టేసి దాన్ని కూడా కాల్చుకు తినేవాడు వస్తాడు. అప్పుడు ఈ విధంగా రకరకాల శిక్షలు అనుభవిస్తారు. వీడికి ఈ శిక్ష ఎందుకు వేస్తున్నామో వీడి గురించి చెబుతాం వినండి. అప్పుడు మీరు వీణ్ణి అనవసరంగా ఎందుకు విడిపించాం అని మీరు కూడా బాధపడతారు. అయం విహి శ్రుత సంపన్న శీలవృత్త గుణాలయ ధృతవ్రత మృదుర్దాంత సత్యవాన్ మంత్ర విత్సుచిహి. వీడు మొదట్లో ఒక గొప్ప పండితుడికి పుట్టాడు. అక్కడున్న కాలంలో 16 ఏళ్ళు వచ్చేదాకా ఇంత మంచివాడు మరొకడు లేడు. వీడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందండి, 16 ఏళ్ల వరకు వీడు చాలా గొప్ప జ్ఞాని, తర్వాత మారిపోయాడు. గాని ఆ 16 ఏళ్ళొచ్చేదాకా బాగా వేదములు చదివాడు. ఇప్పుడు అర్థమైందా, ఆ చదివిన పుణ్యం వాడికి కాసింది. ఇప్పుడు శ్రుత సంపన్న అంటే వేద పండితుడు, చాలా శ్రద్ధగా చదువుకున్నాడు 16 ఏళ్ళు దాకా. శీలవృత్త గుణాలయ, శీలమునకు మంచి ప్రవర్తనకి సద్గుణములకు నిలయుడు. అంటే చిన్నప్పుడు వీడిలో శీలమున్నది, ప్రవర్తన బాగుంది, వీళ్ళు సద్గుణాలు ఉండేవి. రోజు తల్లిదండ్రులకు నమస్కరించేవాడు, దేవతా పూజ చేసేవాడు, యజ్ఞములలో తండ్రికి సాయం చేశాడు, పితృకార్యాల్లో సాయం చేశాడు, మహాత్ముల పురాణాలు వినవలసినవన్నీ విన్నాడు, వ్రతాలు ఆచరించాడు, మృదుస్వభావి, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఇతనికి 16వ ఏట పెళ్ళయ్యింది. అప్పటి నుంచి సత్యవంతుడై మంత్రశాస్త్రాన్ని అభ్యసించి శుచి అయి అర్చనలు చేస్తూ పవిత్రంగా తన భార్యతో కలిసి తల్లిదండ్రుల్ని సేవిస్తూ యజ్ఞాన్నమే స్వీకరిస్తూ గడిపాడు. ఇలా రెండేళ్లు గడిపాడు. అంటే 18వ ఏడు వచ్చింది. ఒక 2 ఏళ్ళ వరకు భార్యతో హాయిగా సుఖంగానే కాలక్షేపం చేశాడు, పవిత్రంగా గడిపాడు. గురు అతిథి పూజలు చేశాడు, గురువుల్ని భక్తితో పూజించాడు. అసూయ లేటవాడికి అనసూయ అన్నారు, అంటే అసూయ లేనివాడు. ఎప్పుడు ఇతరుల యొక్క ప్రవర్తనలో వేలెట్టేవాడు కాదనమాట. అసూయ లేకపోవటం అనేది చాలా గొప్ప మాటగా చెప్పారు ఇక్కడ. అసూయ అంటే ఏమిటి? గుణేషు దోషారోప అసూయ, అంటే మంచిలో చెడ్డని ఆరోపించడానికి అసూయ అని పేరు. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ 40 రోజులు పురాణం చెప్పిస్తున్నారు హరిగారు అనుకుందాం. అప్పుడు యమనాలి, ఆహా 40 రోజులు పురాణం చెప్పిస్తున్నారండి, ఆ పుణ్యాత్ముడు ధర్మమానని వింటున్నాం అనాలి కదా. అసూయాపురుడు ఏం చేస్తాట? ఆ కాలక్షేప ఒక పగలంతా ఇంట్లో కూర్చుని సాయంత్రం పూట వినడానికి వస్తున్నాడండి అంటట. అంటే మంచిలో ఏం చేస్తున్నాడు? చెడ్డను ఆరోపిస్తాడు. ఇంక ఏం చెయ్యండి? ఇప్పుడు ప్రసాదం బయట పంచిపెడితే, ప్రసాదం నిన్నటిదండి పాడైపోయి ఎవరు తినక ఫ్రిడ్జ్లో పెట్టి పంచిపెడుతున్నారని అబద్ధాలు ఆడతారట. ఈ విధంగా మీరు ఏం చెయ్యండి, మెప్పించలేరు వాడిని. మహాపాపాత్ములు కొందరు ఉంటారు, మంచిలో చెడ్డే వెతుకుతారు. నారాయణ అంటే నారాయణ అనాలని అన్నాడా, ఏదో వాళ్ళ అబ్బాయి పేరు మీద అన్నాడు అంటట. ఓ మంచి లాల్చీ పట్టుకొచ్చి మీలాంటి వాళ్ళు నాకు ఇచ్చారనుకోండి, ఆ ఇంట్లో గుడ్డ పాడైపోయిందండి ఏడాది నుంచి, ఆ చీర గుడ్డ పీక్కొచ్చి ఇచ్చిందండి ఆవిడ అంటారట. కష్టపడి ఓ లాల్చీ పట్టుకొచ్చి కారుకి ఇస్తే ఇంట్లో చీర పాడైపోతే మాత్రం నాకెందుకు ఇవ్వాలి? వాళ్ళు ఏదో దానం చేద్దామని చేస్తే ఆ లాల్చీలో కూడా ఓ బాల్చీ వెతుకుతారు వీళ్ళు. ఇలాంటి దుర్మార్గులు ఏ మంచిలో అయినా చెడ్డ వెతికితే వాళ్ళకి అసూయాపరులు అని పేరు. ఇతడు అనసూయక, అసూయ లేనివాడు, యవ్వనంలో చాలా జాగ్రత్తగా ఉన్నవాడు. వీడికి యవ్వనంలో కూడా రకరకాల మార్పులు వచ్చాయి. 16-18 ఏళ్ల మధ్యలో పూర్వకాలంలో పెళ్లిళ్ళు చేసే రోజుల్లో ఇంకా పూర్తి యవ్వనంలోకి అడుగుపెట్టేవారు కాదట. ఇతడికి పెళ్లైన కొత్తల్లో శరీరంలో మార్పులు వచ్చాయి. నల్లని తుమ్మెద రెక్కల్లాగా మూతి మీదకి మీసం వచ్చింది, వక్షస్థలం దృఢమయ్యింది, వెన్నుపూస బలమయ్యింది, సౌందర్యం వచ్చింది, నెత్తి మీదకి జుట్టు వచ్చింది. వీడికి తెలియకుండానే శరీరంలో కొత్త వింతలు వచ్చాయి. వీడి శరీరం కుతూహలంతో నిండిపోయింది. దాంతో వీడు మధ్య మధ్యలో ఏమిటిది, నా శరీరంలో ఏదో తెలియని మార్పు వస్తుంది అనుకున్నాడు. ఒకనాడు ఇతడు తండ్రి పిలిచి, నాయన అడవికి వెళ్ళు, రేపు మన ఇంట్లో యజ్ఞం ఉన్నది, ఎల్లుండి పితృయజ్ఞం ఉంది, యజ్ఞానికి పితృయజ్ఞానికి దర్భలు కావాలి, పళ్ళు కావాలి, సమిధులు కావాలి, అవి తెమ్మంటే అవి తేవడానికి ఇతడు పెళ్ళైన 2వ ఏట అంటే 18వ ఏట కేకారణ్యంలోకి వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళి సమిధులు తెంపుతున్నాడు. అప్పుడు వీడు చూడకూడని ఒక విచిత్ర దృశ్యం చూశాడు. దదర్శ కామినం కంచిత్ శూద్రం సహభుజిష్యయ పేత్వాచ మధుమైరేయం మదాఘూర్నితయనేత్రయ మత్తయా విశ్లథన్ నీవ్యావ్యపేతన్ నిరపత్రపం క్రీడంతం అనుగాయంతం హసంతం అనయాంతికే. ఒక వేశ్యాలోలుడు, ఒక విటుడు, అంటే వాడికి ఎంతసేపు వేశ్యా సంభోగమే ఇష్టం, అటువంటి ఒక విటుడు అడవిలో కనపడ్డాడు. వీడు అటు ఇటు అడవిలో దర్భల కోసం వెతుకుతూ ఉంటే ఒక పొద దగ్గర నుంచి శబ్దం వినబడి ఆ పొద దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాట. ఆ పొదలో ఒక విటుడు ఉన్నాడు. ఆ విటుడి దగ్గర ఒక భోగం స్త్రీ ఉంది, ఒక వేశ్య ఉన్నది. అది వాడితో కలిసి మాంసం తింటూ తెగ తాగేసి, వాడికంటే ఎక్కువ తాగేసిందిట. అందుకే పేత్వాచ మధుమైరేయం, అడవులలో దొరికి ఒక ప్రత్యేకమైన కళ్ళు ఉంటుంది, దానికి ఈతకల్లు అని పేరు. మహాభయంకర అంటే విప్పసార అంటారు దాన్ని. మైరేయం అనేది విప్పసార లాంటి వాటికి వాడతారు. అది తీవ్రమైన మత్తునిస్తుందిట. అటువంటి మత్తు కలిగినటువంటి ఆ మైరేయం తాగి మదంతో కళ్ళు గొర్రం తిరుగుతూ ఉండగా వివస్త్రులై వాళ్ళిద్దరూ క్రీడిస్తున్నారు. అటువంటి నగ్నంగా ఉన్నటువంటి క్రీడలో తాగుబోతులై ఉన్నటువంటి వాళ్ళని చూచాడు. పైగా వాళ్ళు ఆ మత్తు ఎక్కువైపోయి ఆటలాడడం మొదలెట్టారు, పాటలు పాడడం మొదలెట్టారు, చెయ్యరాని అనేక విచిత్రమైన చేష్టలు చేశారు, పకపక నవ్వుతున్నారట. ఈ తాగుబోతులకి మైకం ఎక్కువైపోతే పాటలు కూడా మొదలవుతాయట. అందుకే గాయంతం అనుగాయంతం, ఒకటి పాడితే 2 వాళ్ళు పాడటం అనమాట. ఈ విధంగా ఒకళ్ళతో ఒకళ్ళు పాటలు పాడుకుంటూ రెచ్చిపోతూ క్రీడిస్తున్నటువంటి వాళ్ళని చూచాడు. హాలాఘూర్ణిత నేత్రతో
మదన తంత్రారంభ సంరంభతో ఖేళాపాలన యోగ్య భూ విభవతో కీర్ణాలకాజాలతో హేళాలింగన భంగి వేషవతితో ఇచ్చావతి మూర్తితో కేళిల్ తేలుచునున్నదానిగనే పుంఖీభూత రోమాంచుడై. తాగిన మైకంతో గుడ్లు తిరుగుతున్న దానిని, అంత బాగా తాగినటువంటి పురుషుణ్ణి, మదనతంత్రంతో ఉన్నటువంటి వాళ్ళని, ఆటలాడుకుంటున్నటువంటి వాళ్ళని, సిగ్గు బిడియం విడిచిపెట్టిన వాళ్ళని, ఈ సమయంలో ముఖం మీదకి చెమటతో తల వెంట్రుకలు వచ్చి పడిపోతూ ఉంటే మధ్య మధ్యలో ఆ జుట్టు పక్కకు తోసుకుంటున్న వాళ్ళని, కౌగిలంతలో ఉన్నటువంటి వాళ్ళని, ఇచ్ఛాక్రీడలో ఉన్నటువంటి వాళ్ళని, ఇలా కేళిలో తేలుతున్నటువంటి వాడిని చూడగానే పుంఖీభూత రోమాంచుడై, వీడికి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి, వీడి శరీరం స్తంభించిపోయింది. ఇంత పూర్వం అటువంటి దృశ్యం ఎరగడు కదా. అందుకని ఎప్పుడూ వేద పఠనంలో ఉండే వీడు ఈ వేశ్య ఆలింగనాదులు చూచి ఒక్క క్షణకాలంలో తనను తాను మరిచిపోయాడు, అలాగే ఉండిపోయాడు. చేతిలో దర్భలతో పాటు వీడి మనస్సు జారిపోయింది, అన్నీ విడిచిపెట్టాడు. ఆ విటుడుండగా దగ్గరికి వెడితే ప్రమాదం కనుక దూరంగానే అన్నీ చూస్తూ కూర్చున్నట్ట. వాడు దానికి డబ్బిచ్చి పోగానే అమాంతంగా వెళ్ళి దాని కాళ్ళ మీద పడిపోయాడు. ఏమి సౌందర్యం, ఏమి క్రీడ, ఇటువంటి దృశ్యం నా జీవితంలో చూడలేదు. సుందరి, నీ వంటి దివ్య స్వరూపాన్ని చూడలేదు, నన్ను రక్షించు బాబోయ్ అన్నాడు. ఇతని భార్య బంగారం రంగులో ఉంటుంది, పరమ సౌందర్యవతి, ఆవిడ నల్లగా గౌడుగేదిలో ఉంది. అయినప్పటికీ వీడికి తెలియ పూర్వజన్మ కర్మ వల్ల దాని మీదే వ్యామోహం ఏర్పడిందిట. అందుకని భార్యను విడిచిపెట్టి నీ దగ్గరే ఉంటాను, నాకు కూడా అటువంటి క్రీడాభాగ్యం ప్రసాదించు అంటే అదంది నీ కులాన్ని విడిచిపెడతావా అంది, విడిచిపెట్టేస్తానన్నాడు. నీ మతాన్ని విడిచిపెట్టి నా మతంలో కలుసుకుంటావా, కలిసిపోతాను బాబోయ్, ఆదివారం నాడు దరిద్ర మతాల్లోకి ఎంతమంది వెళ్లడంలా, నీకోసం నేను కూడా నా మతం విడిచిపెడతానన్నాడు. అయితే నాతో కలిసి తాగుతావా, తాగుతాను. నీ ఆస్తి అంతా నాకు రాసిస్తావా, రాసిస్తానన్నాడు. మాంసం తింటావా, నువ్వు అడిగితే నీ మాంసం కూడా తినేస్తానన్నాడు. ఇంకేం కావాలి, ఏదైనా కావాలంటాను నేను, నా కోసం దొంగతనం చేయమంటాను చేస్తావా, ఒకటి కాదట అది, ఏం చెబితేది నా మాటే చెల్లుతుందా, చెల్లుతుంది. నిన్ను విడిచిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళను, నీ కాళ్ళు పట్టుకుని పాదాల దగ్గర పడి ఉంటాను. ఓయ్ బాబోయ్ సుందరి, ఓయ్ నా శరీరం అంతా మరిగిపోతున్నది అనగానే, సరే అయితే నా మాటలన్నీ వింటావు గనక ఈ క్షణమే నీ ఇంటికి వెళ్ళి మొత్తం నీ ఆస్తి అంతా లాక్కొచ్చేయి అందట. మరి కులాచార వర్తన మాటు చేసి పరగు పిత్రర్థములు దాని పాలు చేసి సాధులక్షణ గుణ వృత్తి జాలు చేసి లోలలో చిన్న పస చింది లోలుడయ్యే. వాడి పూర్వజన్మ కర్మయోగం వల్ల మొత్తం కులాచారం విడిచిపెట్టేశాడు, యజ్ఞోపవీతం తెంచి అవతల పారేశాడు, దానితో కలిసి జింక చర్మాలు కట్టుకున్నాడు, నాన్న దగ్గరికి వెళ్ళాడు, నాన్న ఆస్తి నా ఆస్తి నాకు ఇచ్చేయన్నట్ట. ఎందుకురా అంటే, ఎందుకని అడుగుతావా అని తండ్రిని ఒక్క తన్ను తని గెంటేశాడు, అడ్డం వచ్చిన తల్లిని గదిలో గెంటేశాడు, ఇద్దరిని గొళ్ళెం పెట్టాడు, వాళ్ల మెళ్ళలో ఉన్న గొలుసులు లాగేశాడు, అడ్డం వచ్చిన భార్య నూతికి గోతికి పరిగెట్టినా సరే ఏమండో నన్ను చంపుకు తిన్నంత ఒట్టంటే నువ్వు చావువే అని దాన్ని కూడా జుట్టు పుచ్చుకుని ఈడ్చి పక్కకి పారేశాడు. మొత్తం ఇంట్లో ఉన్న నగలు సామగ్రి, ఆఖరికి 1000 ఎకరాల సుక్షేత్రం పొలం ఉంటే అది కూడా అమ్మేసి ఈ పిత్రర్థం దాని పాలు చేశాడు. సాధులక్షణం విడిచిపెట్టేశాడు, గుణములు విడిచిపెట్టేశాడు. ఈ నల్లని సుందరీమణి యొక్క సౌందర్యానికి వ్యామోహితుడై దాని దగ్గర దోసిళ్లతో తెచ్చి పారేశాడు. అక్కడితో ఆగలేదట. ఇక్కడ రాశారండి, పోతరగారి శిష్యుడికి గంగా అంటే చాలా ఇష్టం, గోదావరి అంటే. సంస్కృతంలో కులం గంగలో కలిపాడని ఉంటే ఈయన మరి గోదావరి తీరం వాడు కదా, వరంగల్ వాడు కదా, అందుకని కులము గోదావరిన్ కులదో వచ్చి గోదాట్లో దోసేసేట కులాన్ని ఈ విధంగా దోసి పారేసి దాని దగ్గరకు వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా చెబితే తన్ని అవతల పారేశాడు. మొత్తం ఆస్తి అంతా 2 ఏళ్లలో తగలబెట్టాడు. ఇంత తాగుతూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఇంకెక్కడుంటుంది, ఈ విధంగా దాని వెంట తిరుగుతూ ఆస్తి పోయాక మరి దానికి ఆస్తి లేకపోతే వీడిని నాస్తి పమ్మందిట. అమ్మో నువ్వు లేకపోతే బతకలేను, నేను చావనైనా చస్తాను కానీ నిన్ను విడవను అన్నట్ట. అయితే మరి డబ్బు తెస్తేనే నువ్వు నా దగ్గర ఉంటావు, నాకు డబ్బు క్యాష్ లేక నీ బతుకు స్మాష్ అంది. ఇంకక్కడి నుంచి వీడు కర్ర బుచ్చుకున్నాడు.
కర్రబుచ్చుకుని దారులు కొట్టడం మొదలుపెట్టాడు. దారి వెంబడి వెళ్లే వాళ్ల బుర్ర మీద కర్రతో ఒకటి కొట్టి నెత్తురు ఎర్రగా బయట పారేలా చేసి వాడి దగ్గర ఉన్నవని దోచుకుపోవడం మొదలెట్టాడు. ఆడలేదు, మగలేదు, చిన్నవాడు లేడు, పెద్దవాడు లేడు, పండితుడు లేడు, అందరినీ దోచుకున్నాడు. ఈ దోచుకున్న సొమ్మంతా మళ్లీ దాని పాలు చేసేవాడు. ఇంత చేసేవాడు చివరికి చేసే పని ఏంటంటే తాగడం, తందనాలాడడం. ఈ విధంగా పూర్తిగా వ్యసనాలలో పడ్డాడు. గోమాంసం మొదలుకొని సకల మాంసాలు భక్షించాడు. అసలు నిజంగా పరమ పాపాత్ముడైన బోయేవాడు కూడా అన్ని మాంసాలు తినడట. ఈ భ్రష్ట బ్రాహ్మడు అన్ని తినేశాడు, దాంతో తిరిగాడు. ఈ విధంగా 18వ ఏట నుంచి వీడికి 88 ఏళ్ళు వచ్చే వరకు, అంటే 70 సంవత్సరముల కాలం, దానికోసం తన సర్వస్వం త్యాగం చేశాడు, కర్మత్యాగం చేశాడు. చివరికి తల్లి తండ్రి చచ్చిపోయారు, భార్య పిచ్చెక్కి ఎక్కడో పోతూ అంటే దాన్ని పట్టించుకోలేదు. ఈ విధంగా వాడు తెగ తిరిగిన ఈ దుర్మార్గుడి యొక్క కథ మీరు విన్నారు కదా. ఇటువంటి నీచుడు ఎక్కడైనా ఉంటాడా? అందుకనే వీడి ప్రాణం తీయడానికి వచ్చాం. అటుకాన పాపకర్ముని కుటిలుని సుజనార్తు ధూర్తు క్రూరుని ఏ మారటమున కొని ఏ గదము అంతట దండము వలన ఇతడు ధన్యత పొందున్. కాబట్టి ఈ పరమ దుర్మార్గుణ్ణి, ఈ పాపకర్ముణ్ణి, ఈ కుటిలాత్ముణ్ణి, ఎంతో మంది మహానుభావుల్ని ఏడిపించిన వాణ్ణి, పెళ్ళాన్ని హింస పెట్టినటువంటి వాణ్ణి, ధూర్తుణ్ణి, విటుణ్ణి, క్రూరుణ్ణి మేం ప్రాణం తీసి భయంకర యాతనా శరీరంలో ప్రవేశపెడతాం. యాతనా శరీరంలో వీడు కూర్చున్నాక వీడిని యమధర్మరాజు గారి దగ్గరికి పట్టుకుపోతాం. ఆ తర్వాత యముడు వీడికి శిక్షలు వేస్తాడు. వీడికి 60,000 యమలోకపు సంవత్సరముల కాలం శిక్ష ఉందిట. ఈ లోకపు కాలమానం కాదు, యమలోక కాలమానం ప్రకారం 60,000 సంవత్సరాలు వీడు శిక్షలు అనుభవించాలి. ఆ దండం వల్ల వీడి పాపం కొంత తొలగిపోతుంది. కొంచెం పాపం వీడికి శేషం అట్టే పెట్టి ఆ పాపముతో మళ్ళీ భూలోకంలో మానవ జన్మ ఎత్తిస్తాం. ఆ జన్మలో కూడా కుంటివాడుగా, గుడ్డివాడుగా, చండాలుడిగా పుడతాడు. అప్పుడు సక్రమంగా లేకపోతే మళ్ళీ కుక్కలుగా, నక్కలుగా, పిల్లులుగా రకరకాల జన్మలు ఎత్తుతాడు. ఎప్పటికైనా వీడి అదృష్టం బాగుంటే వీడికి విముక్తి వస్తుంది. మొత్తం మీద యమదండనం వల్లనే వీడు శుద్ధి పొందుతాడు. అటువంటి ఈ పాపాత్ముణ్ణి మేము పట్టుకుపోవాలి. ఇలా పట్టుకురమ్మని, శిక్షించమని సాక్షాత్తు ధర్మరాజు, ధర్మమూర్తి, సకల భోవన శాసకుడు యముడు ఆజ్ఞాపించాడు. యముడు సమవర్తి, పక్షపాతం లేదా ఆయనకి. కాలం తీరగానే కన్న కొడుకునైనా పట్టుకుపోతాడు ఆయన. అటువంటి మహాత్ముని యొక్క ఆజ్ఞని మీరు ఇవాళ కాదని ఉల్లంఘించి మమ్మల్ని శిక్షించి వీణ్ణి రక్షిస్తున్నారు. ఇలా అయితే యమ శాసనం ఎలా అమలవుతుంది అనగానే వాళ్ళు పకపకానవి, ఔరా ధర్మ వివేక ప్రవరుల సభ కానబడియే. ఔరా, ధర్మం బాగా ఎరిగిన మహానుభావుల్లాగా సభల్లోకి వచ్చి మాట్లాడుతున్నారా? మీకు తెలిసినది ధర్మము చాలా సూక్ష్మం. మీకు తెలిసింది ఇంతే, ఇంకా తెలియవలసింది కొండంతుంది. మీ రాజుగారిని అడిగితే చెబుతారు, మీకు చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే సేవకులకి చెప్పినా ఉపయోగం లేదు, మీరు పెద్ద పండితులు కాదు. మీరు ఎంతసేపు మొండిగా మీ రాజుగారి ఆజ్ఞనే మీరు పరిపాలిస్తారు, అందువల్ల మీకు సంపూర్ణ ధర్మం తెలియదు. కావాలంటే మీ రాజుగారిని అడిగితే ఆయన ఇందులో ఉన్నది ధర్మమో అధర్మమో చెబుతాడు. అయినా మీకు చెప్పవలసిన బాధ్యత ఉన్నది మాకు. ఈతడు మీరన్న సకల పాపాలు చేసిన దుర్మార్గుడే. ఆ వెనకాల ఉన్న తలుపులు తీసేస్తే అందరూ వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా చూడగలుగుతారు, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఆ తలుపులు కూడా తీయించేయండి శుభ్రంగా, అప్పుడు మధ్యలో వచ్చి దూరక్కర్ లేకుండా ఉంటుంది. ధర్మం అతి సూక్ష్మం. ఏమిటా సూక్ష్మం అంటే, పరమపాపాత్ముడు మరణ సమయంలో హరినామస్మరణ చేస్తే వాడికి ఉన్న దోషములు టక్కున తొలగిపోతాయి. అన్నిటికంటే నారాయణ స్మరణ చాలా గొప్పది. ఆ స్మరణ వల్ల వచ్చే పుణ్యం మరొకటి దేనివల్ల రాదు. వేదముల యందు శ్రీమన్నారాయణుడు అంత్యకాలములో నా నామస్మరణ చేసిన వారంతా పాపాలు విడిచిపెట్టి నా దగ్గరకు వస్తారని చెప్పాడు. ఈతడు కూడా ప్రాణం పోయే ముందు అంత్యకాలంలో హరిస్మరణ చేశాడు, మా ప్రభు యొక్క నామస్మరణ చేశాడు. ఎంతో పూర్వం మీరన్న పాపాలన్నీ వాడు చేశాడు, అందులో ఏమీ సందేహం లేదు. వీడు చేసిన పాపములను ఎవరూ వర్ణించలేరు. అయితేనే అన్ని పాపములు దూది పింజలు. ఆ దూది పింజల్ని హరినామస్మరణమనే అగ్నిలో పడి భస్మం చేసేసాం మేము. అగ్నిలో దూది వేస్తే ఏమవుతుంది? చొర్ర 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 కాలి బూడిదైపోతుంది. వీడి పాపములనేటటువంటి దూది పింజలు హరినామస్మరణమనే అగ్నిలో పడి కాలి బూడిదైపోయాయి. హరినామస్మరణం అంత గొప్పది, దానివల్ల వచ్చే పుణ్యం ఇక దేనివల్ల రాదు. వేదములను అనుహితముగా ప్రణితముగా మీరు భావిస్తే ఆ వేదమే చెప్పింది కదా అన్ని పాపాలని తొలగించేది హరిస్మరణమని. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త కళేవరం అని మా ప్రభువు చెప్పాడు. అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ ఎవడైనా శరీరం విడిచిపెడితే వాడు నాస్వరూపుడవుతాడు, నా లోకానికి వస్తాడు, వాడికి ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి. అందువల్ల వీడికి తొలగిపోయాయి అనగానే వాళ్ళు మళ్లీ తెల్లబోయి, వీడు హరిస్మరణ ఎక్కడ చేశారండి, మీరు పొరపాటు పడ్డారేమోనండి అన్నారట. పొరపాటు పడ్డం మేం కాదు, మాకు సూక్ష్మజ్ఞానం ఎక్కువ. వీడు 3 సార్లు నారాయణ 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 అన్నాడు అనగానే, ఓహో అదే అండి, మీరు ఇక్కడ కూడా కొంచెం పొరపాటే చేశారండి. వాడు మనందరికీ ప్రభువు, మీ ప్రభువు అయిన నారాయణుణ్ణి స్మరించలేదు, వాళ్ళ అబ్బాయి పేరు నారాయణ, అందుకని కొడుకుని పిలిచాడండి అనగానే, కొడుకు వంకతో అయినా సరే బిడ్డ పేరు పెట్టి పిలిచిన స్మరణ స్మరణే. వాడు కొడుకు అనలేదుగా, పోనీ ప్రాణం పోయేటప్పుడు కొడుకోయ్ కొడుకోయ్ అంటే వీడు కొడుకై పుట్టేవాడేమో, ఎవరికి కొడుకై పుట్టేవాడో, ఏ పందికో కుక్కకో కొడుకై పుట్టేవాడు. కానీ వీడు కొడుకు అనకుండా కొడుకు పేరు నారాయణ అని గుర్తుపెట్టుకుని పిలిచాడు. ఏ వంకతో అయినా బాంధవమునైనా వగనైనా పగనైనా ప్రీతినైనా ప్రాణభీతినైనా బంధుత్వంతో అయినా బాధపడుతూ అయినా భయంతో అయినా శత్రుత్వంతో అయినా ప్రీతితో అయినా హరిస్మరణ చేస్తే చాలు, వాడు హరి యొక్క సన్నిధానం పొందుతాడు, వాడి పాపాలు పటాపంచలవుతాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటే బంధుత్వంతో గోపికలో ఇంకొకళ్ళో కృష్ణ అన్నారనుకోండి, నన్ను బంధువుగా తలిచి పిలిచారనుకోడు ఆయన, ఏ వంకతో అయినా కృష్ణ అన్నారుగా చాలు. ఒక్కొక్కడికి కష్టం వచ్చింది, ద్రౌపదికి బెంగ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం ఎక్కువైపోయి కృష్ణ రక్షించింది, అప్పుడు కష్టం తొలగించడానికైనా స్మరణ చేసింది కనుక రక్షించవలసిందే. పగతో శిశుపాలుడు వీడిని చంపేస్తా హరిని నరుగుతా పొడుస్తా అన్నాడు, అయినా హరిస్మరణ చేసినట్టే వాడికి పుణ్యం వచ్చింది. ప్రీతితో కొంతమంది అంటే ప్రేమ ఎక్కువైపోయి మా కృష్ణుడిని చూడకుండా ఉండలేం అని ఎంతో తలుచుకునేవారట. ఆ ప్రేమతో తలుచుకున్న వాళ్ళు ఎవరు అంటే ధర్మరాజు లాంటి వాళ్ళు. ధర్మరాజుకి అర్జునుడికి ఉన్న ప్రేమ చాలా ఎక్కువ, నిజం చెప్పాలంటే రుక్మిణి ప్రేమ కంటే కూడా అర్జునుడి ప్రేమ గొప్పదన్నాడు ఆయన. ఆ ప్రేమతో పిలవటం వల్ల కూడా వాళ్ళని అనుగ్రహించాడు. కొందరికి ప్రాణభయం, అందుకని ఏ గజేంద్రుడికో ప్రాణం పోయేటప్పుడు రక్షించబోయే రావే ఈశ్వర అన్నాడు అనుకోండి వచ్చేస్తాడు ఆయన. ఏ వంకతో పిలిచినా హరిస్మరణ హరిస్మరణయే అనగానే వాళ్ళు ఇంక వాదించలేక, సరే మీతో మేమే యుద్ధం చేయలేమండి, మీది మెజారిటీ మాదేమో మైనారిటీ అని చెప్పి ఏడ్చుకుంటూ పోయారు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన, ఒక్క క్షణకాలం ఈ సంభాషణ అంతా వింటున్నాడు. ఇదంతా మనకి ఇంతసేపు కథ కింద కనపడింది, కానీ చెక్క 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 సాగిపోయిన సంభాషణ అది. ఒక్క క్షణం మతిపోయింది. ఏం అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం ఇది అనుకున్నాడు ఆయన. అనుకుని పొంగిపోయాడు. పొంగిపోయి వాళ్ళ కేసు చూస్తున్నట్ట. ఈ చూస్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఇతను ఏదో మాట్లాడాలనుకుంటున్నాడని కనిపెట్టి టక్కున మాయమైపోయాట. మాయమైపోయి చేతులు ఇలా చాచి, ఒరే నువ్వేం మాట్లాడక్కర్లేదురా, ఇంకా నీ పాపాలు ఉన్నాయి కనుక నీతో మేము మాట్లాడకూడదు, కానీ నువ్వు చేసిన పుణ్యం వల్ల నీకు ప్రాణం వచ్చింది అన్నట్టుగా సైగ చేసి అదృశ్యం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అదృశ్యం అయిపోగానే ఈ మహానుభావుడు ఒక్క క్షణకాలం తన దృష్టి అంతా వాళ్ళ మీదే కేంద్రీకరించి, ఆహా ఏమి ఆశ్చర్యం ఇది, యమకింకరులు విష్ణుకింకరులు ఏకకాలంలో పరమదుర్మార్గుణ్ణి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నన్ను చూచారు, ఇది కళా నిజమా, అందులో విష్ణుకింకరులు అన్న మాట చెవుల్లో మారుమోగిపోతున్నాయి, వాళ్ళన్న మాటలు ఎటువంటివి, బ్రహ్మహత్యానేక పాపాటవులకు అగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రోర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల నలరు బ్రహ్మాదిసురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు. విష్ణుకింకరులు అన్న మాట ఈయన చెవుల్లో మారుమోగుతున్నాయి, అవి మళ్లీ మళ్లీ తలుచుకున్నట్ట. బ్రహ్మహత్య, శిశుహత్య, స్త్రీహత్య, మద్యపానం, దొంగతనం వంటి అనేక పాపములు మనం చేస్తే ఆ పాపములన్నీ అడవుల్లాంటివి. ఈ పాపములనే అడవులను తగలబెట్టే అగ్ని జ్వాలలు హరినామకీర్తనం. అంటే హరి హరి అంటే మనం చేసిన పాపములనే అడవులు ఆ హరినామస్మరణ అనే అగ్ని ద్వారా తగలబెట్టబడతాయి. హరినామస్మరణ అగ్ని, ఆ అగ్ని మన పాపాటవుల్ని తగలబెడుతుంది. ఇంకా గురుపత్నిని పొందడం వంటి ఎన్నో దోషములు మానవులు చేసి ఉండొచ్చుగాక. ఈ దోషములన్నీ సర్పములు. ఈ సర్పములను చీల్చి చెండాడే కేకులు. కేకి అంటే నెమలి. నెమలి పాముని సేమ్యా తిన్నట్టు తినేస్తుంది. మీరు ఎప్పుడైనా సేమ్యా ఉప్మా తింటూ ఉంటారు, సాయంత్రం నూడిల్స్ బయటికి వెళ్ళి అవి నానా చండాలం ఉంటాయన్నమాట. సాయంత్రం అవగానే ఫాస్ట్ ఫుడ్సే, అవి వేస్ట్ ఫుడ్స్ అని తెలియక అదేదో టేస్ట్ ఫుడ్ అనుకుని వీడు తన డబ్బు, టైము, ఆరోగ్యం వేస్ట్ చేసుకుంటున్నాడు. అవి చూడడానికి ఆ నూడిల్స్ ఎలా ఉంటాయంటే దిక్కుమాలిన వానపాముల్లో ఉంటాయి. ఈ పాముల్ని పొడుచుకు తినేస్తాయిట కేకులు, అంటే నెమళ్ళు. మనము చేసిన అనేక పాపములు, మన కల్మషములు, క్రూర సర్పములైతే ఈ పాపములనే సర్పములను పొడుచుకు తినేటటువంటి నెమళ్ళు శ్రీహరి నామస్మరణ. ఇంకా ఒకటా రెండా, రోజు దొంగతనం వంటి, మద్యపానం వంటి అనేక దోషాలు చేశాం. ఈ దొంగతనాల వంటి దోషములన్నీ చీకట్లు. ఆ చీకట్లని తొలగించే సూర్యకాంతి శ్రీహరినామస్మరణ. మధుపానం వంటి పాపములున్నాయే, ఇవన్నీ ఏమిటి? మదపుటేనుగులు. ఈ మధుపానము అనేటటువంటి మదపుటేనుగు కుంభస్థలాన్ని చీల్చేటటువంటి సింహం హరినామస్మరణ. నిరంతరం యోగ సమాధిలోకి వెళ్ళినా, అనేక దానములు చేసినా, బ్రహ్మాది దేవతలు కూడా పొందలేనటువంటి భోగభాగ్యం అనే ఆనందాన్ని క్రీడనిచ్చేటటువంటిది హరిస్మరణ. అంటే హరిస్మరణ బ్రహ్మాది దేవతలు పొందలేని పదవినిస్తుంది. యోగంతో నిర్వాణాన్ని పొందలేం, సమాధి స్థితిలోకి వెళ్ళినా నిర్వాణాన్ని పొందలేం, ఇంకా ఎన్ని రకాలైన తపస్సులు చేసినా ఆ హరి యొక్క నిర్వాణ స్థితిని పొందలేం. కానీ హరిస్మరణ ద్వారా అవన్నీ పొందవచ్చు. కాబట్టి హరినామ స్మరణ అంత గొప్పదా. ఆ స్మరణ నేను నా కొడుకు వంకతో చేశానా, ఏమి ఆశ్చర్యం ఇది. ముక్తి కాంతైకాంత మోహన కృత్యముల్ కేళిమై హరినామ కీర్తనములు. రెండు శేషపద్యములు ఉన్నాయి, ఇవి మీకు తప్పక అందజేస్తాను. అసలు ఇవి చదివితే చాలు, ఎంత బాగా చెప్పారండి హరినామ కీర్తనములు, హరినామ కీర్తనములు అని. ఈ పద్యం ఇంకా గొప్పది. ముక్తి కాంతైకాంత మోహన కృత్యముల్ కేళిమై హరినామ కీర్తనములు, సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేళిమై హరినామ కీర్తనములు, మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషేకముల్ కేళిమై హరినామ కీర్తనములు, బహుగాల జనిత తపఃఫల సారముల్ కేళిమై హరినామ కీర్తనములు, పుణ్యమూలంబులు అనపాయ పోషకంబులు అభిమతార్థంబులు అజ్ఞానహరణ కరమములు ఆగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్త శుభములు హరినామ కీర్తనములు. హరినామ కీర్తనం ఎటువంటిది? మోక్షము అని ఒక కాంత ఉన్నది, ముక్తికాంత, మోక్షలక్ష్మి. ఆ మోక్షలక్ష్మిని ఆకర్షించే మోహన కృత్యం హరిస్మరణ. ఎప్పుడు స్త్రీలను ఆకర్షించాలంటే మన దగ్గర చాలా ఆకర్షణ ఉండాలి కదా. ఆ ఆకర్షణ ఎలా వస్తుంది? అందం వల్ల, ధనం వల్ల, ఇంకా రకరకాల గొప్ప గుణాల వల్ల. అంటే హరి అని స్మరిస్తే మోక్షలక్ష్మిని కూడా ఆకర్షించేంత అందం మనకు వస్తుందిట. అంటే ముక్తి హరిస్మరణ వల్ల వస్తుంది. సత్యలోకానందాన్ని, సౌభాగ్యాన్ని ఒక్క హరినామకీర్తనమే ఇస్తుంది. వైకుంఠం మొదలుకొని బ్రహ్మలోకం వంటి లోకాలన్నిటికీ నారదుడు తేలిగ్గా వెళ్ళొస్తున్నాడా? ఎలా వెళ్ళగలుగుతున్నాడు? ఎప్పుడు పడితే అప్పుడు ఏ లోకానికైనా అతిస్వచ్ఛగా ఎలా వెళ్ళుతున్నాడు అంటే ఇంత పూర్వం ఆయన చేసిన నారాయణ స్మరణే. కాబట్టి నారాయణ స్మరణ సమస్త లోకములలోకి పంపిస్తుంది. అన్ని లోకాలలో మనం ఆనందంగా తిరగగలుగుతాం, స్వేచ్ఛా సంచారం చేయగలుగుతాం. ఆ స్వేచ్ఛా సంచారాన్ని ప్రసాదించే దివ్యశక్తి హరినామ కీర్తనకున్నది. శాశ్వత వైకుంఠాన్ని, మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి హరిస్మరణ ఒక్కటే మూలం. ఎన్నో జన్మలలో, ఎన్నాళ్ళో సంపాదించవలసినటువంటి పుణ్యం ఒక్కరోజులో ఇస్తుందిట. అంటే వేల సంవత్సరాలు మనం తపస్సులు చేసినా, పురాణాలు విన్నా పొందలేనటువంటి ఫలితం ఒక్కసారి హరికథ వింటే, ఒక్కసారి హరిస్మరణ చేస్తే మనకు వచ్చేస్తుంది. బహుకాలము తపస్సు చేయక్కర్లేదట, అంత తపస్సు కంటే కేవలం ఈ హరికథ గొప్పది. అటువంటి హరినామకీర్తనం మనిషి నిరంతరం విడిచిపెట్టకుండా ఉండాలి. హరినామకీర్తనం పుణ్యమునకు మూలం, మనకి కష్టం లేకుండా నిరంతరం వేళకెంత ఇస్తుంది, అపాయము లేకుండా పోషిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, వేద సారాన్ని ప్రసాదిస్తుంది. వేదములో చదువుకోవడం వల్ల, వేదములన్నీ నిరంతరం బట్టి వేయడం వల్ల వచ్చే జ్ఞానము అందులో ఉన్న సారాన్ని అందిస్తుంది, అమృతాన్ని ప్రసాదిస్తుంది, కష్టాలలో శుభాలనిస్తుంది. ఇన్ని ఇచ్చే హరినామకీర్తనములను ఇంతకాలం విడిచిపెట్టాను, అయినా దైవానుగ్రహం వల్ల ప్రాణాపాయ స్థితిలో హరినామకీర్తనం చేశాను. ఎంత అదృష్టం అనుకున్నాడు ఆయన. బిడ్డ పేరు పెట్టి పిలుచుట, బిడ్డ పేరు పెట్టి పిలుచుట, విశ్రామ కేళినైన మిగుల కేలినైనా, పద్యగీద్య గీత పద్యగద్య గీత భావార్థములనైనా, కమలనయను తలుప కలుషహరము. నా బిడ్డ పేరు పెట్టి పిలిస్తే కూడా నాకు శుభమే కలిగింది. అంటే బిడ్డ పెట్టి, బిడ్డని ఆ నారాయణ అని పేరు పెట్టుకోవడం వల్ల ఆ వంకతో పిలిచినా, విశ్రామకేళినైనా అంటే విశ్రాంతి తీసుకుంటూ హాయిగా పడుకున్నాను, నారాయణ ఎంత బాగుంది అని నిద్రపోతూ ఏదో హాస్యానికి పిలిచినా అది కూడా ఫలితం ఇస్తుందిట. వేళాకోళానికో, ఆటల్లో ఉన్నప్పుడో, ఏదో వంకతోటో, మత్తెక్కినప్పుడో, పద్యం పాడుతూనో, గద్యం పాడుతూనో, ఎలా అయినా సరే హరి హరి అంటే చాలట. ఆ కమలనయను యొక్క నామస్మరణ చేస్తే కలుషములు తొలగి మనిషి సకల పుణ్యాలు పొందుతాడు అనుకుని వెంటనే పాశముల నుంచి విముక్తి పొందాడు గనక భయం విడిచిపెట్టాడు. వారికి నమస్కరించాడు, పదే పదే హరిదాసుల్ని తలుచుకున్నాడు. ఎంత తలుచుకున్నా వాళ్ళు మాత్రం కనబడకుండా పోయారట. అప్పుడు వీడికి సంపూర్ణ జ్ఞానం లభించింది. ఇప్పుడు వైరాగ్యం వచ్చింది, ఈ వేశ్య మీద విరక్తి కలిగింది, సంతాన వ్యామోహం తొలగింది, పాత రోజులు గుర్తుకొచ్చే పాపం. అన్నీ అయ్యాక అప్పుడు గుర్తుకొస్తాయట, క్షవరం అయితే అప్పుడు వివరం తెలుస్తుందన్నారు. అందుకని ఏడుస్తూ, అయ్యో పాపం ఎటువంటి భార్యని, ఒక పతివ్రతను విడిచిపెట్టేశానే. చిక్కన్ని చక్కన్ని చన్నుల మక్కువ ఇల్లాలి విడిచి, మాయలుగల ఈ వెక్కసపు మద్యపానపు డొక్క పసంతగిలి దుర్విటుడనై చెడితిన్. బంగారం లాంటి పరమ సౌందర్యవతి అయిన, పవిత్రమైన వేదమర్యాదలు ఎరిగిన, చదువుకున్న పుణ్యాత్మురాలిని ఇల్లాలిని విడిచిపెట్టాను, ఆవిడ ఉసురు పోసుకున్నాను, ఈ మాయలాడి తాగు తందనాలాడంటే మాంసం తినమంటే దీని వెంటబడ్డాను. అందుకేమన్నాడు, నీచమైన మద్యపానం చేసే డొక్క పొట్ట కలిగిన దాని వెంటబడ్డా. ఈ దరిద్రపు పొట్ట ఏమున్నది, చూస్తూ ఉండగానే నశించిపోయే, జీర్ణమైపోయే, శిథిలమైపోయే నీచ వ్యామోహంలో పడిపోయాను. దానికోసం ఒకటా రెండా, హాహా, నా పాత పాపాలు తలుచుకుంటే నా శరీరం మీద నాకే అసహ్యం కలుగుతున్నది, నా శరీర వ్యామోహం అంతా నశించిపోతున్నది. ఒకటా రెండా, సముద్రంలో కెరటాలైనా లెక్కెట్టచ్చు, నా పాపాలకు లెక్కలేదు. అన్ని పాపాలు నారాయణ స్మరణతో తొలగించి నాకు మళ్ళీ ప్రాణదానం చేసిన పుణ్యాత్తులు కనపడకుండా పోయారు. కృతజ్ఞత చెబుదామంటే లేరు. నన్ను రక్షించిన పుణ్యమూర్తులు కనన్నాళీక పత్రాక్షులు అంజన శంకాసులు శంఖచక్రగద ధారులు శంఖచక్రధరులు ఆజానూరు బాహుల్ స్మితాననులు ఆలంబిత కర్ణ వేష్టన సువర్ణ ఛాయ దివ్యాంబరు ఘనకారుణ్య రసైక పూర్ణులు సమగ్ర స్ఫూర్తి ఎందేగిరో. నన్ను రక్షించిన పుణ్యాత్ములు నలుగురు, ఆ నలుగురు కూడా అచ్చం విష్ణుమూర్తిలా నల్లగా ఉన్నారు, నీలమేఘఛాయ శరీరులు, తళతళ మెరిసిపోతున్న తామరపు పురేకులు వంటి కళ్ళు కలిగిన వారు, అంజన సంకాసులు, అంజనం అంటే కాటుక, కాటుకతో సమానంగా ఉన్నారు, శంఖం చక్రం గద పద్మం ధరించి నాలుగు చేతులతో ఉన్నారు. ఆ చేతులు మోకాళ్ళకి తగులుతున్నాయి. ఆజాను ఊరు బాహుల్ వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. స్మిత వక్తులు వాళ్ళు, ఆహా ఎంత అందమైన చిరునవ్వు ముఖం వాళ్ళది. చెవులకు వేళ్లాడుతున్న కుండలములు, ఆ కుండలముల యొక్క కాంతి, బంగారు కాంతి బుగ్గల మీద పడి బుగ్గలు తళుక్కు తళుక్కుమంటున్నాయి. దివ్య వస్త్రాలు ధరించారు. కరుణాస్వరూపులు, నన్ను రక్షించి మాయమైపోయారు. ఈ దురదృష్ట జీవికి కృతజ్ఞత కూడా చెప్పుకునే అవకాశం లేకుండా చేశారు. వాళ్లే కనపడితే వాళ్ల పాదాల మీద తలపెట్టి నా పాపాలు తొలగించుకుని ఆ కాళ్ళు గట్టిగా పట్టుకుని హరిస్మరణ 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 అంటూ ముమ్మారు వారిని పట్టుకుని హరి యొక్క మంత్రం పొంది తరించకపోతానా? సరే, అదృష్టం ఇంతవరకే ఉన్నది, కనీసం ఈ మాత్రమే నా కనబడ్డారు, ఇక నా కర్తవ్యం ఏమిటి? ఈ వ్యామోహాన్ని విడిచిపెడతాను. ఈ సంసారం మాయ, ఇందులో ఎంతకాలమున్నా తృప్తి తీరదు. ఎన్నాళ్లు బ్రతికినా ఏమీ సామ్రాజ్యం లేదు. ఈ మూన్నాళ్ల ముచ్చటికి మురిసిపోతున్నాను. మిథ్యామయమైన మాయా జగత్తి ఇది అనుకున్నాడు. ఇప్పటికి వాడికి మిథ్యామయం అని తెలిసిందిట. ఇన్నాళ్ళకి ప్రాణం పోవడం వల్ల, ఆ ప్రాణం పోతున్నప్పుడు యమకింకరుల్ని చూడడం వల్ల, అదృష్టవశాత్తు మహానుభావులైన విష్ణు కింకరుల దర్శనమవడం వల్ల ఇప్పుడు ఈ జగత్తు మిథ్యామయము, ఇది మాయామయము, ఇందులోంచి బయటపడాలి, సత్యానందం పొందాలి అనుకున్నాడు ఆయన. మిథ్యామయము మాయా జగమిది మదివిడువు మురాజీవా, మదివిడువు మురాజీవా, నిత్య సత్యమౌ పరంజ్యోతి గని దరిజేరు మురాజీవా, కనలేవా జీవా ముక్తి మార్గమును కనలేవా జీవా. ఈ మోక్షమనే మార్గాన్ని పొందుజేవా. ఎంతవరకు మిథ్యామయమైన మాయా జగత్తులో పడి సుఖలాలసుండై భ్రష్టుండైపోయాను, ఈ మాయ విడిచిపెట్టాలి, నిత్య సత్యమైన పరంజ్యోతి స్వరూపుణ్ణి పొందాలనుకుని ఆ క్షణమే ఆ భగవంతుని అనుగ్రహం వల్ల తిరిగి ప్రాణం వచ్చాక ఆరోగ్యం చేకూరడం వల్ల, ఈ ఆరోగ్యంతో చక చక ఎవరి సహకారం లేకుండా ఇల్లు విడిచిపెట్టి, పెళ్ళాన్ని విడిచిపెట్టి, దౌర్భాగ్య పెళ్ళాన్ని విడిచిపెట్టి, పాత రోజులు తలుచుకుని, చచ్చిపోయిన తల్లిదండ్రులకి పశ్చాత్తాపంతో పదే పదే నమస్కరించుకుని, విరక్తితో పిచ్చెక్కిపోయిన భార్యని తన వెంట పెట్టుకుని ఆమెతో కలిసి బదరికా వనానికి వెళ్ళి అక్కడ భక్తితో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం మహానుభావులైన విష్ణుదూతల ద్వారా హృదయంలో గోచరించటం వల్ల దాన్ని పదే పదే చేశాడు. ఆయన అదృష్టం ఏమిటంటే బదరీ వెడుతున్నప్పుడు అక్కడ కొంతమంది ఋషులు కనబడ్డారు. నువ్వు తరించడానికి గంగాద్వారమే సరైంది అన్నారట, అంటే హరిద్వారానికి పో అన్నారట. వెంటనే వాళ్లతో కలిసి ఆ వ్యక్తులు కూడా ఎటువంటి వాళ్ళు, నిరంతరం హరికథలు చెప్పే మహానుభావులైన ఋషులు, సనక సనందనాథులు పైగా. అందుకని వాళ్ళని చూడగానే ఆనందం కలిగి వాళ్లతో కలిసి హరిద్వార్ వచ్చేశాడు. దానికి గంగాద్వారమని, శ్రీ మహావిష్ణు మొట్టమొదటి భూమికి అక్కడే అడుగు పెట్టడం వల్ల హరిద్వారమని పేరు. అక్కడే గంగాతీరంలో భక్తితో గంగలో స్నానం చేయటం, రోజు ఆ మహానుభావులు చెప్పే కథలు వినేవాడు. నారాయణ స్మరణ మాత్రం తింటున్నా తిరుగుతున్నా విడిచిపెట్టేవాడు కాదు. హరిభక్తులతో మాట్లాడేవాడు. హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మోటల్, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్యధనముల మోటల్, వర ముక్తికాంత తోటలు అరిషడ్వర్గం బుచరని అరుదగు కోటల్. ఎంత అద్భుతమైన పద్యం అండి ఇది. హరిభక్తులతో మాట్లాడటం ఎంత లాభమో తెలుసా? విష్ణు భక్తులతో మాట్లాడే మాటలున్నాయే, ఈ మాటలు ఈ భూలోకంలో ఎప్పటికీ నాశనం కాని, పాడైపోని, నష్టము లేని పుణ్యమనే డబ్బు మూట. డబ్బు మూట మన దగ్గర ఉన్నా ఎక్కువ కాలం ఉంటుందో లేదో నమ్మకం లేదు. ఆ డబ్బు ఎప్పుడూ ఖర్చు అయిపోయేది. డబ్బు మూట ఇవాళ్ళు ఉంటే రేపు చెడిపోతుంది, అన్నం మూట ఇవాళ్ళు ఉంటే రేపు పొద్దున పాడైపోతుంది. ఏ మూటైనా రేపో మాపో రోడ్డు మీద పడిపోవలసిందే. కానీ పాడుకాని మూట పుణ్యమనే ధనం మూట. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులతో మాట్లాడితే అది ఎప్పటికీ పాడుకాని, నాశనం కాని పుణ్యధనం మూట. ఇంకా తోటలు కూడా అట ఆ మాటలు. ఏం తోటలు? మోక్షకాంతలు తిరిగే తోటలు, ముక్తికాంత తిరిగే తోటలట. ఇక కోటట, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులతో మాట్లాడే మాటలు కోటలు. ఏం కోటలు? ఆ కోటలోకి శత్రువులు అడుగు పెట్టలేరు, శత్రువులు అడుగు పెట్టని కోట. ఏ శత్రువులు? కామక్రోధ లోపమోహ మదమాత్సర్యములనే ఆరుగురు శత్రువులు అడుగు పెట్టలేని పవిత్రమైన కోట, అరుదైన కోటలు. ఈ కోటలు కావాలంటే హరిభక్తులతో మాట్లాడాలి. అందుకే మీలాంటి వాళ్ళు పవిత్రంగా కూర్చుని హరిస్మరణ చేసుకోవాలి కాసేపు సత్సంగం. అంతేగాని కుర్చీలో కూర్చుని ప్రార్థన మొదలెట్టేలోపు ఈ చీరంత కొన్నావు, సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు, ఈ సోది వల్ల ఉపయోగంలో, ఈ సోది సూదిలోకి లేకుండా తీసి పట్టుకుపోతారు. అందుకని హరిభక్తులు హరికథలకి సంబంధించిన మాటలే మాట్లాడాలి. నిన్న అద్భుతంగా చెప్పారండి అజామిడోపాఖ్యానం అని రేపు వచ్చినప్పుడు కాలక్షేపం కోసం మాట్లాడాలట. అంతేగాని మిగతా మాటలు మాట్లాడకూడదు. ఆ మాటలు ఇన్ని రకాల పవిత్రత్వాన్ని మనకిస్తాయి. అలా వాళ్లతో మాట్లాడి కథలు విన్నాడు, సరిగ్గా 10 ఏళ్ళు బతికాడు. అంటే 88వ ఏట వాడికి మళ్ళీ ప్రాణం వస్తే 98 ఏళ్ల వరకు గంగా తీరంలో హరిద్వారంలో నిత్య గంగా స్నానం, తీర్థం తాగడం, హరికథలు వినడం, నారాయణ స్మరణ చేయటం పరమ నిష్ఠతో చేశాడు. సరిగ్గా 10 ఏళ్ళు అయ్యింది. ఒకరోజున తెల్లవారుజామున దివ్య విమానం పుచ్చుకుని అక్కడికి అడుగుపెట్టారు మళ్ళీ ఆ నలుగురు. ఇదివరకు మాట్లాడడం కుదరలేదుగా, అందుకే కనబడగానే కాళ్ళు గట్టిగా పట్టుకుని, మహానుభావులారా ఎంత పూర్వం నాకు 10 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చిన మహాత్ములు మీరేనా అంటే వాడు చిరునవ్వు నవ్వి, అవును ఇతడి పేరు నందుడు, నేను సునందుణ్ణి, ఈయన పుణ్యశీలుడు, ఈయన సుశీలుడు, మేము నలుగురం హరికథలు నిత్యం వినేవాళ్ళు, 40 రోజుల పాటు భాగవతం వింటారే పద్మాకర్ గారి ద్వారా, అలాంటి వాళ్ళ కోసం మేము విమానాల్లో వస్తాం, యమకింకరుల్ని ఎక్కడికి వెళ్ళనివ్వం, నారాయణ నారాయణ అని నిరంతరం తలుచుకునే వాళ్ళ కోసం మేము వస్తాం. ఇక ఇప్పుడు నీ పాపాలన్నీ పోయాయి, నీ పిచ్చెక్కిన భార్యకు కూడా పవిత్రత్వం ఇస్తున్నాం, ఆమెతో కలిసి దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వచ్చాయి. వైకుంఠంలో చాలా కాలం ఉండి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో ఒక మహారాజ జన్మ ఎత్తి ఆ జన్మలో హరిని సాలగ్రామ రూపంలో పూజించి ఆ తర్వాత కాశీలో మరణించి శాశ్వతంగా వైకుంఠాన్ని పొందదవగాక అని ఆ అజామీళ్ళుని పట్టుకుపోయారు. అజామీళ్ళుడు వంటి ఒక భయంకర పాపాత్ముడు నారాయణ స్మరణతో 10 ఏళ్ళు ఆయువు పొంది సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ హరిస్మరణ చేసుకుంటూ శాశ్వత వైకుంఠం పొందాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యింది కదా నాయన పరీక్ష నరేంద్ర, హరినామస్మరణ కంటే మానవుల పాపములు తొలగించడానికి తక్కిన ప్రాయశ్చిత్తములేవి గొప్పవి కావు. అసలు ప్రాయశ్చిత్తం అంటే హరిస్మరణే. హరిస్మరణ కంటే గొప్ప ప్రాయశ్చిత్తం జీవులకి లేదు. ఎన్ని దోషములు చేసినా అతిభక్తితో హరిని నారాయణ నారాయణ వాసుదేవ పరంధామ పురుషోత్తమ అని తలుచుకుంటే ఈ సకల పాపములు టపాటపా తొలగిపోతాయి. అందుకని ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఈ క్యూల్లోకి వెళ్ళేటప్పుడు కబుర్లు చెప్పుకోకుండా, గురుగారండి 2 ఏళ్ళు ఎంత అండి అని పెద్ద ప్రశ్నలు వేయకుండా హాయిగా గోవింద 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 అనుకుంటే ఈ పాపాలన్నీ పోయిందా 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 అని వెళ్ళిపోతాయి. గోవిందా లేక గోయిందా అన్నా కనీసం పర్వాలేదు, కొంతైనా పుణ్యం వస్తుంది. ఈలోపు ఏం జరిగింది? పరీక్షిత్ ఇంత కథ విని ఏమండి నాకు ఇంకా అనుమానం అండి, ఈ యమకింకరులు ఏడ్చుకుంటూ పోయారు కదా, వాళ్ళ తర్వాత ఏం చేశారు, వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళారా అని ఆయనకు కుతూహలం కలిగింది. అంటే మీ మనసులో ఉన్న మాట ఆయన అడిగాడు. తర్వాత కాదు చెబుతున్నా విను, ఈ యమకింకరుల ముగ్గురును నిరాశగా నీరసంగా లాటరీలో కోట్లు వస్తాయని లాటరీ టిక్కెట్ కొన్నవాడికి ఏమీ రాకపోతే ఏమైపోతారో అలా నిధిని కోల్పోయినట్టుగా వెళ్ళారు. వెళ్ళి యమధర్మరాజా మాకు అవమానం జరిగింది, అసలు ఇంతకాలం మీరే ప్రభు అనుకుని మీ దగ్గర పనిచేస్తున్నాం, మీరు సుప్రీం కాదా అని అడిగారట. చెండకర్ర తన్నయ్యా వరులకు దండధరత్వంబు కలదే, తన జగమున ఉద్దండధర వృత్తి నొత్తిలి దండింతువు నిన్ను దండధరుడ నీ పొగడన్. ఓ సూర్యపుత్ర, అంతటి చండమైన కిరణములు కరిగినటువంటి భానుడి యొక్క కొడుకువు నువ్వు, నిన్ను మేమంతా ఇంతకాలం మేమంతా ఏమనుకుంటున్నావు, నువ్వే దండధరుడివని, నీ చేతిలో లోకాలన్నీ ఉంటాయని, నువ్వే పాపాత్ముల్ని శిక్షిస్తావని, సన్మార్గుల్ని రక్షిస్తావని, నీ శాసనమును ఎవరూ నిరాకరించరని, నీ శాసనానికి ఎట్టి పరిస్థితుల్లో ఎదురు లేదని, బ్రహ్మ నుదుట ఆయువు రాయిగానే ఆయువు తీరగానే వాడిని పట్టి తీసుకొచ్చే బాధ్యత నీదని అనుకున్నాం, నీకు కూడా దండధరుడని పేరు, ప్రజలు నిన్ను తెగపొగుడుతారు, ఇది నిజమేనా, నీకు కూడా వేరే ఎవరైనా రాజున్నాడా, మేమివాళ నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకున్న చర్యను చూచి తెల్లబోయాం, నీవు చెప్పినట్టే అజామీయుడి ప్రాణం తీయడానికి భూలోకానికి పోయాం, కన్యాకుబ్జం వెళ్ళాం, తేరావాడి ప్రాణం తీయబోతూ ఉంటే ఎవరో నలుగురు మహానుభావులు వచ్చారు, మాతో యుద్ధం చేశారు, తాళ్లు కత్తిరించి పాశాలు యమపాశాలు కత్తిరించి వాడికి ఆయువిచ్చారు. ఇలా అయితే ఇంక నీ శాసనం ఏమైపోతుంది, మేము కూడా మా ఉద్యోగాలు చేయలేము, రిజిగ్నేషన్ ఇచ్చేస్తాం. అంతేగాని మా శాసనం మీ శాసనం చల్లకపోతే ఉద్యోగం ఎలా చేస్తామనగానే ఈయన తెల్లబోయి, ఒరే మీకు ఎంతసేపు డ్యూటీ అప్పగించాను కానీ ఆ డ్యూటీలో కూడా ట్యూటీ ఫ్రూటీలు ఉంటాయని చెప్పలేకపోయాను. అంటే కొన్ని చోట్ల మన శాసనము చల్లదు అనే విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెబుతున్నా వినండి. అబ్బా చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు, అవతల వ్యక్తులతో మాట్లాడి. మీరు వాదించిన వ్యక్తులు ఎవరో తెలుసా? సకల లోక శాసకుడైన శ్రీమన్నారాయణుని దూతలు వాళ్ళు. మీకు నాకు ఈ లోకాలకి బ్రహ్మాది దేవతలకి అందరికీ చరాచర జగత్తంతటికి పాలకుడు శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు పరంధాముడు. ఆయన లీలతో లోకాలు సృష్టించి ఆ లోకంలో ఒక లోకమైన యమలోకం నాకిచ్చి నన్ను దీనికి అధిపతిని చేసి శివుడితో కలిసి మమ్మల్ని శాసనం చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో శాసనం అంటే శివకేశవులది. ఒకప్పుడు ఇలాగే తెలియక మార్కండేయుడి జోలికి వెళ్ళాను, లెఫ్ట్ లెగ్తో తన్నాడు ఆయన, ఎడంకాలతో తన్నితే అంత దూరం పడ్డాను. ఆ దెబ్బతో భక్తులంతా చంద్రశేఖరం ఆశ్రయేమమ కింకరిష్యతి వై యమహ అంటున్నారు. యముడు మమ్మల్ని ఏం చేస్తాడు చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే అని. అప్పటి నుంచి నేను నా భటులకి కొన్ని చెబుదాం అనుకున్నాను, అవి మర్చిపోయాను, ఇప్పుడు చెబుతున్నాను వినండి. ఎవరైనా శివ కేశవ పరమేశ్వర శ్రీమన్నారాయణ చంద్రశేఖర పద్మాక్ష అంటూ ఇటు శివుణ్ణి అటు విష్ణువుని కలిపి కీర్తిస్తే అటువంటి వారి జోలికి మీరు వెళ్ళకండి. ఆ నామస్మరణ చెయ్యని వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి. హరికథలు వినేవాళ్ళు పురాణాలు వినేవారు వీరిని నా సన్నిధానానికి తీసుకురాకండి. ఈ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళు ఎవరిని నా లోకానికి తీసుకురాకండి. ఆడిటోరియానికి రాకుండా ఇంట్లో కూర్చుంటారు కదా, వాళ్ళని మాత్రం నా దగ్గరికి తీసుకురండి. చితక్కొట్టండి మొత్తండి పర్వాలేదు, కానీ ఇందులో ఉన్న వాళ్ళని మాత్రం తీసుకురాకండి. అయ్యయ్యో మీకు ఆ విషయం చెప్పలేకపోయాను, హరిభక్తులను ఎప్పుడు ఇక్కడికి తీసుకురాకూడదు. గోవిందాన్ని కీర్తించేవాళ్ళు, గోవిందుని కథలు వినేవాళ్ళు, గోవిందుడి పేరు మీద దానం చేసేవాళ్ళు, నిద్రలో కూడా గోవిందుణ్ణి తలుచుకునేవాళ్ళు, శివుణ్ణి భక్తితో పూజించేవాళ్ళు, సత్కర్మాచరణ చేసేవారు, ఇటువంటి వారిని ఎప్పుడు నా దగ్గరికి తీసుకురాకండి. ఎంతయును తథ్యమని మదినెంతయు తెలియంగలేరు హీనాత్ములు. శివస్మరణ హరిస్మరణ చేస్తే వారికి పాపాలు పోతాయని తెలియక అజ్ఞానంతో కొంతమంది నారాయణ అంటే పాపాలు పోతాయా అని సులభముగా వచ్చే ఈ ఉపాయాన్ని విడిచిపెట్టి మూర్ఖులైపోతారు. అందుకే వాళ్ళని హీనాత్ములు అన్నాడు యముడు. ఎంతయును తథ్యమని అంటే నారాయణ స్మరణ చేసినంత మాత్రం చేతనే పాపములు పోయి మోక్షం వస్తుందనే విషయం సత్యమని తెలియక ఎంతయు తెలియంగలేరు హీనాత్ములు. హీనాత్ములు ఇది గ్రహించరు. దుర్దాంతతర ఘటిత మాయాక్రాంతాత్యంత ప్రకాశ గౌరవ జడులై. భయంకరమైన మాయ వాళ్ళని పట్టుకోగా మాయ పట్టుకుంటే ఏమవుతుంది, దానివల్ల హరిస్మరణ మానేస్తారు. ఏవో చేద్దాంలే శ్వాస మీద ధ్యాసేసాలే అని వాళ్ళని వాళ్లే మోసం చేసుకుంటారు. ఇవన్నీ తాత్కాలికంగా ఉపయోగపడేవే కానీ యోగాదులన్నీ కూడా మానవుడికి ఒక్క హరిస్మరణే చిట్ట చివరికి మిగులుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని సుస్పష్టంగా ఒకటి రెండు సార్లు గోవిందాన్ని భజంతరా, అదే నిన్ను రక్షిస్తుంది. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్కరణే. డుకృణ్కరణేనే వ్యాకరణం లాంటివి నీకు పోయే కాలం వచ్చినప్పుడు యమకింకరుడు నీ ప్రాణం తీసేటప్పుడు రక్షించవు, అప్పుడు గోవిందనామస్మరణే రక్షిస్తుందని అంతటి జగద్గురువులు ఆది శంకరాచార్యులు వారు అందుకు చెప్పారు. అది ఒక్కటే మనల్ని రక్షించేది. మాయలో పడిన వాడు అది విడిచిపెట్టి తక్కిన వాటిని పట్టుకుంటాడు. యముడు వెంటనే చెప్పాడు ఇక్కడ, హరిస్మరణ పరాంగ్ముఖులు అనగా హరిస్మరణ చెయ్యని వారిని వ్యతిరేకంగా మాట్లాడే వారిని నా దగ్గరకి తండి. హరిభక్తుల్ని మాత్రం పొరపాటును కూడా తేవద్దు. అసలు ఎంత గొప్ప మాట అన్నాడండి, హరిభక్తులట. హరిభక్తులే కాదు హరిభక్తుల మిత్రుల్ని కూడా తేవద్దు అంటున్నాడు ఆయన. ఇప్పుడు మీరంతా హరి మీద భక్తితో పురాణం విన్నారా, మీ స్నేహితుల్ని కూడా తేవద్దు అంటున్నాడు. మీతో తిరగడం వల్ల ఎక్కువసేపు మీతో తిరిగితేనే మిత్రులు మళ్ళీ ఏడాదికి ఒకసారి వచ్చి హాయ్ అని పలకరిస్తే సెల్ ఫోన్లో వాళ్ళు మిత్రులు గారు సుమా. ఇప్పుడు ఈ కుర్రాడు రోజు పురాణం వింటూ ఉంటే వీడితో కలిసి కలిసి ఆడుకునేవాళ్ళు ఏకాంత మిత్రులు. అటువంటి వాళ్ళకు కూడా ఈ పుణ్యం వచ్చి వాళ్ళని కూడా యమలోకానికి తేవద్దన్నాడు ఆయన. పద్మనయ్యను మీది భక్తియోగం వెల్ల ముక్తియోగమనుచు మొదలు రుంగువారి వారి 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 జేరిన వారి త్రోవ పోవలదు దూతలారా. పద్మనయనుడు శ్రీమన్నారాయణుడి మీద భక్తి పెట్టుకుని ఈ శ్రీ మహావిష్ణువు మీద భక్తియే ముక్తి, ఆయనని భక్తితో కొలిస్తే మోక్షం వస్తుందని గ్రహించే జ్ఞానులు, ఆ జ్ఞానుల యొక్క స్నేహితులు, వారి బంధువులు, ఆ బంధువుల బంధువుల జోలికి కూడా వెళ్ళొద్దన్నాడు ఆయన. ఈ పద్యం అర్థమైందిగా మీకు? పద్మనయను మీది భక్తి యోగం వెళ్ళ ముక్తి యోగమనుచు మొదలిరుంగువారి, ఆయన మీద భక్తియే ముక్తి అని గ్రహించిన వారిని, వారి చేరిన వారి అంటే వాళ్లతో కూడా తిరిగేవాణ్ణి, వారి వారి అంటే వాళ్ల వాళ్ళని, ఆ భక్తిని గ్రహించినటువంటి వాళ్ళని, వాళ్ల వాళ్ళని, వాళ్లతో చేరిన వారిని వీరెవరిని తేవద్దన్నాడు. అసలు వారి త్రోవ పోవవలదు దూతలారా, వాళ్ళని తేవడం కాదు, వాళ్ళున్న చోటికి వెళ్ళకండి, వాళ్ళున్న ఇళ్లకు వెళ్ళకండి. మీరు ఇంత పుణ్యాత్ములు, ఇప్పుడు మీతో పాటు మీ బంధువుల్ని, ఆ బంధువుల బంధువుల్ని కూడా తరింపజేస్తున్నారు. అందుకే వంశములో ఒక్కడైనా ఉండాలి. కానీ సహజంగా లోకంలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, అన్నిటికీ టైం ఉంటుందిట. పేకదాకా టిఫిన్ వేయించుకు తినడానికి, మైసూర్ బజ్జీ వేయించుకోవడానికి టైం సరిపోతుంది, సీరియల్ చూడడానికి టైం సరిపోతుంది, అన్ని పనులకి సమయం సరిపోతుంది. 6:30 వెళ్ళిపోవాలంటే ఎంత కష్టం అండి, ఎన్ని పనులు ఉన్నాయండి అంటాడు వీడు. నీకు పనులు లేకపోయినా యమకింకరులకు పనులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఓహో 6:30 నువ్వు రాలేకపోతున్నావు కదా, పర్వాలేదులే, 6:30 రాకపోతే నీ బతుకు డర్తీ గనక మేము నిన్ను పట్టుకుపోతాం అని వాళ్ళు పట్టుకుపోతారు. యమకింకరులు మాత్రం టైం దాటరండి, వాళ్ళు ఎంత సిన్సియర్, వాళ్ళ వాచీలు భలే పనిచేస్తాయి. మన వాచీలకి ప్యాచీ పడచ్చు, కానీ అక్కడ మాత్రం వాళ్ళు క్యాచ్ చేయడానికి ఏ విధమైనటువంటి మొహమాటం చూపించరు. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని శ్రీమన్నారాయణ భక్తి కంటే మోక్షమిచ్చేది మరొకటి లేదని కనిపెట్టి నిరంతరం మనం వినాలి, మనం అనాలి. అప్పుడు మనతో పాటు మన వాళ్ళనిందరినీ కూడా తరింపచేస్తాం. కాబట్టి నిరంతరం హరిస్మరణ విడిచిపెట్టకూడదు అని యమకింకరులకి ఆయన ఆనతిచ్చాడు. ఓ పరీక్షి నరేంద్ర, అప్పటి నుంచి యమకింకరులు హరిభక్తుల జోలికి వెళ్లరు. ఇప్పుడు నువ్వు అడిగావు కదా పాపాలు చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని, ఇదిగో పాపాలకి ప్రాయశ్చిత్తం నారాయణ స్మరణమే. అంత్యకాల స్మరణ మరీ మంచిది, కానీ అంత్యకాలంలో నారాయణ అనాలంటే అందరికీ అజామీళ్ళ కుదరదు. వాడికి ఇంతకు పూర్వం సుకృతం ఒకటి ఉన్నది, ఏమిటి, 16 వచ్చేదాకా వాళ్ళ నాన్నగారి సేవ చేశాడు, యజ్ఞాలు చేశాడు, వాసుదేవ అన్నాడు, ఆ పాత పుణ్యం ఈ సమయానికి అక్కరొచ్చింది. అంటే ఇన్నాళ్ళకి అది FD మెచ్యూర్ అయ్యింది. మనం కూడా ఇప్పుడు అది మెచ్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి, రోజు ఒక రోజులో రమ్మంటే రాదుగా హరిస్మరణ. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ కూడా, మేము ఇన్నిసార్లు భాగవతం విన్నాం కదా మళ్ళీ ఎందుకు, ఇన్నిసార్లు నైమిశారణ్యం వెళ్ళాం మళ్ళీ ఎందుకు, ఇన్నిసార్లు కాశీ వెళ్ళాం మళ్ళీ ఎందుకు అని అన్నారట. ఏ అన్నమేమో నిన్న తింటావా, మళ్ళీ పొద్దున తింటావా, రాత్రికి తింటావా, మధ్యలో అట్లు తింటావా, నీ చివాట్లు కూడా తినండి, తిని అమ్మయ్యా ఈయన చెప్పాడు ఎందుకు వచ్చింది అనుకుని అట్లతో పాటు ఇవి కూడా తింటే అప్పుడు దారిలో పడతాం. రోజు ఎన్నిసార్లు అన్నం తింటున్నాం, ఎన్నిసార్లు పాలు తాగుతున్నాం, ఎంత నిద్రపోతున్నాం, జీవితంలో నిత్యకృత్యాలు ఎలాగో అలాగే ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ యాత్రలకు వెళ్ళు, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ భాగవతాది గాథలు విను, ఎన్నిసార్లు స్మరించినా మళ్ళీ హరిస్మరణ చెయ్యి, ఎన్నోసార్లు చెయ్యగా చేయగా అప్పటికి మనకి ఈ పాపాలన్నీ విముక్తి పొందుతాయి. నిత్యకృత్యముల కంటే ఎక్కువగా చెయ్యాలి వీటిని అనగానే పరీక్షిత్తు పులకించిపోయి, సుఖయోగేంద్ర నా పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు నాకు గురువు అయ్యావు, నీలాంటి గురువు వల్ల నేను 7 ముక్తి పొందుతున్నాను. ఇంకా హరిస్మరణ ప్రభావానికి సంబంధించిన కథలు చెప్పన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, అసలు భాగవతానికి ఒక పేరు ఏమిటి, భాగవతం ముఖ్యమైన నామం. భాగవతం అని ఎందుకన్నారు అంటే వృత్రాసుర వధ ఉండడం వల్ల. వృత్రాసురుడి వధ లేకపోతే భాగవతానికి భాగవతం అనే పేరు రాదు. తెలిసిన భాగవతానికి పేరు రావాలంటే ప్రారంభంలోనే ఏమన్నాడు, ఇట్లు సత్యం పరంధీమహి అనే మత్స్యగాయత్రిని అధికరించి వృత్రాసుర వధం వెందుండు, అది భాగవతంబు. ఆ వృత్రాసురుడి యొక్క కథ చెబుతున్నాను విను. పూర్వం ఇంద్రుడికి ఇంద్ర సామ్రాజ్యం వచ్చింది. చాలా కాలం ఇంద్రుడు చాలా శ్రద్ధగా 3 పరిపాలించాడు. ఇంద్ర పదవి చాలా గొప్పది. ఇంద్ర పదవిలో ఉన్నవాడికి 3 మీద ఆధిపత్యం, పాతాళం, భూలోకం, స్వర్గం, 3 అధిపతి ఇంద్రుడు. అంటే భూలోకంలో మన అందరం ఉన్నా అసలు అధిపతి ఇంద్రుడే. ఆ ఇంద్రుడు బృహస్పతి అనే గురువుని పెట్టుకుని ఆ గురువు గారి కటాక్షం వల్ల, ఆయన చేయించిన యజ్ఞముల వల్ల, ఆయన చూపించిన దారి వల్ల, ఆ గురువు గారి ఆశీస్సుల వల్ల అఖండ ఐశ్వర్యం పొందాడు. రాక్షసుల భయం తొలగింది. దాంతో ఆయనకి కొంతకాలం పోయాక అహంకారం పెరిగింది. ఎక్కువ మంది కొద్దిగా లక్షణం ఇదే. 4 రోజులు గురువుగారిని పట్టుకుంటారు, డబ్బు వచ్చాక గురువు లేదు వాడు బరువే. అలాగే ఈయన కూడా గురువు గారి కటాక్షం వల్ల రాజ్యమును పొందినా సంపదలు పొందినా కొద్ది రోజులు గురువును మర్చిపోయాడు. అందరూ మీలాంటి భక్తులు ఉంటారా గురుభక్తులు? మరి గుంటూరులో ఉన్న గురుభక్తులు లాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం వచ్చిందిట. ఇంద్రః త్రిభువనైశ్వర్య మదోల్లంఘిత సత్పథః మరుద్భిః వసుభీరుద్రైహి ఆదిత్యైహి రుభుభిహి నృప నాభ్యనందత సంప్రాప్తం ప్రత్యుత్థానాసనాదిభిహి వాచస్పతిం మునివరం సురాసుర నమస్కృతం. ఒకరోజున ఇంద్రుడు సభ తీర్చాడు. ఇంద్రసభకి సుధర్మా సభ అని పేరు. ఆ సభలో కూర్చుని సింహాసనం మీద కూర్చుని టీవీగా కిరీటం పెట్టుకుని పక్కన శచీదేవిని కూర్చోబెట్టుకున్నాడు. ఎదురుగుండా దేవతలంతా బారులు తీరి కూర్చున్నారు. ఆసనాల మీద తక్కిన దేవతలంతా దిక్పాలకులంతా కూర్చున్నారు. వీళ్లే కాకుండా సురలు, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, నందనులు, ఇటువంటి మహానుభావులంతా ఉన్నారు, ఋషులున్నారు. ఎంతమందితో కొలువు తీరాడు. ఆ సమయంలో అప్సరసలు చక్కగా నృత్యాలు చేస్తున్నారు. ఆ నృత్యం చూస్తూ ఉండగా సమయానికి దేవతల చేత కూడా నమస్కారాలు అందుకునేవాడు పరమ పుణ్యాత్ముడు, ఆఖరికి శత్రువులైన అసురులు కూడా దండం పెట్టేటటువంటి వాడు బృహస్పతి వచ్చాడు. బృహస్పతి యొక్క అనుగ్రహంతో అసలు దేవతలు సుఖంగా ఉన్నారు. అంతటి గురువు గారు వస్తే ఈయన టీవీగా కూర్చుని మేసం మెలేస్తూ ఏం ఎరగనట్టుగా చూడలేదట. అసలు గర్వంతో అలా చూడకుండా మేసం మెలేసుకుని ఆ గురువుగారు వస్తే లేచి నిలబడాలా, ఆ మాత్రం గురువు గారు కింద కూర్చోలేడా అనుకుని ఆసనం ఇవ్వలేదన్నాడండి ఆయన. ప్రత్యుత్థాన ఆసనాధిపతి అసలు ఏమీ లేవు, గౌరవించలేదు, ఆసనం ఇవ్వలేదు, లేవలేదు, అసలు పలకరించలేదు. గురువుగారి మనస్సు చివుక్కుమన్నది. శిష్యుడు కొడుకుతో సమానమే, అటువంటిది ఈ ఇంద్రుడు ఎంత అహంకార పూరితుడయ్యాడా అనుకుని మాట్లాడకుండా కాసేపు నిలబడ్డాడండి. అంతసేపు గురువుగారు నిలబడితే ఆసనం ఇవ్వకపోవడం ఏంటి? అసలు ఆయన నిలబడి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి తన ఇంటి దగ్గర చేరి భార్యని పిలిచి, తారా ఎవరు వచ్చినా సరే నేను లేనని చెప్పి అన్నాడు. ఈలోపు ఈ ఇంద్రుడికి గురువుగారు అలా చివుక్కుమని వెళ్ళిపోవడం చూడగానే మనస్సు ఈయనకి చివుక్కుమంది. అప్పటికి కొంచెం మదం దిగింది. ఇలా లోపల జ్ఞానం ఉంటుంది కదా, అరే ఎంత పొరపాటు చేశాను, ఒక్క క్షణకాలం ఈ భయంకరమైన దురహంకారం ఎందుకు పట్టుకున్నది, ఎంత దురదృష్టజీవి నేను, ఏ గురువు వల్ల మంత్రోపదేశం పొందానో, ఏ గురువు నన్ను నిరంతరం రక్షించాడో, ఏ గురువు యొక్క అనుగ్రహంతో ఇంతటి ఇంద్రసింహాసనాన్ని పొందానో, ఆ గురువు దేవగురువు బృహస్పతి వస్తే ఆయనకి లేచి నిలబడి నమస్కారం చెయ్యక, పలకరించక, ఆసనమివ్వక నిలబెట్టా. ఆయన చివుక్కుమని వెళ్ళిపోయాడు. దీనివల్ల నాకేదో ప్రమాదం వస్తుందని కనిపెట్టి వెంటనే ఏం చేశాడు, సభ చాలించి పరుగు పరుగున బృహస్పతి గారి ఇంటికి వెళ్ళాడు. బృహస్పతి గారు ఈయన రావడం చూచి యోగమాయతో అదృశ్యమైపోయాడు, కనపడకుండా పోయాడు. ఈయన లోపలికెళ్ళి ఈయనకి ఇంట్లోకి వెళ్ళి అధికారం ఉంది కనుక వెళ్ళి వెతికాట. ఎక్కడ వెళ్ళినా బృహస్పతి కనపడలేదు. ఇంకేముంది, గురువుగారు కనపడటం లేదు, మాయమైపోయాడనే వార్త రాక్షసులకి తెలిసింది. వెంటనే ఏం చేశారు రాక్షసులంతా, శుక్రాచార్యుని వెంట పెట్టుకుని ఆ గురువుగారిని వెంట పెట్టుకుని దండయాత్రకు వచ్చారు. చావు దెబ్బలు తినేశారట దేవతలు. రాక్షసులు తమ గురువుగారి కటాక్షంతో దేవతల్ని చితక్కొట్టగా కాళ్ళు, కీళ్ళు, కళ్ళు అన్ని దెబ్బలు తిని శిథిలమైపోయిన అవయవాలతో కుయ్యో మొర్రోమంటూ దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు తెల్లతామర పువ్వు మీద కూర్చునుంటే పరుగునొప్పి వెళ్ళి, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణిలలాట లేఖన మహా విద్యానుసంధాత నీ పాదాలకి నమస్కరిస్తున్నా, మమ్మల్ని క్షమించు బాబో అంటే ఆయనకి అంత అర్థమైంది కాబట్టి నాయనలారా, ఇప్పుడు చావు దెబ్బలు తిన్నాక రాక్షసుల చేతిలో పరాజయం వచ్చాక నా దగ్గరకు వచ్చారా, ఇదే మీ గురువుగారు బృహస్పతి వచ్చినప్పుడు కించిత్ కాలం ఓర్పుతో ఆయనకి నమస్కరించి ఉంటే, గర్వాన్ని విడిచిపెట్టి ఉంటే మీ ఈ కష్టం వచ్చేది కాదు. గురువు పరబ్రహ్మస్వరూపుడు, గురువు మా త్రిమూర్తుల కంటే గొప్పవాడు, గురువుకి నమస్కరించాకే గోవిందునికి నమస్కరించమని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు చెప్పాడు. గురువుగారి అరికాలి కింద ఉన్న చెత్త దుమ్ము ధూళి కూడా మన తలని పవిత్రం చేసే గంగాజలం అన్నాడు. బ్రహ్మ అన్న మాట ఏమిటో తెలుసా, గంగాజలములో 1000 ఏళ్లు స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఒక్కరోజు గురువుగారి అరికాలి కింద ఉన్న దుమ్ము నెత్తిమీద వేసుకుంటే వస్తుందిట.
అందువల్ల గంగ కంటే పవిత్రం గురుపాద ధూళి. అటువంటి గురువుని ధిక్కరించారు. కలియుగంలో మానవులు చేసే పనులు మీరు దేవతలు చేయటం ఏమిటి? కలియుగంలో మానవులు గురుద్రోహులు అవుతారు, గురువుగారిని తిడతారు, ఎదురుగుండా పొగిడి పక్కకెళ్ళి నానా యాగీలు చేసేవాళ్ళు అందరూ ఉంటారు. కానీ కృతయుగవాసులైన దేవతలు ఈ పని చెయ్యకూడదు. శ్రీ మహావిష్ణువు ఏమన్నాడు తెలిసినా, నవిప్ర గోవింద గవీశ్వరాణం భవంత్య భద్రాణి నరేశ్వరాణం. కొంతమందికి శుభము కలగదు. ఎవరికి కలగదట? విప్రుల్ని, బ్రాహ్మణుల్ని అవమానపరిచే వారికి శుభం ఉండదు. అందుకే నవిప్ర గోవింద, శ్రీ మహావిష్ణువుని గౌరవించని వాడికి శుభం ఉండదు. గవీశ్వరాణం, ఆవుల్ని పూజించని వాడికి. అందుకని విప్ర గోవింద, గోవులను పూజించని వాడికి భవంతి అభద్రాణి, శుభములు పోయి అభద్రములు వస్తాయి, అశుభాలు వస్తాయి. ఈ మాత్రం తెలియదా? ఇప్పుడు మీరు పూర్వం రాక్షసులు చేసిన పని చేశారు. ఒకప్పుడు రాక్షసులంతా కలిసి తమ కులగురువైన శుక్రాచార్యుణ్ణి మెడబట్టుకు గెంటారు. అప్పుడు శుక్రుడు కోపించి వాళ్ళని విడిచిపెట్టాడు. దాంతో వాళ్ళకి నష్టం వచ్చింది. విషయం కనిపెట్టి వాళ్ళు గురువుగారి కాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి మీరు కూడా మీ గురువుగారి కాళ్ళు పట్టుకుండగా, మా గురువుగారు మాయమైపోయాడండి అన్నారట వీళ్ళు. మరి మాయమైపోతే గురువుగారు నన్ను రోజు తిట్టండి, నేను మాత్రం మీకు శుభం చేస్తా అని ఎదురుగుండా నిలబడతాడా? గురువుగారి సేవకు ఒకసారి దూరం అయితే, ఒక్కసారి గురువుగారి ఆశ్రమానికి దూరం అయితే మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా అక్కడికి వెళ్ళలేని తెలిసినా మీరు? అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దొరక్క దొరక్క గురువు దొరికాడు, ఆ గురువు గారిని వదిలి వెళ్ళామా, మళ్ళీ ఆయన దగ్గరికి రావాలంటే ఇంక మనం రాలేం. సరే, అయ్యింది ఏదో అయ్యింది, మీరు దేవతలు కనుక నేను మిమ్మల్ని రక్షించక తప్పదు. ప్రస్తుతం మీ గురువుగారిని నేను వెతికి తేలేను. భూలోకంలో త్వష్ట అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆ త్వష్ట ప్రజాపతికి విశ్వరూపుడు అనే పేరుతో ఒక కొడుకున్నాడు. ఆయనకి మూడు తలలుంటాయి, అందుకే అతన్ని త్రిశూరుడు అంటారు. ఆయన చాలా మహాత్ముడు, బృహస్పతి కంటే గొప్ప జ్ఞాని, పండితుడు, మంత్రశాస్త్రంలో దిట్ట. ఆయన్నైనా మీరు పట్టుకుని ఆయన పాదాలు సేవించి మీ గురువుగా పురోహితుడిగా పెట్టుకోండి. ఆయన తలుచుకుంటే మీ కష్టాలన్నీ తొలగిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి. ఆయనకు అపచారం చేశారా మీరు సర్వనాశనం అయిపోతారు అని హెచ్చరించి భూలోకానికి పంపాడు. వీళ్ళు పరుగు పరుగున త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడి దగ్గరకు వచ్చారు. విశ్వరూపుడి వయస్సు 25 ఏళ్ళు, వీళ్ళకి కొన్ని వేల సంవత్సరాలు దేవతలకి. అయినా పాదాలకి నమస్కరించారు. గురువుగారు చిన్నవాడైనా ఆయనకి నమస్కరించవలసింది. పీఠాధిపతుల యొక్క లక్షణం అదే. ఆయన చిన్నవాడని అనకూడదట అక్కడ, ఆ వయస్సుతో సంబంధం ఏంటి, ఆయన జగద్గురుడు. అందుకని విశ్వరూపుడి పాదాలకి నమస్కరించారు. ప్రభు విశ్వరూప, త్వష్ట ప్రజాపతి కుమారుడవు నీవు, పరమ ధర్మమూర్తివి, అన్ని మంత్రములు ఎరిగినవాడివి. బ్రహ్మగారు నిన్ను మా గురువుగా చేసుకోమన్నాడు, నువ్వు మా గురువువై రాక్షస సంహారానికి మాకు సహాయం చెయ్యి. రాక్షసుల్ని జయించి విజయం పొందుతాం. మాకు పురోహితుడివై మమ్మల్ని నడిపించు, యజ్ఞాలు చేయించనగానే ఆయన ఉన్నాడు, విగర్హితం ధర్మశీలైహి బ్రహ్మవర్చ ఉపవ్యయం కథన్ను మధ్యదో నాథాలోకేశై అభియాచితం. మహాత్ముల్లారా, మీరందరూ వచ్చి అడిగితే కాదు అనకూడదనిపిస్తున్నది, కానీ పౌరోహిత్యం కంటే గర్హితమైన వృత్తి లేదు. ఎందుకని? మీలాంటి వాళ్ల యొక్క పాపాలన్నీ మేము స్వీకరిస్తాం. ఒక పురోహితుడు తన దగ్గరకు వచ్చే వాళ్ల చేత కార్యములు చేయించి దక్షిణ పుచ్చుకుంటే వాడి పాపాలన్నీ పుచ్చుకున్నట్టే. అందుకే జ్ఞానులు ఈ పురోహిత వృత్తికి వెళ్లరు. అలాగని ఎవరూ పౌరోహిత్యం చెయ్యకపోతే ఈ పాపాత్ముల పాపములు పేరుకుపోతాయి. అందుకే మహాత్ములు, మేము కష్టపడినా పర్వాలేదు, ఈ పాపాత్ముల పాపములు స్వీకరించి వాళ్ళని రక్షిద్దాం అని ఇతరులకు ఉపకారం చేయడానికి పౌరోహిత్యం వహిస్తున్నారు. నిజానికి పురోహితుల యొక్క రుణం అందుకని తీర్చుకోలేం, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పాపాత్ములు నిరంతరం రోజు కూడా బ్రహ్మహత్య, ఆహత్య, ఈ హత్య, ఓరి బాబు ఇక నవగ్రహ దోషాలు, ఆ దోషాలు, ఈ దోషాలు, ఇన్ని దోషాల పరిహారార్థం పావల తుభ్యమహం సంప్రదది. ఈ పావలాయో రూపాయో పుచ్చుకుని ఇన్ని పాపాలు పుచ్చుకుంటున్నాడు పాపం. మళ్ళీ ఈ పాపాలు పోవడానికి రోజు ఎన్ని జపాలు చెయ్యాలి, ఎన్ని తపాలు చెయ్యాలి. అందుకని ఎందుకు ఆ రూపాయి పుచ్చుకోవడం ఎందుకు, ఈ పాపాలు పుచ్చుకోవడం ఎందుకు, ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం ఎందుకు అని మాబోటి వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో కూడా విగర్హితమైన పౌరోహిత్యాన్ని పుచ్చుకోం.
కానీ పుచ్చుకోకపోతే మీలాంటి వాళ్ళ యొక్క పాపాలు పోవు, మీకు శుభములుండవు, పెద్దలు అడిగారు కదా అందుకని పౌరోహిత్యం వహిస్తున్నాను అన్నట్ట. అంటే చెప్పకుండానే చెప్పాడు, పౌరోహిత్యం దోషం, ఆ దోషమును ఎందుకు స్వీకరిస్తున్నాం, లోకశ్రేయస్సు కోసం. మేమే కనుక పౌరోహిత్యం వహించకపోతే ఇంద్ర మీ పాపాలు గొట్టలవుతాయి, మీకు సుఖం ఉండదు. మీ సుఖం కోసం మేము మా మోక్షాన్ని విడిచిపెట్టి ఈ వృత్తిని స్వీకరిస్తున్నాం, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టు గౌరవించు. అంతేగాని ఏమయ్య పంతులే అనకూడదు, బ్రహ్మదేవ అనాలట. ఎంత మాట్లాడి పిచ్చ పిచ్చ మాటలు కొంతమంది, ఏమో ఈ పంతులుట, ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు, ఇలాంటి మాటలు అనకూడదు. నేను ఎందుకు చెబుతానంటే ఏదో పక్షపాతంతో అనకండి, నేను భాగవతాన్ని నమ్మి చెబుతున్న మాట, వేదవాక్కు చెబుతున్న మాట, జగద్గురువుల మాట. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా నోరు పెట్టుకోవాలి. పురోహితుల మీద ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఒకవేళ వాళ్ళల్లో దోషం ఉంటే వాళ్ళు అనిపిస్తారు మీకే, మీరు దానం చేసి మీ పాపాలు వదిలించుకుంటున్నారు, ఆ పాపాలు వాళ్ళు ఏదో ప్రక్షాళన చేసుకుంటారు, వారి దోషం వారి బాధ్యత. మనం మాత్రం మన నోటితో వారిని చాలా జాగ్రత్తగా గౌరవించాలి, తిట్టకూడదు. మీరు జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని అనుగ్రహిస్తాను. మీలాంటి దేవతలు ఇంద్రుడి లాంటి వాడు వచ్చి నన్ను పురోహితుడిగా ఉండమంటే కాదంటానా, హితము అంటే శుభము అనర్థం, కష్టము నుంచి తొలగించి శుభాన్ని ఇవ్వడానికి హితమని పేరు. పురహ అంటే వెళ్లే మార్గం. ఈ మధ్యన ఎవడో పురోహితుడు అంటే పురమునకు హితము కలిగించేవాడని అర్థం చెప్పాడు, మరి ఏ డిక్షనరీలో చూశాడు, దానికి అర్థం అది కాదు సుమా, పురహితుడు కాదు పురోహితుడు, పురము అంటే నగరం అని అర్థం, పురహ అంటే నగరం కాదు అక్కడ, పురహ హిత పురోహిత, పురహ అంటే ముందు వెళ్లే మార్గంలో. మనం ఎక్కడికైనా వెడుతూ ఉంటే మనం వెళ్లే చోటల్లో మనకి కష్టం లేకుండా చేస్తే దానికి పురోహితుడని పేరు, మనం వెళ్లే మార్గమునందు అని అర్థం అనమాట. అందుకే పురోగతి అంటే అర్థం ఏమిటి, ముందుగతి అని అర్థం అనట. కాబట్టి పురహ అంటే ముందు, పురోలోకం అంటే పైకెళ్లే లోకం, ఈ పురశబ్దమునకు ముందు అనర్థం. అంతేకాని ఈ పురము కాదు, ఇది పురశబ్దం అది పురశబ్దం, ఈ రెండింటికి తేడా కనిపెట్టండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ వెళ్లే చోట నాయన నువ్వు అమెరికా వెళుతున్నావు నీకు యాక్సిడెంట్ అవ్వకుండా ఉండుగాక అని ఆ మార్గాన్ని శుద్ధి చేస్తాడు గనక పురోహితుడు. అంత గొప్ప వృత్తి మీకోసం తప్పనిసరి స్వీకరిస్తున్నాను అనగానే వాళ్ళు కూడా గౌరవంగా ఆయన్ని గురువుగా స్వీకరించారు. ఆయన వెంటనే ఏం చేశాడు, ప్రస్తుతం మీరు రాక్షసుల్ని జయించాలి, పైగా చావు దెబ్బలు తినున్నారు దేవతలు, మిమ్మల్ని రక్షిస్తాను. పూర్వం శుక్రాచార్యులు రాక్షసులు నాశనం అయిపోతుంటే నారాయణ కవచం అని ఒక కవచం ఇచ్చాడు, ఆ కవచం వల్ల రాక్షసులకి శుభం కలిగింది, వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఆ కవచం మా గురువుగారు శుక్రాచార్యుడి దగ్గర నేను నేర్చుకున్నాను అది మీకు చెబుతానన్నట్ట. అంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చింది ఇది, ఈయన పూర్వం రాక్షస గురువు దగ్గరే చదువుకున్నాడు, వాళ్ళు వాళ్ళు ఒకటే గురువులంతా తెలియక మనం అలా అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే జ్ఞానం కలిగిన పండితులు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటారు, అజ్ఞానం కలిగిన వాడైతే వాడికి పండితుడని పేరెట్టకూడదు, ఊరికే చదువుకున్నాడు వాడు, ఆ అజ్ఞానంతో సాటి పండితుణ్ణి పౌరాడికుణ్ణి తిడతాడు. తనలాగే పురాణం చెబుతున్న ఇంకొక పండితుణ్ణి తిట్టాడు అంటే వాడు అజ్ఞాని అనర్థం, పరమ నీచుడు అనర్థం. అందుకని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఒక మహాత్ముడు ఒక పురాణం చెబితే ఆయన చక్కగా శాస్త్రం చెప్పాడంటే ఆయన శాస్త్రం అయింది నా శాస్త్రం నాది, అందులో మంచి ఉంటే తీసుకుందాం ఇందులో మంచి ఉంటే తీసుకుందాం అనుకోవాలి. అంటే నేను కోటేశ్వరరావు గారిలాగా కలిసి ఉండాలి. అలా కాకుండా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే వాళ్ళు వాళ్ళ పేర్లు అనవసరం, అది మహాపాపమని శాస్త్రం చెబుతున్నది. ఎప్పుడు శుక్రాచార్యుడికి బృహస్పతికి నిజానికి ఇద్దరు రెండు పార్టీలు తెలిసిన, రాక్షసులకి గురువు ఆయన దేవతలకి గురువు ఈయన, కానీ ఇద్దరు పరమ గౌరవంతో ఉంటారు ఒకళ్ళొకళ్ళు. గురువుగారి కొడుకు బృహస్పతికి కచుడికి పాఠం చెప్పాడు శుక్రుడు, శుక్రుడికి తన కూతుర్నిచ్చి పంపించాడు జయంతిని ఇంద్రుడు. వాళ్ళు ఎంత ఐకమత్యం ఆలోచించండి, గురువులు వేరు వాళ్ళ పార్టీలు వేరు, ఏ పార్టీలో ఉన్నా మహాత్ములు ఒకచోటే ఉండాలి, ఇది మనకి పురాణం చెబుతున్నమాట. అందుకే భార్గవ విద్యాగుప్త స్వర్గశ్రీ ద్విగుణ ధనుజ సమధిక సంసద్గర్వముల విష్ణు మాయా నర్గళ గతి తెచ్చి ఇంద్రునకు నిచ్చెన్ రూప. పూర్వం శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి ఆయన దగ్గర నుంచి తాను పొందిన రహస్యమైన స్వర్గ సౌఖ్యాలనిచ్చే నారాయణ కవచం అనే కవచాన్ని, ఆ కవచం ద్వారానే పూర్వం రాక్షసులు కూడా సంపదలు పొందారు గనక ఆ కవచాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు ఇప్పుడు విశ్వరూపుడు. అది అనర్గళమైనది, చాలా గొప్పది. ఆ నారాయణ కవచానికి ఒక అద్భుతమైన విధానం ఉన్నది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఏం చేయాలి, ముందు సవ్యముగా అంటే ఓం న మ హ నారాయణాయ ఈ అక్షరాలు ఒక్కటొక్కటి తీసుకుని ముందు అంగన్యాసం చెయ్యాలి. మళ్ళీ ఏం చేయాలి వెనక నుంచి, అంటే య న య ర న మ న ఓం అని అక్షరాలు వెనక్కి తిప్పి మళ్ళీ దాంతో రెండోసారి అంగన్యాసం చేయాలి. అంటే అంగన్యాసం రెండు సార్లు విపర్యయంగా సవ్యంగా చెయ్యాలి. ఆ తర్వాత ఏం చేయాలి, అంగన్యాసం అయ్యాక కరన్యాసం. కరన్యాసం మాత్రం అష్టాక్షరీ మంత్రంతో కాకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రంతో కరన్యాసం. అంటే అంగుష్టాభ్యాన్ నమః, తర్జనీభ్యాన్ నమః, మధ్యమాభ్యాన్ నమః, అనామికాభ్యాన్ నమః, కనిష్ఠికాభ్యాన్ నమః, ఈ విధమైన దాన్ని కరన్యాసం, చేతులలో భగవంతుణ్ణి ఉంచుకొనుట, ఇది చెయ్యాలి. ఆ తర్వాత ఓం విష్ణవే నమః అనేటటువంటి ఆరు అక్షరముల మంత్రం తీసుకుని దాంతో ఓంకారాన్ని హృదయంలో, వి అనే అక్షరం ఈ బ్రహ్మరంధ్రంలో, షకారాన్ని కనుబొమ్మల మధ్యలో, నకారం శిఖలో, ఓం వేం అనేటటువంటి ఆ వేకారాన్ని ఈ రెండు కళ్ళల్లో, ఆ తర్వాత నకారాన్ని ఈ కీళ్ళు ఉంటాయే కాళ్ళు కీళ్ళు సంధులలో పెట్టాలి. ఇలా న్యాసం చేసి ఓం మహ అస్త్రాయ పట్ అని ఇలా కొట్టాలి. ఆ తర్వాత దిగ్బంధం చెయ్యాలి, ఓం నమో నారాయణాయ దిగ్బంధం అని. ఈ విధంగా విష్ణుమూర్తిని కదలకుండా కట్టేసి ఆ తర్వాత సాధకుడు ఓం విష్ణవే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చేస్తున్నప్పుడు ఆ విష్ణవే నమః, ఓం విష్ణవే నమః అనే మంత్రం వీడైపోతాడు. అంటే వీడి శరీరమే విష్ణు మంత్రం అయిపోతుంది. అప్పుడు వీడి శరీరం సాక్షాత్తు నారాయణ స్వరూపం అవుతుంది. ఒక్కసారి నారాయణ కవచం పఠించిన వాడికి 6 నెలల పాటు శరీరములో విష్ణుశక్తి ఉంటుంది. ఆ శక్తి వల్ల ఎటువంటి భయంకర శత్రువులైనా జయిస్తాడు. కష్టములు దగ్గరికి రమ్మంటే రావు. ఒకప్పుడు ఎంతోమంది ఈ కవచం ద్వారా శక్తులు పొందారు. ఆ శక్తి నీకు ఇస్తున్నాను ఇది జపించమనగానే ఇంద్రుడు చేసేట గురువుగారి ద్వారా నారాయణ కవచం పొందాడు. ఈ నారాయణ కవచం ఎలా ఉంటుందంటే, ముందు మత్స్యావతారం నిన్ను రక్షించుగాక, కోరమావతారం నిన్ను రక్షించుగాక, వరాహమూర్తి వీపుని రక్షించుగాక, నరసింహమూర్తి నడుమును రక్షించుగాక, అజుడు పాదాలు రక్షించుగాక, సమస్త విష్ణుమూర్తి అవతారాలు ఆపాదమస్తకం రక్షించుగాక, ఆ శ్రీ మహావిష్ణువు కపిలుడు మొదలైన 22 అవతారాలతో నీ శరీరంలో ఉన్న రక్త నాడులను రక్షించుగాక, పరబ్రహ్మస్వరూపుడైన వాసుదేవుడు సర్వాంతర్యామి నీ శరీరమంతా ఉండి నీవు ఎక్కడికి వెళ్ళినా పగలు రాత్రి అనే తేడా లేకుండా రక్షించుగాక. ఇది నారాయణ కవచం. ఈ కవచం మహిమని ఇంద్రుడికి చెప్పాడు ఆయన, ఇంద్రా ఈ కవచం నీకు ఇస్తున్నాను, ఈ కవచం పుచ్చుకోనే ముందు నీకు ఒక్క చిన్న మాట చెప్పాలి విను, ఈ కవచం సామాన్యమైంది కాదు, నేను చెప్పిన ఈ కవచం చేస్తే తిరుగులేని శక్తి నీకు వస్తుంది. ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజహ. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. పూర్వం కౌశికుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప పండితుడు. బ్రహ్మదేవుడి ద్వారా ఈ నారాయణ కవచాన్ని పొందాడు. దీన్ని కంఠస్థం చేసి జపం చేసి వార్ధక్యం రాగానే ఒక ఎడారికి వెళ్ళి ఆ ఎడారిలో నారాయణ కవచం చదువుతూ శరీరం విడిచిపెట్టేశాడు. వెంటనే ఈయన ఆత్మ వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆ శవం తులసిమాలలాగా గంధంలాగా సువాసనిస్తూ ఎడారిలోనే ఉండిపోయిందిట. అంటే ఆ శవం కుళ్ళిపోవడంలా, అది ఎప్పుడు చూసినా నిద్రపోతున్న యోగి, సమాధిలో ఉన్న యోగిలో ఉంది. పరమసువాసన వచ్చేదిట ఆ శవం నుంచి. 1000 సంవత్సరముల పాటు ఆ ఎడారిలో ఆ శవం అలాగే ఉన్నది. ఎడారి కాబట్టి ఎవరు అక్కడికి రాలా. ఒకరోజునేం జరిగింది, చిత్రరథుడు అని ఒక గంధర్వుడు ఉన్నాడు, చాలా గొప్పవాడు, అర్జునుడికి కూడా మిత్రుడు ఆయన. ఆయన ఒక రోజున విమానం ఎక్కి తన భార్యలతో కలిసి భూలోకంలో తిరుగుతూ తిరుగుతూ ఈ ఎడారి గుండా వచ్చాడు. దానిపై నొకడు గంధర్వరేణ్యుడు చిత్రరథాక్యుడు అజేయుడొంటి చదలదనంగ తచ్చాయ తదస్థిపై కదిసిన ఆతడు కళవళించి ఉవిధ పిండుతోడ నవ విమానముతోడ తనదు విద్యతోడ ధరణి త్రిళ్ళి తిరిగి లేవలేక తికమక కుడువంగ వాళ్ళఖిల్యమౌని వాణి చూచి. ఈ గంధర్వుడు చిత్రరథుడు విమానం మీద తిరుగుతూ భార్యలతో కలిసి సరిగ్గా ఈ శవం పడుకున్న ఎడారి దగ్గరకు వచ్చాడు. ఆ ఎడారిలో విమానం పైనుంచి ఎగురుతోంది, కింద శవం వచ్చింది. ఆ శవం దగ్గరకు రాగానే విమానం ఢామ్ అనే శబ్దంతో కూలిపోయింది కిందకి. పెళ్ళాం బిడ్డలతో సైతంగా కింద పడిపోయాడు. పడిపోయి తికమక పడిపోయాట, తల్లకిందులుగా పడిపోయి అసలు కాలు ఇలా ఎత్తలేకపోయాడు. ఆయన మహిమ పోయింది, విమానం కూలిపోయింది, సామాన్య మానవుడి కంటే నికృష్టుడైపోయాడు. దాంతో కళవళపడిపోయాడు, నా మహిమలు పోయాయి, నా విద్య పోయింది, ఆకాశగమనం పోయింది, తల్లకిందులైపోయాను, నా బతుకులు అయిపోయింది, కారణం ఏమిటి అని ఏడుస్తూ ఉంటే ఆయన అదృష్టం వల్ల పక్కనే వాలఖిల్యుడు అని ఒక ముని ఉన్నాడు. ఆయన బొటన వేలంత ఉంటాడు.
అంతే ఉంటట్ట. అలాంటి మునులు ఉన్నారండోయ్, అంగుష్ఠ ప్రమాణ శరీరుడైన వాలఖిల్యుడు వచ్చి, ఒరే మహిమ పొమ్మంటే పోదా, నీ పిచ్చి వల్ల ఈ మహిమ పోయిందన్నట్ట. ఏమిటండన్నాడు ఈయన, నారాయణ కవచ సమాధారణ పుణ్యాస్థి దీని దగ్గర నీకుంకురెడినే విష్ణు భక్తుల వారక చేరంగ నెట్టి వారికి తరమే. ఇక్కడ ఒక శవం చూసావా, ఈ శవం మేంచి నీ విమానం ఎగిరింది, దాంతో నీ విమానం మహిమ నీ మహిమ పోయిందన్నట్ట. శవం మీద నుంచి ఎడితే విమానానికి కూలిపోయే దరిద్రపు స్థితి పడుతుందా, నా మహిమ పోతుందా అన్నాడు ఈయన. మరి మామూలు శవం కాదు, నారాయణ కవచం చదువుకుని ప్రాణం విడిచిపెట్టిన పుణ్యాత్ముని యొక్క అస్థికలివి, ఆ అస్థికలతో కూడిన శరీరం ఇది. దీని దగ్గర మన మహిమలు పనికిరావు, బ్రహ్మైనా దీని మేం చెగిరితే కూలిపోతాడు. అది తెలియక నీ విమానం దీని మీద నుంచి ఎగిరింది, విమానం పడింది, నువ్వు పడ్డావు, నీ మాన మర్యాదలు పోయాయనగానే ఏడ్చి ఇంక నా బతుకు ఇంతేనా, ఇలా ఉండవలసిందేనా అన్నట్ట. కంగారు పడక మరి, అసలు ఈ శవం ఇక్కడ ఉండడం వల్ల ఇంకా భవిష్యత్తులో దేవతలు ఎగిరి కూడా పడిపోతారు, కాబట్టి నీకు దేవతలకు ఉపకారం చేసే మాట చెబుతాను, నీకు నా శక్తితో తల్లకిందులుగా ఉన్నవాడిని మళ్ళీ సరిచేస్తాను, నువ్వు నీ భార్యలు వెళ్ళి వినయముతో ఈ శవాన్ని ఎత్తండి, దానికి నమస్కరించండి, వాటన్నిటినీ జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మంత్రజలం దాని మీద చల్లండి, దీన్ని తీసుకెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చెయ్యండి. ఒక పుణ్యాత్ముడి శరీరం సరస్వతీ నదిలో కలిపిన పుణ్యం వస్తుంది. ఈ అపవిత్రత అంటే మీరు ఆ పుణ్యాత్ముడి శరీరం మీద నుంచి దాటడం వల్ల వచ్చిన అపవిత్రత ఆయన శరీరాన్ని భక్తితో సరస్వతిలో కలపడం వల్ల పోయి పుణ్యం వస్తుంది. సంధించి నీయంగక సంధులెల్లను బంధించి తన్మంత్ర బలంబు పేర్మిన్ అందంబు మాన్పింప తదన్యమేది సింధు ప్రవాహోన్నతి చేతదీరున్. ఈ అంగములన్నీ సంధించి పట్టుకెళ్ళు అనగానే వెంటనే ఆయన వాలఖిల్యుడి వల్ల శరీరం సరి అయ్యాక గంగాజలం పట్టుకొచ్చి ఆ శవం మీద జల్లి భక్తితో పూజించి గంధము దాని మీద పూసి, ఇంతెందుకు విష్ణువుని పూజించినట్టే పత్రపుష్పాలతో పూజించి భార్యలతో కలిసి దాన్ని మోసుకెళ్ళాడు. ఆడ మగానే తేడా లేకుండా శవాన్ని అందరూ మొయ్యొచ్చు, గుర్తుపెట్టుకోండి, అది పుణ్యం కూడా. అలా మోసి కాలినడకన ఏ మహిమలు లేవు గనక సరస్వతీ నదికి తీసుకెళ్లి అతిభక్తితో హరిస్మరణ పూర్వకంగా అందులో కలిపేశాడు. ఆ క్షణమే ఆ శవం అలా నీరుగా మారిపోయి అందులో కలిసిపోయిందట, సరస్వతిలో నీరైపోయింది. అందుకే సరస్వతికి ఎక్కువ శక్తి వచ్చింది నారాయణ కవచం అందులో ఉండడం వల్ల. నదులలో కల్లా సరస్వతి మనందరికీ ఎందుకు జ్ఞానం ఇవ్వగలుగుతోందంటే అందులో నారాయణ కవచము చదివిన మహానుభావుడి శరీరం కలవడం వల్ల. అప్పుడు అలా కలపగానే టక్కున వీళ్ళకి గగన యాన శక్తి తిరిగి వచ్చింది, విమానం సరైపోయింది, మహిమలు వచ్చాయి. అంత గొప్పదా నారాయణ కవచం అనుకుని ఆ నారాయణ కవచానికి ఆ మహాత్మునికి నమస్కరించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్థమైందా, నీ శరీరం కూడా అంత గొప్పదవుతుంది నారాయణ కవచం చెయ్యి అన్నాడు ఇంద్రుడు. దాన్ని చేశాడు. తక్కిన కథా విశేషాలతో రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:25 కలుసుకుందాం. రోజు 6:25 అండమే కానీ కొంతమంది ఇంకా 6:30 కానీ రావట్లా ఫిక్స్ అవ్వడం లేదు. రేపు యథాప్రకారంగా రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.